మరియు గడిచిన రాత్రి తర్వాత మనమందరము తృప్తి చెందాము. పరిశుద్ధాత్మను పొందుకున్న అనేకుల మంచి నివేదికలను నేను ఈ రోజు వినియున్నాను, మరియు దానికై మేము సంతోషించుచున్నాము. ఇక్కడ ఆలయము నుండి మా సహచరులలో ఒకరైన సహోదరుడు గ్రాహంను ఈ రాత్రి మనతో కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాము. అతడు యూటికాలోని హోలీనెస్ చర్చి యొక్క సంఘ కాపరి అయి ఉన్నాడు. మరియు సహోదరుడు జాక్సన్, గత రాత్రి అతనిక్కడ ఉండేనని నేను నమ్ముచున్నాను, లేదా ఇప్పుడు ఈ జనాలలో అతను వెనక ఎక్కడో ఉండియున్నాడు. ఎవరో అన్నారు, ఉన్నాడు. అవును, నేనిప్పుడు సహోదరుడు జాక్సన్ ను ఆ జనాలలో చూస్తున్నాను. మరియు సహోదరుడు రెడెల్, ఈ రాత్రి అతడిక్కడ ఉన్నాడా? అతను ఇక్కడున్న మన సహచరులలో 62 ఏండ్లు గల మరొక వ్యక్తి అయి ఉన్నాడు. వారిని కలిగి ఉన్నందుకు మనము ఆనందించుచున్నాము. మరియు మాతో, ఓ సహోదరుడు ప్యాట్ మరియు ఈ ఇతర సహోదరులందరూ మరియు ఆ జనాలలో ఉన్నారు. ఈ రాత్రి మీ అందరినీ ఇక్కడ కలిగి ఉన్నందుకు మేము సంతోషించుచున్నాము. ఇప్పుడు నేను న్యాయం చేయాలంటే మీతో మాట్లాడటానికి ఆ మంచి ప్రసంగికులలో కొందరిని నేను ఇక్కడికి తీసుకువచ్చేదను. ఎందుకనగా గత రాత్రి అటువంటి ఒక గొప్ప సమయం గడుపుట వలన నా గొంతు బొంగురుపోయినది. ఇప్పుడు నా భార్య, ఆమె నా తప్పులు దిద్దుతుంది. సహోదరులారా, నేను దేని గురించి మాట్లాడుచున్నానో మీకు తెలుసు. గత రాత్రి ఆ వెనుకనున్న ప్రజలు నా స్వరమును వినలేకపోయారని ఆమె చెప్పినది. ఎందుకనగా నేను దీనిలో మాట్లాడుచున్నాను. మరియు ఇప్పుడు నేను ప్రారంభించడానికి ముందు నేను ఒక దానిని ప్రయత్నించబోచున్నాను. ఇప్పుడు అది బాగుందా అని నేను ఆశ్చర్యపోచున్నాను. అక్కడ ఆ వెనకనున్న వారికి అది మంచిగా ఉన్నదా, లేదా ఇది బాగున్నదా? ఇది బాగున్నదా? ఇప్పుడు ప్రియా, మొదటిసారి నీకు వ్యతిరేకంగా నాకు ఒక విషయం దొరికింది. ఇప్పుడు వారు అదే బాగున్నదని చెప్పుచున్నారు. సరి, ఓ మై, ఆమె ఒక స్త్రీ, ఆమె మంచిది. ఎందుకనగా నాకు ఒకటి దొరికి చాలా కాలం అవుతుంది. సాధారణంగా ఆమె చెప్పునది సరియే, మంచిది. మనం నిశ్చయంగా ఆ 3 రాత్రుల కూటములలో ఒక గొప్ప సమయాన్ని గడిపియున్నాము, నేను కలిగియున్నాను. మరియు ఇప్పుడు ఆ టేపులు గత రాత్రిది తప్ప అన్నీ నేను సహోదరుడు గోల్డ్ ను పిలిచాను, మరియు వచ్చి ఆలయం కొరకు టేపును తీసుకునమని అతనితో చెప్పాను. కాని బిల్లీ పాల్ తన కారు తీసుకుని వెళ్లడం జరిగినదని నాకు అర్థమైనది. కావున నాకు తెలిసినంత మట్టుకు ఆ టేపు తీసుకొనబడలేదు. కావున మేము దానిని తప్పిపోయాము. మనము ఏమి నమ్ముచున్నామని ఎవరైనా చెప్పుటకు నేను దానిని సంఘము కొరకు సంఘములో ఉంచుటకు ఇష్టపడుదును. ఇప్పుడు ప్రశ్నలను నేను సకాలములో పరిశీలించిన ఎడల ఈ రాత్రి నేను గొప్ప సమావేశము అను దానిపై మాట్లాడబోచున్నాను. మరియు పిదప, రేపు ఉదయం ఒక స్వస్థతా కూటము ఉన్నది, మరియు మేము రోగుల కొరకు ప్రార్థించబోచున్నాము. కావున మేము ఇవ్వలేం, లేదా ఊరకే వెళ్లి, మరియు ఇప్పుడు నేను నిన్ను తీసుకుని పోచున్నాను, మరియు నిన్ను, మరియు నిన్ను అని చెప్పలేము. అది సరికాదు. అయితే మేము కొన్ని కార్డులను ఇస్తాము, మరియు ఆ కార్డులలో ఎక్కడో ఒక దగ్గర నుండి కొంతమందిని నేను వేదిక మీదకి పిలుస్తాను. మరియు పితప, పరిశుద్ధాత్మ గనక బయలుపరచడం ప్రారంభించిన ఎడల అప్పుడది ఆ జనసమూహములోనికి వెళ్లి, మరియు బయటనున్న ఆ సమూహములో నుండి ప్రజలను స్వస్థతా కూటమునకు తెచ్చును. మరియు పిదప, రేపు ఉదయం ప్రభు చిత్తమైతే సరిగ్గా స్వస్థతా కూటమునకు ముందు నేను మాట్లాడుదును. నా భార్య నవ్వుటను నేను చూచున్నాను. ప్రియా, నేను మాట్లాడేది నీకు అసలు వినపడ్డం లేదా? ఓ, నీవు వినుచున్నావు, సరి, అది మంచిది. ఆమె ఆ వెనుక కూర్చుని ఉన్నది, మరియు అది గనక వినపడకపోతే నీవు చెప్పేది వినిపించుటలేదు, నీవు చెప్పేది వినిపించుటలేదు అని ఆమె తన తలను ఊపుతుంది. కావున పిదప, రేపు రాత్రి నీటి బాప్తిస్మముతో పాటు ఒక సువార్తపరమైన కూటము ఉంటుంది. మరియు పిదప, రేపు రాత్రి నేను ప్రసంగించుటను ముగించిన వెంటనే మేము ఆ తెరలను వెనకకు లాగి, మరియు రేపు రాత్రి నీటి బాప్తిస్మమును ఇచ్చేదము. ప్రభు చిత్తమైతే ప్రభు కోరిన ఎడల ఉదయం రేపు రాత్రి నేను ఈ అంశముపై మాట్లాడగోరుచున్నాను. ఒక సూచన ఇవ్వబడెను. మరియు పిదప, బుధవారం రాత్రి మేమిక్కడ ఉన్న ఎడల, బుధవారం రాత్రి ఇక్కడ ఉండుటకు ప్రభు నాకు అనుమతించిన ఎడల, తూర్పున మేమాయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి అనే అంశముపై నేను మాట్లాడగోరుచున్నాను. ఇప్పుడు అది కేవలం క్రిస్మస్ సందర్భమై ఉన్నది, మరియు ఆపై క్రిస్మస్ అయిపోయిన వెంటనే ఆ వారం క్రిస్మస్ సెలవులై ఉన్నవి. అక్కడే మనము ఉత్తరాలన్నింటినీ తీసుకుంటాము. సాధారణంగా సహోదరుడు మెర్సియర్ మరియు వారు వాటిని బయటకు తీస్తారు. మరియు వాటన్నిటినీ మేము బయట పెడతాము. మరియు మేము ఆ ఉత్తరాల కొరకు ప్రార్థిస్తాము. మరియు ప్రపంచము గుండా మేము వెళ్లబోవు చోట్లకెల్లా మమ్మల్ని నడిపించమని ప్రభువును అడుగుతాము. ఇప్పుడు ఫ్లోరిడాలో జరగబోవు సమావేశమునకు వెంటనే వెళ్ళుటకు వారు, అనగా క్రైస్తవ వ్యాపారవేత్తలు, గొప్ప సిద్ధపాటును కలిగి ఉన్నారు. అక్కడి నుండి కింగ్స్టన్లకు, పిదప హేతీస్నకు, మరియు దిగువన దక్షిణ అమెరికాలోని వ్యూరటేరుకోనకు తిరిగి మెక్సికో గుండా ప్రయాణించవలను. కాని ప్రభు నన్ను నార్వేకి నడిపించుచున్నట్లు అనిపిస్తున్నది. ఎందుకో నాకు తెలియదు. దేవుని యొద్ద నుండి పంపబడిన మనిషి అనే ఆ చిన్న పుస్తకము మీకు తెలుసా? అది నార్వేలో అతిపెద్ద మతపరమైన ప్రచురణయ్యి ఉన్నది. అక్కడ ప్రభు ఏమి చేసెనో దాని గూర్చి ఆలోచించండి. మరియు నేనక్కడ ఉన్నప్పుడు వారు రోగులపై నా చేతులను పెట్టనీయలేదు. నేనక్కడ 3 రాత్రులు ఉన్నాను మరియు వారు రోగులపై నా చేతులను పెట్టనీయలేదు. కావున దేవుడు ఏమి చేయగలడో మీరు చూడండి. గుంపులు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, వారు గుర్రాలను, గుర్రములపై గస్తీ చేయి పోలీసులను తీసుకుని, మరియు నేను ఆ స్థలమునకు చేరుకున్నట్లు ప్రజలను వీధుల్లో నుండి తరమవలసి వచ్చెను. మరియు నేను రోగులపై చేతులుంచలేదు. అయినను వారు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకున్నట్లు చేసి నేను వారి కొరకు ప్రార్థించాను. కావున అవును, నిశ్చయంగా అప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు రేపు ఉదయం, ఇప్పుడు ఈ రాత్రి బహుశా మనం కేవలం ఈ ప్రశ్నలలోకి వెళ్తాం. ఎందుకనగా కొన్ని మంచి ప్రశ్నలు మనకు వచ్చాయి, మరియు ప్రభు మనల్ని వాటిపై ఎంతసేపు ఉంచుతాడో నాకు తెలియదు. మరియు పిదప రేపు ఉదయం బహుశా బిల్లీ పాల్, జీన్ లేదా లియో ఎవరో ఒకరు 8 నుండి 8:30 వరకు ప్రార్థనా కార్డులను ఇచ్చుటకు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఈ పట్టణానికి చెందని ప్రజలారా, మీరు మర్చిపోకుండునట్లు నన్ను మళ్లీ చెప్పనివ్వండి. మీరు గనక వరుసలోనికి రాగోరిన ఎడల వీలైతే మేము ఈ పట్టణానికి చెందని ప్రజలను అనుమతిస్తాము. ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ సంఘములో మనము ఎటువంటి పరిస్థితికి వస్తామంటే, వారిలా అంటారు, మంచిది, మనము ఈ పట్టణానికి చెందని ప్రజలను రానిద్దాము, వారిని తీసుకువద్దాము. ఎవరో ఒకరు ఇట్లంటారు, మంచిది, వారితో సమస్య ఏమిటో నాకు తెలియదు, బహుశా వారు ఏదైనా తప్పు చెప్పుచుండవచ్చును, పిదప మీరు పట్టణంలోని ప్రజలను తీసుకువస్తారు. అప్పుడు వారిట్లు చెప్తారు, ఓ, వారు మీకు తెలుసు కాబోలు. కావున పిదప వారిట్లంటారు, ఇలా చెప్పబడుతుంది, మంచిది, నేను మీకు చెప్తాను, అది ప్రార్థనా కార్డుల వలన ఉన్నది. మంచిది, అలాగైతే ప్రార్థనా కార్డులు లేని వారి సంగతి ఏమిటి? మరియు దినము వెంబడి దినము ఏమంటారు, మైకు వెనక నిలబడవలనా? మంచిది, నేనెల్లప్పుడూ మితముగా బోధిస్తుంటానని మీకు తెలుసు. కావున బహుశా నేను దానిని ఈ విధంగా తీసుకుంటాను. అది బాగుందా? అది బాగుంది, అది మంచిగా ఉన్నది. అదేమిటో నేను మీకు చెప్తాను. ఇక్కడ మన మైక్ విధానం చాలా పేలవంగా ఉన్నది, చాలా పేలవంగా. మరియు ఇంకా మంచి దానిని తీసుకోవాలని మేము ప్రయత్నించడం లేదు. ఎందుకనగా వెంటనే నూతన ఆలయం కట్టబడాలని మేము కోరుచున్నాము, మరియు అప్పుడే మనకు సరిపడా స్థలము ఉంటుంది. చూశారా, మనము ఇక్కడకు వచ్చి మరియు ఈ స్థలమును కొంచెం పెద్దగా విస్తరింపజేసి మరియు మరికొంత స్థలమును కలిపిన ఎడల అప్పుడు మనం వాటిని ఇక్కడ కలిగి ఉన్నప్పుడు కూటముల కొరకు సిద్ధపడవచ్చును. మరియు ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఉదయం అబ్బాయిలు, వారిలో ఒకరిద్దరు 8:30 కార్డులను ఇస్తారు, లేదా 8:30, అది ప్రతి ఒక్కరికి స్థిరపడటానికి ఒక అవకాశమిస్తుంది. మరియు వారెట్లు కార్డులను ఇస్తారని, మేమెందుకని దానిని చేస్తామన్న దాని గురించి నేను మాట్లాడుచుంటిని. అది క్రమములో ఉంచడానికై ఉన్నది. చూశారా, ఇప్పుడు ఎట్లనగా, సరిగ్గా ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చి మరియు ఇట్లు చెప్పినా ఏమగును, ఈ స్త్రీ మరియు ఆ పురుషుడు మరియు ఈ స్త్రీ, మీరు చూడండి, అది ఒక విధంగా అది కొంచెం కఠినంగా ఉంటుంది. చూశారా, మరియు పిదప, చాలాసార్లు నేను ఇలా చేశాను, మరియు ఉదయం వారు ఎక్కువ మంది లేనట్లయితే బహుశా నేను అదే చేస్తాను. నేను ఇలా చెప్తాను, ఇక్కడున్న ప్రజలలో పట్టణానికి వెలుపలి వారయుండి మీలో ఏదైనా సమస్య ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? మీరు లేచి నిలబడండి. సహోదరుడు మెర్సియర్, నీవు నన్ను కాపాడడానికి వచ్చుచున్నావు, నీవు నాకు సహాయం చేయబోచున్నావా? ఓ, నీవు వచ్చుచున్నావు. అతడు తనను తాను కాపాడుకున్నట్టుకు వచ్చుచున్నాడు. ఈరోజు నేను నీ ప్రియురాలతో మాట్లాడాను, ఇప్పుడు నీవు నాతో చాలా మంచిగా ఉండడం మంచిది. చూశారా, అది సరియే, అది మంచిది. సహోదరాలియో, నేను ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అది సరికానప్పుడు దాన్ని ఎలా సరిచేయాలో అది మనకు తెలిసినంత మట్టుకు మనం దానిని సరిచేద్దాం. మనము చేయగలిగినంత ఉత్తమమైన దాన్ని చేద్దాము. కావున ఇప్పుడు పిదప, కేవలం వారికి సమస్య ఉన్నటువంటి ఈ పట్టణం వెలుపల నుండి వచ్చిన ప్రజలను వారి చేతులను ఎత్తమని అడుగుదాం. మరియు పిదప కేవలం అక్కడ నిలబడి పరిశుద్ధాత్మ ఆరంభమై మరియు జనులందరినీ తీసుకుని వరకు ఒక్క వ్యక్తిపై ఏకాగ్రత ఉంచెదము. అది ఇక్కడ చేయబడినప్పుడు చూసిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నిశ్చయంగా చూడండి, చూశారా? కావున అది ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి పట్టింపు లేదు. అది కేవలం మీరు దీనిని గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నాను. మరియు ఈ ఉదయం మరలా దానిని చెప్పుటకు ప్రయత్నిస్తాను. అన్యజనులు వారికి ఇవ్వబడిన సువార్త విశ్వాసపు సువార్త అయి ఉన్నది, క్రియలు ఎంత మాత్రమును కాదు. చూశారా? మరియు గత రాత్రి నేను చెప్పినట్లే ఉన్నది. పెంతకోస్తు వద్ద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వారు యూదుల వద్దకు వెళ్లినప్పుడు అపొస్తల కార్యములు 19:5 వారు దానిని పొందుకొనున్నట్లు వారు వారిపై చేతులుంచవలసి వచ్చెను. మరియు వారు సమరయుల వద్దకు వెళ్లినప్పుడు వారు వారిపై చేతులుంచవలసి వచ్చెను. అయితే వారు కొర్నేలి ఇంటిలో అన్యుల వద్దకు వచ్చినప్పుడు పేతురు ఈ మాటలు చెప్పుచుండగా చేతులు ఉంచడం ఏమీ లేదు. యాయేరు కుమార్తె అయిన ఆ చిన్న పాప మరణించినప్పుడు ఆ యాజకుడు ఇట్లు చెప్పెను, వచ్చి ఆమె మీద చేతులుంచుము మరియు ఆమె బ్రతుకును. కాని అన్యుడైన ఆ రోమన్ శతాధిపతి ఇట్లు చెప్పినప్పుడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము, ఇక అంతే. చూశారా? ఆ సురేఫెనికే ఆ స్త్రీ వాస్తవానికి ఆమె గ్రీసు దేశస్థురాలై ఉన్నది. యేసు ఆమెతో చెప్పినప్పుడు, పిల్లల రొట్టె తీసుకుని మరియు దానిని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్పెను. అందుకామె ఇట్లన్నది, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినుగదా. అందుకాయన ఇట్లన్నాడు, ఈ మాట చెప్పినందున దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది. అలాగైతే మంచి సంగతులు చెప్పండి. ఎవరి గురించి అయినా ఏదైనా మంచి విషయము చెప్పండి. యేసును గురించి మాట్లాడండి. ఏదైనా నిజాయితీ గల దానిని, వాస్తవమైన దానిని చెప్పండి. దయ్యముల నుండి విడుదల పొందుటకు అదే మార్గమై ఉన్నది. ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన అసలు ఆ అమ్మాయి కొరకు ప్రార్థించనే లేదు. ఆమె స్వస్థత పొందునట్లుగా ఆయన ఒక్క విషయమైనా అసలు చెప్పలేదు. ఆయన కేవలం ఇట్లు చెప్పెను, ఈ మాట చెప్పినందున. హెటీరైట్ ఒక దినమున ఆమె దేని కొరకును అడగలేదు. ఆమె కేవలం అక్కడ కూర్చుని ఉండెను. కాని ఆమె పరిశుద్ధాత్మను సంతోషపరచినట్టి సరైన విషయమును చెప్పెను. మరియు పరిశుద్ధాత్మ తిరిగి మాట్లాడి మరియు ఇట్లు చెప్పెను, హెటి, నీకిష్టమైన దేనినైనను నీవు కలిగి ఉన్నది మరియు నీవు కోరుకునే దేనినైనను అడుగుము. ఇది వాస్తవమో కాదో కనుక్కోండి. దేనినైనా అడుగుము. అక్కడ కూర్చుని ఉన్న కుంటిదైన తన చిన్న సహోదరి యొక్క స్వస్థత కొరకు, ఆమెను అక్కడ ఆ కొండలలో త్రవ్వకుండా ఉంచుటకు $10,000 కొరకైనా, వంగిపోయిన ఆమె శరీరము తిరిగి యవ్వనమునకు పునరుద్ధరించబడుటకైనా, నీవేది అడగగోరినా గాని నీవు సరిగ్గా ఇప్పుడే దానిని అడుగుము. అది వచ్చి మరియు సరిగ్గా ఇప్పుడే నీకు దానిని ఇవ్వకపోయిన ఎడల అప్పుడు నేనొక అబద్ధ ప్రవక్తను. అది ఏదో అయ్యున్నది, అది కాదా? యేసు చెప్పెను, ఈ కొండతో చెప్పుడి మరియు ఏమి జరిగినదన్న దాని గురించి మీరు వినియున్నారు. మనము ప్రవేశించుచున్నది ఆ పరిచర్యలోనికై ఉన్నది. మనమిప్పుడు మార్గములో పైకి వచ్చి ఉన్నాము. త్వరలో ప్రభు యొక్క రాకడ ఉన్నది. మరియు ఒక్క క్షణములో మార్పు చెంది ఒక రెప్పపాటులో బయటకు వెళ్లగల ఎత్తబడు విశ్వాసమును మనమొక సంఘములో కలిగి ఉండవలసి ఉన్నది. లేదా మనం వెళ్లలేము. అయితే విచారించకండి, అది అక్కడ ఉండును. అది అక్కడ ఉండును. మరియు ఈ సంఘం యొక్క శక్తి లేచినప్పుడు దాని సహోదరులను అది తీసుకువచ్చును. ఆ సంఘం యొక్క శక్తి లేచి దాని సహోదరులను తీసుకువచ్చును. ఆ సంఘం యొక్క శక్తి ఇతర సహోదరులను తీసుకువచ్చును. అంతటా ఒక సాధారణ పునరుత్థానము జరుగును. మరియు మీదటికి దాని కొరకు మనం ఎదురుచూచుచున్నాము. ఇప్పుడు ఉదయం 8 నుండి 8:30 వరకు ప్రార్థనా కార్డుల గురించి మర్చిపోకండి. పిదప ఇవ్వబడినంత వరకు చాలు. ఇక కార్డులు ఇవ్వడం ఆపేసి మరియు వెనకకు వెళ్లి మరి కూర్చునమని నేను వారిని అడుగుతాను. చూశారా? ఎందుకనగా బహుశా ఎలాగైనను ఆ సమయానికల్లా వారు వాటన్నింటినీ ఇచ్చివేస్తారు. లేదా అక్కడ నుండి మనం ఎన్ని తీసుకుంటే అన్ని ఇచ్చివేసి ఉందరు. అబ్బాయిలు లేచి మీ ముందే ఆ కార్డులన్నింటినీ కలుపుతారు. పిదప మీకొకటి కావాలంటే, మీకు ఒకటి కావాలంటే, లేదా ఆ విధంగా ఏదైనా. పిదప నేను లోపలికి వచ్చినప్పుడు నేను కేవలం ప్రభువు ఎక్కడ నుండి పిలవమంటే మరియు ఆయన అసలు పిలవద్దు అని చెప్పిన ఎడల అప్పుడు నేను అసలు వాటిని పిలవను. చూశారా? అది ఏమైనా గాని అంతే. మరియు నేను ఎలాగైనా ఆ పరిచర్య కనుమరుగవుచున్నది. ఏదో గొప్పది వచ్చుచున్నది. గుర్తించుకోనండి, అది ప్రతిసారి ఈ వేదిక మీద నుండి లేదా ఈ ప్రసంగ బల్ల యొద్ద నుండి చెప్పబడినది. మరియు అది ఎన్నడూ విఫలమవ్వలేదు. చెయ్యని గూర్చిన ఆ పరిచర్య మీకు జ్ఞాపకమున్నదా? అదేమి చేసినో చూడండి. హృదయం యొక్క తలంపులు, అదేమి చేసినో చూడండి. ఇప్పుడు దీనిని గమనించండి. వాక్యమును పలుకుము మరియు అదేమి చేయునో చూడండి. చూశారా, నేనిక్కడ కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాను, ఈ సంఘము, నేను ఈ ఆలయంతో మాట్లాడుచున్నాను. సంవత్సరాల క్రితమే, 3 లేదా 4 సంవత్సరాల క్రితమే ఏదో కార్యరూపము దాల్చడానికి సిద్ధంగా ఉన్నదని, అది జరగడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పాను. మరియు అది ఇక్కడ సరిగ్గా అందులోనికి చొచ్చుకొని పోవుచున్నది. అది దానికదే రూపుదిద్దుకొనుచున్నది. ఇప్పుడు దానికై మనము కృతజ్ఞులముగా ఉన్నాము. ఓ, మనమెంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉండియున్నవి, మరియు మేము నేరుగా వాటిలోనికి వెళ్లగోరుచున్నాము. నేను కలిగి ఉన్న ఈ పుస్తకాలన్నిటినీ ఎవరో చూశారు. నేనిట్లన్నాను, మంచిది, తెలివైన వ్యక్తికి ఒకటి మాత్రమే అవసరం. అయితే నేనొక తెలివైన వ్యక్తిని కాను. నేను పరిశీలించడానికి వాటిని ఎక్కువగా కలిగి ఉండవలసి ఉన్నది. మంచిది, ఇది ద్విభాషా పుస్తకం మరియు ఇది బైబిల్ గ్రంథము, మరియు ఇదేమో కీలక పదాల సూచిక. కావున కేవలం ఆయన యొక్క దైవికమైన చిత్తము మరియు ఆయన వాక్యము ప్రకారంగా ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చుటకు మనకు సహాయం చేసి మరియు మనల్ని నడిపించమని మనము కేవలం ప్రభువును వేడుకొనబోచున్నాము. కావున ఇప్పుడు ప్రార్థనకై కేవలం ఒక క్షణము మనము మన శిరములు వంచుదాము. ప్రభువా, గడిచిన ఈ 3 రాత్రులు నీవు మా కొరకు చేసిన దానికై మేము మా హృదయాంతరంగముల నుండి నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ, సేవకులు వెనుక ఆ గదిలో కలుసుకొని మరియు కరచాలనము చేసుకొని మరియు విశ్వాసమును నూతనపరుచుకొనుటను మరియు ఒక నూతన అడుగు వేయుటను చూసియున్నాము. ఫోన్ చేసుకొనుట మరియు మా హృదయములు సంతోషిస్తున్నాయి, మరియు నీ వాక్యమును వారు చూసిన పిమ్మట ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నారు. నీ పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలన్నది క్రమక్రమంగా అది ఖచ్చితంగా చెప్పుచున్నది. ప్రభువా, దానికై మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. నీవు మాకు కార్యములను ఎంతో సామాన్యంగా చేసియున్నావు. ఎందుకనగా మేము సామాన్యమైన ప్రజలమై ఉన్నాము. మరియు దేవా, మమ్మల్ని మేము ఎల్లప్పుడూ పూర్తిగా సామాన్యులుగా చేసుకునేటట్లు నీవు మాకు అనుమతిస్తావని మేము ప్రార్థించుచున్నాము. ఏలైనగా తనను తాను తగ్గించుకునివాడే హెచ్చించబడును, మరియు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమై ఉన్నది. సువార్త ప్రకటనయను వెర్రితనము ద్వారా తప్పిపోయిన వారిని రక్షించుట దేవునికి ఇష్టమాయను. మరియు ఇప్పుడు తండ్రి, భారము కలిగిన యథార్థ హృదయాల నుండి అడగబడిన అనేక ప్రశ్నలు ఇక్కడ నా ఆధీనములో ఉన్నాయి, మరియు వాటిలో ఒక్క దానికి తప్పుడు సమాధానం ఇవ్వబడినను అది ఆ వ్యక్తిని తప్పుదోవ పట్టించవచ్చును. వారిని ఇబ్బంది పెట్టే వారి ప్రశ్నపై తప్పుడు వెలుగును ప్రసరింపజేసినట్లు అవుతుంది. కావున ప్రభువైన దేవా, నీ పరిశుద్ధాత్మ మాపై కదలాడి మరియు ఈ సంగతులను బయలుపరచవలనని నేను ప్రార్థించుచున్నాను. ఏలైనగా లేఖనములలో ఇట్లు వ్రాయబడినది, అడుగుడి మీకు ఇవ్వబడును మరియు వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అది తీయబడును. మరియు ప్రభువా, ఇప్పుడు మేము దానినే చేయుచున్నాము, నీ కృపాద్వారమును తట్టుచున్నాము. నీ దైవిక న్యాయము యొక్క నీడలో నిలబడి దేవుని యొక్క క్రీస్తు రక్తము కొరకు మరియు పరిశుద్ధాత్మ కొరకు మేము వేడుకొనుచున్నాము. మరియు ఆ 3 రాత్రులు పరిశుద్ధాత్మపై బోధించుటను మేము చాలించుకున్నామన్న దానిని బట్టి మేము వచ్చుటలేదు, కాని మేము లోతైన గౌరవంతో మరియు యథార్థతతో వచ్చుచున్నాము. భూమి మీద మేము ఉండే చివరి రాత్రి ఇదే అన్నట్లుగా మేము వచ్చుచున్నాము. నీవు మా ప్రార్థనలకు జవాబునిస్తావని నమ్ముచు మేము వచ్చుచున్నాము. మరియు ప్రభువా, నీవు నీ నిత్య జీవంతో మమ్మల్ని సంతృప్తిపరచమని ఇప్పుడు మేము నిన్ను అడుగుచున్నాము. మరియు నీ వాక్యమునకు సమాధానమిచ్చునప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనగా ఓ దేవా, అది మా మధ్యనున్న నీవే అని మేము కనుగొని ఉండగా, ఈ రాత్రి మేము ఆశిస్తున్న సంగతులను ఆయన మాకు బయలుపరచవలసిందిగా మేము ప్రార్థించుచున్నాము. మరియు మేము కేవలం మా ప్రాణములు విశ్రాంతిలో ఉండాలని మరియు మా మనస్సులు నెమ్మదితో ఉండాలని ఆశిస్తున్నాము. మరియు ఆయన వాగ్దానము చేసిన ఆశీర్వాదాలను పొందుకొనడానికి ముందుకు అడుగువేయినట్లు దేవుని అందు విశ్వాసమును కలిగి ఉన్నాము. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఒక్కటి తప్ప నాకివ్వబడిన ప్రశ్నలన్నీ నా వద్ద ఉన్నవి. మరియు మొన్న రాత్రి నన్ను ఒక ప్రశ్న అడిగిన చిన్న సహోదరుడైన మార్టిన్కి నేను జవాబునిచ్చాను, కేవలం ఒక్క దానికి. గత రాత్రి ఇక్కడ చాలా ఉండి ఉన్నవి, అయితే అవి ప్రార్థన అవసరతలై ఉన్నవి. మరియు సహోదరుడు మార్టిన్ నన్ను ప్రశ్నను అడిగాడు, అది యోహాను 3:16 లేదా యోహాను 3. నేను నమ్ముచున్నాను అది ఒక మనుష్యుడు నీటి మూలంగాను మరియు ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అను దాని గూర్చి అయి ఉన్నది. మరియు నేను హెబ్రీ పత్రికపై పంపిన ఒక టేపుతో దాన్ని పోల్చి ఉన్నాడు. మరియు గడిచిన సాయంకాలం ఇక్కడ వెనుక గదిలో నేను అతన్ని కలిశాను. మరియు అతనికి జవాబిచ్చే అవకాశం నాకు రావడానికి ముందే మరి ఆ అంశం మీద నేను దానిని చెప్పేశాను. ఇప్పుడు గత రాత్రి ఇక్కడ లేనివారు ఎవరైనా ఇచ్చట ఉన్నారా? మీ చేతులను చూడనివ్వండి. గత రాత్రి ఇక్కడ లేనివారు, ఓ నిశ్చయంగా మీరు మాతో ఉండి ఉండాల్సినదని మేము కోరి ఉన్నాము. మేము అటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మ, బహుశా నేను కేవలం ఒక నిమిషం, అది బాధ కలిగించదు. ఇది టేపు చేయబడినది మరియు ఏ సేవకుడైనా లేదా ఏ వ్యక్తి అయినా ఇప్పుడు నేను చెప్పబోవు దానిలోనైనా లేదా ఈ ప్రశ్నలలో గాని వాటి విషయమై ఏకీభవించని ఎడల సహోదరుడా, దాన్ని మీరు వింతగా తలంచవద్దని నేను అడుగుచున్నాను. అయితే ఈ టేపు ఇక్కడ మన ఆలయంలోనే చేయబడుచున్నదని గుర్తుంచుకోనండి. మేము మా ప్రజలకు బోధించుచున్నాము. భిన్నమైన విశ్వాసములు గల చాలా మంది సేవకులు చుట్టూ కూర్చుండి ఉన్నారు మరియు నేను మరలా ఆ అంశంలోనికి వెళ్లగోర్చున్నాను. ఎందుకనగా గత రాత్రి రాలేకపోయినటువంటి మన ప్రజలలో కొందరు ఈ రాత్రి వచ్చి ఉండుటను నేను చూచుచున్నాను. మరియు దానిని మీరు అనుమతించిన ఎడల ఒక క్షణము గడిచిన సాయంకాలము నేను ఏదైతే మాట్లాడానో నేను దాని గుండా వెళ్లగోర్చున్నాను. మరియు అది పరిశుద్ధాత్మను పొందుకునే దానిపై, ఆ పెంతుకోస్తుపై ఉండి ఉన్నది. ఇప్పుడు 2 తర్జుమాలు కలియున్న ఆ గ్రీకు అనువాదము నుండి గడిచిన సాయంకాలము నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడి నుండి చదువుచున్నాను. అది ఇప్పుడు నా ఎదుట తెరవబడినది. అది గ్రీకు నుండి ఆంగ్లములోనికి చేయబడిన అసలైన తర్జుమాయై ఉన్నది. అది ఇతర తర్జుమాదారులు అది మరియు ఇతర తర్జుమాల గుండా కాకుండా అది నేరుగా గ్రీకు నుండి ఆంగ్లంలోనికై ఉన్నది. ఇప్పుడు ఆంగ్ల పదములకు చాలాసార్లు ఆ విధమైన అర్థాలు వాటికి ఉంటాయి. అది ఎట్లనగా ఇప్పుడు బోర్డ్ అని నేను చెప్తాను. ఆ బోర్డ్ అనే పదమును తీసుకోనండి. సరే, ఆయనకు మనం బోరు కొట్టించుచున్నామని అతని భావమైనది అని మీరు అనవచ్చు. లేదండి, ఓ అతడు తన నివాసానికి వెల చెల్లించాడు. కాదు, సరి, అతడు అది తన ఇంటికి ప్రక్కనున్న ఒక బోర్డ్. సరి, చూశారా? లేదా వాటిలో ఏదైనా అక్కడ 4 లేదా 5 రకాల పదాలను వాడవచ్చు. మీరు ఆ వచనమును గ్రహించవలసి ఉన్నది. చూచుట అనే పదము ఆంగ్లంలో చూచుట అంటే గ్రహించుట అని అర్థము. సముద్రము అనగా ఒక జలాశయం. చూచుట అంటే దేనివైపైనా చూచుట అని అర్థమిచ్చును. చూశారా? అయితే ఈ తర్జుమాలలో ఇక్కడ వాడబడిన పదము ఏదనగా, గత రాత్రి అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో నేను చెప్పినదై ఉన్నది. అది ఇట్లు చెప్పబడుచున్నది, అగ్ని జ్వాలలు వారిపై విభాగింపబడెను. ఇప్పుడు కేవలం ఒక క్షణము నేను కొద్దిగా వెనకకు వెళ్లగోరుచున్నాను. మీరు ఒక క్షణము ఆగి మనం ఇక ఎంత మాత్రమైనా ముందుకు వెళ్లడానికంటే ముందే ఒక క్షణము దాన్ని కొద్దిగా పునర్విచారణ చేయకూడదురా? ఇప్పుడు త్రిప్పండి, మీరు మీ కింగ్ జేమ్స్ లేదా మీరు చదువుచున్న ఏ తర్జుమా నుండి అయినా మరియు నేను దానిని చదవగోరుచున్నాను. మరియు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, అపార్థము చేసుకొనకండి. ఈ దినమున చాలా మంది నా సహోదరితో సహా వారిలో చాలా మంది పిలిచారు. ఇట్లన్నారు శ్రీమతి మోర్గాన్, వారిలో చాలా మంది గడిచిన సాయంత్రం వచ్చి ఉన్నారు. తనకై ప్రయత్నాలు ఆపివేయబడిన శ్రీమతి మోర్గాన్ మన సహోదరులలో ఒకరు. మరియు ఆమె 16-17 సంవత్సరాల క్రితం లూవిలీలో క్యాన్సర్తో మరణించే వారి జాబితాలో ఉన్నది. తిరిగి ఈ రాత్రి ఆమె ఇక్కడ ఆ వెనక కూర్చొని ఉన్నదని నేను అనుకుంటున్నాను. నేను నేరుగా మైక్రోఫోన్ లో మాట్లాడుచున్నందున ఆమె వినలేకపోవచ్చున్నదని ఆమె చెప్పినది. మరియు వారి కోసం ఒక క్షణము నేను దీని మీద మాట్లాడగోరుచున్నాను. ఇప్పుడు అపొస్తల కార్యములు 2లో ఈ లేఖనము నుండి నేను చదువుచున్నాను. పెంతకోస్తను పండగ దినము సంపూర్ణంగా వచ్చినప్పుడు వారందరూ ఏక మనస్సుతో నుండిది. ఇప్పుడు ఏకీభావంతో ఉండుట కంటే నేను దాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకనగా దాదాపు ఏ అంశము మీదనైనా మీరు ఏకీభవించవచ్చును. కానీ ఇక్కడ వారి మనస్సులు ఒకటిగా ఉన్నవి, ఏక మనస్సు, మరియు ఒక్క స్థలములోనే. మరియు అకస్మాత్తుగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని పరలోకము నుండి వచ్చెను, మరియు అది నిండెను. వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయు నిండెను. మోకరించలేదు, ప్రార్థించటలేదు, కాని కూర్చుని ఉన్నారు. నాలుకలు విభాగింపబడి, నాలుకలు, నాలుకలు విభాగింపబడి అంటే విడిపోయి, నాలుకలు వారికి అగ్ని వలె అగుపించినది. మరియు ఒక్క ఏకవచనం వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను, మరియు వారందరూ నింపబడినారు. మరియు అనుసంధానం, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి, మరియు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడనారంభించిరి. ఇప్పుడు వారు ఆకాశము క్రింద నుండి ప్రతి జన్ములో నుండి వచ్చి యెరూషలేములో కాపురమున్న భక్తిగల యూదులై ఉన్నారు. ఇది ఇలా ఉండగా, మరియు ఈ వార్త అంతటా వ్యాపించగా, జనులు గుంపులుగా కూడి వచ్చి మరియు కలవరపడిరి. ఎందుకనగా ప్రతి ఒక్కరూ తమ స్వంత భాషలో అతడు మాట్లాడుటను విన్నారు. ఇప్పుడు గమనించండి, ఆ అగ్ని వచ్చినప్పుడు అది నాలుకలై ఉన్నది. వారు మాట్లాడుచున్నప్పుడు అది భాషయై ఉన్నది. ఇప్పుడు నాలుకలకి మరియు భాషలకి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. మనకైతే అదంతా ఒక్కటే, కాని గ్రీకులో నాలుక అంటే ఇది, చెవి అంటే ఇది. చూశారా, దాని అర్థం ఒక భాష అని కాదు, నీ దేహములోని నాలుక అనే ఒక భాగము అని దాని అర్థం. మీరు గమనించినట్లయితే అది అగ్ని నాలుకలు అని తర్జుమా చేయబడినది. దాని అర్థం నాలుకల వలె, సరిగ్గా ఒక నిప్పు రవ్వ వంటిది, ఒక పొడవైన అగ్ని జ్వాల వంటిది. ఇప్పుడు దాని ప్రాధాన్యతను గమనించండి, మరియు ఇప్పుడు ఆ చోట్లన్నిటినీ దానిని మర్చిపోకండి. ఇప్పుడు మేము ఈ రాత్రి ఒక చిన్న నాటికను ఇవ్వబోచున్నాము, మరియు నేను దానిని మీకే వదిలేయబోచున్నాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏదైనా వ్యతిరేకంగా ఉన్న ఎడల ఇక అది మీ ఇష్టం. అయితే ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకునే ఒకే ఒక్క మార్గము విశ్వాసము వల్లే అయి ఉన్నది. మరియు మీరు, నేను చేయిచున్న దానిలో నేను విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ముందు అసలు నేనేమి చేయిచున్నాననేది నేను తెలుసుకోవలసి ఉన్నది. నీ భార్యను నీవెందుకని వివాహం చేసుకున్నావు? నీకు ఆమెపై విశ్వాసం ఉన్నది గనుక. నీవు ఆమెను పరీక్షించావు, ఆమెను గమనించావు, ఈమె ఎందులో నుండి వచ్చినది, ఆమె ఎవరన్నది చూసి ఉన్నావు. దేవునితోనూ లేఖనముతోనూ ఆ విధంగానే ఉన్నది. ఆ కారణం చేతనే ఈ దర్శనాలు, ఈ అగ్నిస్తంభము, ఈ సంగతులన్నీ కలిగినవి. ఎందుకనగా దేవుడు దానిని వాగ్దానము చేశాడు, దేవుడు అట్లు చెప్పాడు. నేను ఆయనను ఆయన వాక్యము ద్వారా పరీక్షించాను, మరియు అది సత్యమని నేను తెలుసుకున్నాను. మరియు మీరు ఆయన వాక్యమును వెంబడించండి. పిదప ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న గందరగోళము ఉన్న ఎడల అప్పుడు ఎక్కడో ఏదో తప్పిదమున్నది. ఎందుకనగా దేవుడు, వినండి, దేవుడు ఎన్నడూ తన స్వంత దానికి వెలుపల లేదా తన స్వంత నియమాలకు విరుద్ధంగా పనిచేయలేదు లేదా పనిచేయడు. శీతాకాలము వేసవికాలములో రాదు, మరియు వేసవికాలము శీతాకాలములో రాదు. వసంత కాలములో ఆకులు రాలిపోయి మరియు మరలా శరదృతువులో రావు. మీరు అసలు దానిని చేయలేరు. ఆ నీటి బావి గురించి గత రాత్రి నేను చెప్పినట్లు అది మీ పంటకి నీళ్లు పెడుతుంది. లేదా మీరు గనక ఇక్కడ ఒక పొలము మధ్యలో నిలబడి ఉండి మరియు అది కటిక చీకటిగా ఉన్న ఎడల మరియు మీరు ఇలా చెప్పారనుకోండి, ఓ గొప్ప విద్యుత్ శక్తి, నీవు పొలములో ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నేను తప్పిపోయాను, నేను ఎటు వెళ్ళుచున్నానో ఎరగకయున్నాను, నేను ఎలా నడవాలో చూచున్నట్లు వెలుగును దయచేయుము. ఈ పొలమును వెలిగించుటకు చాలినంత విద్యుత్తు ఉన్నది. అది వాస్తవం, అవునండి. ఈ లైట్లు లేకున్నను దానిని వెలిగించుటకు చాలినంత విద్యుత్తు ఈ గదిలో ఉన్నది. అయితే మీరు దానిని నియంత్రించవలసి ఉన్నది. ఇప్పుడు మీరు ఇక అరవలేనంత వరకు దానికై అరవవచ్చును, అది ఎప్పటికీ వెలగదు. కానీ మీరు విద్యుత్తు యొక్క నియమాలను అనుసరించి పనిచేసిన ఎడల అప్పుడు మీకు వెలుగు వస్తుంది. మంచిది. దేవుని విషయంలో కూడా అది ఆ విధంగానే ఉన్నది. దేవుడు భూమ్యాకాశముల యొక్క గొప్ప సృష్టికర్తయై ఉన్నాడు. నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఇంకనూ దేవుడే. అయితే మీరు ఆయన నియమాలను మరియు ఆదేశాలను అనుసరించినప్పుడే ఆయన పనిచేస్తాడు. స్నేహితులారా, నేను దీనిని చెప్పుదును, అది విఫలమగుటను నేనెన్నడూ చూడలేదు, మరియు అది విఫలమవ్వదు. ఇప్పుడు మనము గమనించదము, వారు రక్షించబడి మరియు వాక్యానుసారంగా పరిశుద్ధపరచబడిన తరువాత లూకా 24:49లో యేసు అపోస్తులకి ఆజ్ఞాపించెను, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, యోహాను 17:17లో తండ్రి సత్యము ద్వారా వారిని శుద్ధీకరించుము, నీ వాక్యమే సత్యము అని యేసు చెప్పినప్పుడు శుద్ధీకరించబడిన తరువాతై ఉన్నది, మరియు ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్లగొట్టుటకు, మృతులను లేపుటకు వారికి అధికారమిచ్చెను, మరియు వారు సంతోషించుచు తిరిగి వచ్చిరి, మరియు వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నవి. ఇప్పుడు మనము దాని గుండా ఎలా వచ్చి ఉన్నామనేది మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయితే వారింకనూ మారలేదు. ఆయన సిలువ వేయబడు రాత్రి పేతురుతో యేసు చెప్పెను, ఆయనిట్లా నిను, నీవు మారిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. పరిశుద్ధాత్మ, మీరు నిత్య జీవమునకై విశ్వసిస్తున్నారు, అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదియే నిత్య జీవము. మీరు విశ్వసిస్తున్నారు, శుద్ధీకరణ వద్ద మీరు ఆత్మ మూలమున రూపించబడినారు, అయితే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినంత వరకు మీరసలు ఆత్మ వలన జన్మించి ఉండలేదు. అది సరి అయినది. తల్లి గర్భములో ఒక శిశువు జీవమును కలిగి ఉన్నది, చిన్న కండరములు వణుకుచున్నవి, అది ఒక జీవమై ఉన్నది. కాని దాని నాసికా రంధ్రములలోనికి అది జీవవాయువును పీల్చుకున్నప్పుడు అది ఒక భిన్నమైన జీవమై ఉన్నది. అది భిన్నమైనది, అది అదే అయి ఉన్నది. నా ప్రియమైన మెథడిస్టు మరియు పిలిగ్రిమ్ హోలీనెస్ మరియు నాజరీను సహోదరుడా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము శుద్ధీకరణకు భిన్నంగా ఉంటుంది. శుద్ధీకరణ అనగా శుభ్రపరచుట, అది జీవము యొక్క సిద్ధపాటై ఉన్నది. కాని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదే జీవమై ఉన్నది. సిద్ధపాటు అనేది పాత్రను శుభ్రపరచుట, పరిశుద్ధాత్మ అనేది ఆ పాత్రను నింపుటై ఉన్నది. శుద్ధీకరణ అనగా శుభ్రపరచబడి మరియు సేవకై ప్రక్కన పెట్టబడుట, పరిశుద్ధాత్మ అనగా దానిని సేవలో ఉంచుట. నీవు దేవుడు శుభ్రము చేసిన పాత్రవై ఉన్నావు, మరియు పరిశుద్ధాత్మ అనగా దేవుడే స్వయంగా నీలో ఉండుట అని మనం కనుగొన్నాము. మోషేతో అగ్ని స్తంభములు, దేవుడు మీ పైన ఉన్నాడు. యేసు క్రీస్తులో దేవుడు మీతో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో దేవుడు మీలో ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడే మూడు కార్యాలయములలో పనిచేయుట. దేవుడు మానవుడికి పైగా ఉండుట నుండి తగ్గించుకొనుచు క్రిందకి వచ్చుచున్నాడు. అతడు ఆయనను తాకలేడు, ఎందుకనగా అతడు ఏదేను తోటలో పాపము చేసి మరియు ఆయన యొక్క సహవాసము నుండి తనను తాను వేరు చేసుకొనెను. అప్పుడు ఏమి జరిగినది? ఆయన అతని పైన ఉండవలసి వచ్చినది. ఎడ్ల మేకల యొక్క రక్తము ఆయనను మరలా మానవునితో సహవాసము చేయుటకు అనుమతించలేదు. అయితే ఎడ్లు మరియు గొర్రెలు మరియు అటువంటి వాటి యొక్క బలి అర్పణలు అనే ధర్మశాస్త్రము మరియు ఆ విధుల ద్వారా ఈ సమయం వచ్చుచున్నదని ముందుగా చూపించుచు, పిదప దేవుడు క్రిందకు దిగివచ్చి మరియు స్త్రీ వలనైన కన్యక జన్మ ద్వారా జన్మించి శుద్ధీకరించబడిన శరీరములో నివసించినప్పుడు తద్వారా దేవుడు తానే. దేవుడేమి చేసెను మీకు తెలియనా? ఆయన ఏమి చేయలేదు గాని ఆయన కేవలం తన గుడారమును మన మధ్యన వేసుకొనెను. యేసుక్రీస్తు అని పిలువబడు ఒక గుడారములో దేవుడు నివసించెను. ఆయన కేవలం తన గుడారమును మనతో వేసుకొనెను. నేను ఉదయమున దాని గురించి బోధించుచుంటిని, కావున నేను దానిని వదిలివేయటం మంచిది. ఇప్పుడు అది దేవుడు గుడారము లేదా మనతో ఎట్లు నివసించాడన్న దాని గురించి, మరియు ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు. యోహాను 14లో యేసు ఇట్లు చెప్పెను, నేను నా తండ్రి యందును, మీరు నాయందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. దేవుడు మనలో ఉండుట ఆ ఉద్దేశం ఏమిటి? ఆయన ప్రణాళికను కొనసాగించుటకై ఉన్నది. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన మనుషుల మధ్య పనిచేయవాలని కోరుకున్నాడు, మరియు ఆయన దానిని అగ్నిస్తంభములో తీసుకుని వచ్చాను. అది ఇశ్రాయేలు పిల్లలపై వ్రేలాడినట్టి మర్మయుక్తమైన వెలుగై ఉన్నది. పిదప అదే అగ్ని యేసు అనే ఒక శరీరములో ప్రత్యక్షపరచబడెను, మరియు తానే ఆ అగ్ని అయి ఉన్నాడని ఆయన చెప్పాను. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, ఆయనే ఆ అగ్ని. ఆయన ఇట్లు చెప్పాను, నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, మరియు నేను తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను, మరియు ఆయన మరణము, సమాధి మరియు పునరుత్థానము తర్వాత తన పేరు ఇంకా సౌలుగా ఉండగనే దమస్కు మార్గములో ఆ మార్గములో పరిశుద్ధ పౌలు ఆయనను కలిసెను, మరియు ఆయన మరలా ఆ అగ్నిస్తంభముగా మారిపోయెను. ఒక వెలుగు అతనికి గ్రుడ్డితనము కలగజేశెను. అది సరియే. మరియు ఈ దినమున ఆయన ఇక్కడ ఉన్నాడు. అదే అగ్నిస్తంభము, అదే దేవుడు అవే సూచనలను అవే కార్యములను చేయుచున్నాడు. ఎందుకు? ఆయన తన ప్రజల మధ్య పని చేయుచున్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీతో ఉన్నాడు. అయితే నేను మీలో ఉంటాను. యుగ సమాప్తి వరకు నేను మీతోనూ మీలోనూ ఉంటాను. యుగాంతము ఆయన మనతో ఉంటాడు. ఇప్పుడు గమనించండి, యెరూషలేమునకు వెళ్లి మరియు వేచి ఉండమని యేసు వారికి ఆజ్ఞాపించను. ట్యారీ అను పదమునకు అర్థము వేచియుండుట, ప్రార్థన చేయమని కాదు, వేచియుండుట అని అర్థము. వారింకను బోధించుటకు తగిన వ్యక్తులు కాదు. ఎందుకనగా ఆయనను వ్యక్తిగా బాహ్య సంబంధంగా చూచుట ద్వారా మాత్రమే వారు ఆయన యొక్క పునరుద్ధానమును ఎరిగియున్నారు. ఆయన ఇక ఎంత మాత్రము బోధించవద్దనియూ, మొదటిగా వారు పైనుండి శక్తిని పొందునంత వరకు ఏమీయూ చేయకూడదనియూ వారికి ఆజ్ఞాపించను. అట్లు చేసే ఏ బోధకుడైనా దేవుని చేత పంపబడినాడని లేదా సరిగా నియమించబడినాడని నేను నమ్మను. ఎందుకనగా దేవుడు అనంతుడై ఉన్నాడు, మరియు దేవుడు ఒకసారి ఏమి చేయును దానినే ఆయన అన్ని వేళలా చేయును. ఇప్పుడు వారు పెంతకోస్తున్నందుకు వెళ్లి మరియు పెంతకోస్తు అనుభవమును పొందుకునేంత వరకు దేవుడు వారిని బోధించుటకు అనుమతించని ఎడలా, తాను స్వంతంగా లోతైన కోరికను కలిగిన్నా లేదా ఏదైనా సంస్థ అతన్ని నియమించినా గాని అతడు పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు ఏ మనుషునికి ఒక వేదిక మీదికి ప్రవేశించే హక్కు లేదు. అది ఖచ్చితముగా సరియే. ఎందుకనగా అతడు పరిశుద్ధాత్మతో నింపబడనంత వరకు అతడు ఏదో ఒక సంస్థ యొక్క మేధస్సుతో వారిని నడిపించుచున్నాడు. మరియు పిదప అతడు వారికి పావురం యొక్క ఆహారమును ఇచ్చుచున్నాడు. గడిచిన సాయంకాలము మనము మాట్లాడుకున్నట్లు ఆ గొర్రెపిల్ల మరియు పావురము. ఇప్పుడు గమనించండి, ఆయన ఇట్లు చెప్పెను, యెరూషలేమునకు వెళ్లి మరియు అక్కడ వేచియుండుడి, నేను తండ్రి వాగ్దానము చేసినది పంపు వరకు అక్కడే వేచియుండుడి. మరియు పిదప వారేమి చేసిరి? అక్కడ స్త్రీ పురుషులు 120 మంది ఉండియున్నారు. వారు ఆలయము వద్ద ఒక మేడగదిలోనికి వెళ్లిరి. ఇప్పుడు పెంతకోస్తు పండుగ దినము సమీపించుచుండెను. పరిశుద్ధ స్థలమును శుభ్రము చేయుట నుండి, పస్కా గొర్రెను వధించుట నుండి, కోత యొక్క ప్రథమ ఫలములైన ఆ పెంతకోస్తు వచ్చు వరకు అది జూబిలీ అయి ఉన్నది. ఆ పెంతకోస్తు జూబిలీ మరియు ఆ మేడలపై ఇప్పుడు నేను ఆ దేశములకు వెళ్లియున్నాను. ఆ ప్రాచ్య దేశాలలో లోపలి మెట్లు చాలా అరుదుగా ఉంటాయి, మెట్లు బయట ఉంటాయి. మాకు ఇట్లు చెప్పబడినది, పైన ఒక చిన్న గదికి నడిపించునట్టు ఒక మెట్ల దారి ఆలయమునకు వెలుపల ఉంటుంది. పైకి మరియు పైకి ఇంకా పైకి వెళ్లి మీరు ఒక చిన్న గది నొద్దకు వెళ్లేదురు. ఆలయం పైన ఒక స్టోరు గది వంటిది, ఏదో ఒక చిన్న గది వంటిది, ఒక మేడగది. మరియు వారక్కడ ఉండిననియు మరియు ఆ తలుపులు మూయబడి ఉండెననియు బైబిలు చెప్పుచున్నది. ఎందుకనగా వారు యూదులకు భయపడుచుండిరి. ఏలైనగా ప్రధాన యాజకుడైన కైప మరియు పోంతు పిలాతు మరియు వారు ఆయనను చంపివేసిన తర్వాత వారు ప్రభువైన యేసును ఆరాధించుచున్నందుకు వారిని చీల్చివేయుదురు. కావున వారు క్రైస్తవులు అనబడే వారందరినీ లేకుండా చేయబోచుండిరి. మరియు ఆ తలుపులు మూయబడి ఉన్నవి, మరియు వారు వేచియుండిరి. ఇప్పుడు అటువంటి ఆ గదులలో కిటికీలు లేవు. కిటికీలు అనగా మీరు తెరిచియుంచినట్లు ఉండే తలుపులు కలిగి చెక్కలు అడ్డుగా పెట్టబడి ఉన్నట్లుండును. ఆ గదులలో క్రిందకు వ్రేలాడదీయబడి మరియు వెలుగుచుండునట్టి బుడ్డి దీపములుండును. మీరెన్నడైనా కాలిఫోర్నియాలో క్లిఫ్టన్ కెఫ్టీరియా వద్దకు వెళితే క్రింద బేస్మెంట్ లోనికి వెళ్ళండి, మరియు మీరు ఆ మేడగదిలాగానే ఉన్న ఒక దానిని మీరు కనుగొంటారు. మీరెప్పుడైనా అక్కడికి వెళ్లారా? ఇక్కడున్న వారిలో ఎంతమంది అక్కడికి వెళ్లారు? ప్రజలు వారి తలను ఆడించుటను నేను చూస్తున్నాను. సరే, నేను దేని గురించి మాట్లాడుచున్నానో మీరు ఎరుగుదురు. మంచిది, అక్కడికి వెళ్ళండి. మరియు మీరు గెత్సెమనే తోటను చూసెదరు. మీరట్లు చేయుటకు ముందు ఆ ప్రాచీన గదులలో ఒక దానిలోనికి మీరు వెళ్ళుదురు. అది ఖచ్చితముగా నిజము. ఒలీవ నూనెతో నింపబడి దానిలో మండుచున్న ఒక చిన్న ఉన్ని వత్తిని కలిగిన్న ఒక చిన్న దీపమును మీరు అక్కడ కనుగొంటారు. ఇప్పుడు వారక్కడ పైన ఉన్నారని అనుకుందాము. ఈ బయట నుండి దానిపైకి ఎక్కుచుండిరి. వారక్కడ పైకి వెళ్లి మరియు దాక్కునిరి. ఎందుకంటే వారు యూదులకు భయపడుచుండిరి. మేడగదిలోకి వెళ్లమని యేసు వారికి చెప్పలేదు. ఆయన కేవలం యెరూషలేములో వేచియుండి అని చెప్పెను. వారు క్రింద ఇక్కడ గదిలో ఉన్నచో ఏమి జరుగునో చెప్పడం కష్టం. వారు లోపలికి వచ్చి మరియు వీరిని పట్టుకొందురు. కావున వారు పైన ఉన్న ఒక చిన్న గదిలోనికి వెళ్లిరి. అటక పైన అయి ఉన్నది, మరియు అక్కడ ఆ యూదులు లోపల వారి యొద్దకు రాకుండునట్లు వారు ఆ గది తలుపులకు చెక్కలు అడ్డుపెట్టిరి. మరియు 10 రోజులుగా వేచియుంటూ వారక్కడ కూర్చుని ఉండేది. ఇప్పుడు మనమిప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో ఉన్నాము. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీకా చిత్రము అర్థమైనదా? భవనము వెలుపల పైకి మెట్లుండెను, మరియు వారు ఈ చిన్న గదిలోనికి వెళ్లిరి. క్రింద ఆలయములో వారు పెంతుకోస్తు పండుగను చేయిచుండెరి. ఓ, ఒక గొప్ప సమయం గడుచుచుండెను. ఇప్పుడు పెంతుకోస్తు దినము పూర్తిగా వచ్చినప్పుడు వారందరూ ఏక మనస్సు కలిగి దేవుడు ఆ వాగ్దానమును పంపబోచున్నాడని నమ్ముచు ఏక మనస్సుతో ఉండిరి. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వ్యక్తిని సరిగ్గా అదే మనసులోనికి రానియండి, మరియు ఏమి జరుగునో చూడండి. అది పునరావృతం అవ్వవలసి ఉన్నది. సరిగ్గా వారు కలిగి ఉన్నట్లే అది ఒక వాగ్దానమై ఉన్నది. చూశారా వారేమి చేయుచున్నారు? సూచనలను వెంబడించుచున్నారు, దేవుని యొక్క ఆ ఆజ్ఞలను వెంబడించుచున్నారు. వేచియుండండి. ఇప్పుడు వారు యూదులకు భయపడుచుండిరి. ఇప్పుడు దానిని గుర్తుంచుకోండి, వారు యూదులకు భయపడుచుండిరి. ఇప్పుడు అకస్మాత్తుగా వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని వచ్చెను. అది వేగముగా వీచు ఏదో గాలి కాదు, అది వేగముగా వీచు ఒక గాలి వలె ఉన్నది. కేవలం కొద్ది నిమిషాలలో నేను అనువాదకునిపై ఉద్దేశమును చెప్పేదను. అది వేగముగా వీచు ఒక గాలి వలె ఉన్నది. వేరే మాటల్లో చెప్పాలంటే అదొక సహజాతీతమైన గాలి అయి ఉన్నది. ఓ, వారు అనుభూతి చెందగలుగునట్టి ఏదో అయి ఉన్నది. ఆ గాలి వారి లోపలున్నది. వేగముగా వీచునట్టి ఒక గాలి వచ్చినది. వేగముగా వీచునట్టి గాలి వంటిదై ఉన్నది. ఆ గాలి వేగముగా వీచుటలేదు, కాని అది కేవలం వేగముగా వీచు గాలివలే ధ్వనించినది, ఏదో వెల్లుచున్నట్లుగా. మీరెన్నడైనా దానిని అనుభూతి చెందారా? ఓ మై, వేగముగా వీచు గాలి వంటిది. ఇప్పుడు గమనించండి, మరియు అది నిండినది. ఇప్పుడు ఇక్కడ ఇట్లు చెప్పబడినది, అంతయు. అయితే గ్రీకులో అది ఇట్లు చెప్పబడినది, పూర్తిగా. పెద్దక్షరాల్లో పూర్తిగా. ఆ ఇల్లు పూర్తిగా, అక్కడ ప్రతి చోట, ప్రతి మూల, చీలిక మరియు ప్రతి పగుళ్ళు దానితో నిండినట్లు కనిపించుచున్నది. సహోదరులారా, నాకు అనిపించినట్లే మీకును అనిపించుచున్నదా అని చెప్పడం కాదు. కాదండి, బలంగా వీచే గాలి వలె అది అంతటా ఉన్నది. ఇప్పుడు గమనించండి, అంతటా ఒక బలమైన గాలి వంటి ఒక శబ్దము మరియు సంయోగము. ఇప్పుడు ఆ మరియులను గమనించండి. మీరు గమనించకపోతే అది చెప్పని దేనినో అది చెప్పినట్లు మీరు చేస్తారు. చూశారా? మరియు ఆ విధంగా మొదట జరిగినది అదే. ఒక శబ్దము బలంగా వీచినట్టి ఒక గాలి వంటిదేదో వారి మీదకి వచ్చెను. మరియు మీరు గుర్తుంచుకోనండి, గత రాత్రి నేను కిరాణాకి వెళ్లి మరియు ఒక రొట్టె ముక్కను మరియు కొంత మాంసమును కొన్నాను. అది దానితో పాటు జరిగినది. రొట్టె ఒక విషయమైతే ఆ మాంసము మరొక విషయమై ఉన్నది. మరియు వారిని తాకిన ఆ ధ్వని ఒక విషయమైతే, మరియు అక్కడ వారికి వారి ముందు నాలుకలు, విభాగింపబడిన నాలుకలు ప్రత్యక్షమైనవి. ఇక్కడున్న మీలో ఎవరైనా సిసిల్ డెమిలీ యొక్క 10 ఆజ్ఞలను చూశారా? ఆ ఆజ్ఞలు వ్రాయబడుచుండగా మీరు గమనించారా? అతడెట్టు దాన్ని పట్టుకున్నాడో నాకు తెలియదు. దానిలో నేను చూసినటువంటి 2 లేదా 3 సంగతులను నేను నిజముగా ఇష్టపడ్డాను. మొదటి విషయం ఏదనగా, ఆ పచ్చ వర్ణపు వెలుగు అది ఖచ్చితముగా చూచుటకు అట్లే ఉంటుంది. చూశారా? ఇంకొక విషయం ఏదనగా, ఆ ఆజ్ఞ వ్రాయబడుచున్నప్పుడు మరియు అది అయిపోయిన తర్వాత ఆ పెద్ద అగ్నిస్తంభము నుండి ఎగురుతూ చిన్న చిన్న అగ్ని రవ్వలు ఎగురుచుండుటను మీరు గమనించారా? మీరు దానిని గమనించారా? ఇప్పుడు పెంతుకోస్తు వద్ద ఇది అట్లే ఉన్నదని నేను తలంచుచున్నాను. వారు దానిని చూడగలుగునట్లు అక్కడ వారికి ప్రత్యక్షమాయను. అక్కడ వారిలో అది పడినది అని అది చెప్పబడలేదు. అయితే వారికి అగ్ని రవ్వలు ప్రత్యక్షమాయను. మనం దానిని ఇట్లా అంటాము, నాలుకలు. నాలుక వలె, ఇక్కడున్న ఈ నాలుక వలె నాలుక ఆకారంలోనున్న అగ్ని రవ్వయ్యి ఉన్నది. ఇప్పుడు చెవి, నేను చెప్పినట్లు చెవి అనగా చెవియే, వ్రేలు అనగా వ్రేలే అయి ఉన్నది. వ్రేలు అనగా మీరు అనుభూతి చెందారని అర్థం కాదు. చూడడానికి అది ఒక వ్రేలులాగా ఉందని దాని అర్థం. మరియు అది ఒక చెవి అయిన ఎడల దాని అర్థం వారు దానిని విన్నారని కాదు, అదొక చెవి వలె కనిపించినది. ఇది చూడడానికి ఒక నాలుక వలె కనిపించిన అగ్ని అయి ఉన్నది. ఎవరో మాట్లాడుచున్నారని కాదు, అదొక నాలుక వలె కనిపించుచున్న అగ్ని అయి ఉన్నది. ఇప్పుడు వినండి, అది గ్రీకులో ఇక్కడ ఎట్లు చదవబడుచున్నదో గమనించండి. మరియు అకస్మాత్తుగా ఒక శబ్దము వచనం, అది ఒక బలమైన గాలి వంటిది. ఆ మూడవ వచనం, మరియు విభాగింపబడిన నాలుకలు వారికి ప్రత్యక్షమాయను. విభాగింపబడిన నాలుకలు వారిలో ఉన్నాయను లేదా వారొక విభాగింపబడిన భాషలో మాట్లాడుచున్నారనో కాదు, అది విభాగింపబడిన నాలుకలు వారికి ప్రత్యక్షమగుటై ఉన్నది. ఇప్పుడు గమనించండి, అది ఇంకనూ వారిపై ఉండలేదు. అది ఆ గదిలో ఉండెను. ఈ గాలిలో ఇలాగున చుట్టూ తిరుగుచుండెను. వారికి అగ్నివలె నాలుకలు విభాగింపబడినట్టు వారికి ప్రత్యక్షమాయను. అది వారి ఎదుటనే అయ్యున్నది. అగ్నివలె, అగ్ని వంటి నాలుకలు. మరియు ఒక్కొక్కటి ఏకవచనం, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. వారి లోపలికి వెల్లుట కాదు, కాని వారిపై వ్రాలెను. ఇప్పుడు కింగ్ జేమ్స్ దానిని ఎలా తీసివేశానో చూడండి. మరియు అగ్ని నాలుకలు వారి మీదికి దిగివచ్చను లేదా వ్రాలెను. అక్కడ ఆ కింగ్ జేమ్స్ లో అది ఏ విధంగా చదవబడుచున్నది, వారి మీద కూర్చుండెను. చూశారా, ఇప్పుడు అది అక్కడికి వెళ్లి కూర్చొని జాలదు, దానిని మనం ఎరుగుదుము. అయితే ఆ అసలైనది అది వారి మీద వ్రాలెను అని చెప్పానని నేను నమ్ముచున్నాను. అవును కదా, నన్ను దాని యొక్క ఖచ్చితమైన సత్యమును చెప్పనీయండి. అవును, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. ఒక్క అగ్ని నాలుక వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. అక్కడ చూశారా, దానిని మీరు గ్రహించారా? అది జరిగినటువంటి రెండవ కార్యమై ఉన్నది. మొదటిగా ఒక గాలి పిదప అగ్ని నాలుకలు ప్రత్యక్షమగుటై అయ్యున్నది. అది మండుచున్న ఈ చిన్న నూనె దీపములు ఉన్నటువంటి ఈ చిన్న గదిలో అయ్యున్నది. వారక్కడ కూర్చుని ఉండుటను గూర్చి ఆలోచించండి. మరియు ఒకరిట్లు చెప్పుదురు, ఓహ్, అతడు భవనమంతయు చూచెను, అది ఆ భవనమంతా నిండియుండెను. అప్పుడు వారిట్లన్నారు, చూడుము, ఆ భవనము చుట్టూ అగ్ని నాలుకలు రావటం ప్రారంభమాయను. ఇప్పుడు గమనించండి, మరియు అక్కడ ఈ అగ్ని నాలుకలు ప్రత్యక్షమాయను. ఇప్పుడు తర్వాత విషయం గమనించండి, మరియు మరొక సంయోగము, మరొకటి ఏదో జరిగినది. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిది. రెండవ కార్యం జరిగినది. ఇప్పుడు చూడండి, మనం దానిని మొత్తం మార్చి ఇట్లు చెప్తుంటాము, వారు అగ్ని నాలుకలు కలిగి ఉండి మరియు ఇక్కడ అర్ధరహితంగా మాట్లాడుచుండిరి, మరియు పిదప బయటకు వెళ్లి మరియు అన్య భాషలో మాట్లాడుటను ప్రారంభించిరి. స్నేహితుడా, లేఖనములలో అటువంటిదేదీ లేదు. పరిశుద్ధాత్మను పొందుకొనట వలన ఒక అన్య భాషతో మాట్లాడేవారు ఎవరైనా దానిని బైబిల్కు విరుద్ధంగా చేయుదురు. మరియు నేను మరికొద్ది నిమిషాలలో దానిని మీకు చూపించి మరియు రుజువు చేయబోచున్నాను. నేను అన్య భాషలలో మాట్లాడటను నమ్ముతాను, అయితే అది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కాదు. అది పరిశుద్ధాత్మ యొక్క ఒక వరమయ్యున్నది. పరిశుద్ధాత్మ ఒక ఆత్మయై ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఈ నాలుకలు అగ్నివలే ఆ గదిలో ఉండియున్నవి, మరియు అది ఒక్కొక్కరిపై వ్రాలినది. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. రెండవ సంగతి, మరియు పిదప వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత భాషలతో మాట్లాడిరి. నాలుకలతో కాదు, భాషలతో మాట్లాడిరి. దానిని మీరు గమనించారా? ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఇతర భాషలలో మాట్లాడనారంభించిరి. ఇప్పుడు ఈ విషయం అంతటా వ్యాపించినది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ దృష్టాంతమును మరలా తీసుకుందాము. తద్వారా దానిని ఇప్పుడు మీరు మర్చిపోరు. లేఖనం ప్రకారము మేడగదిలో వేచియుండగా అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ఒక శబ్దము అది వారిపైకి వచ్చెను. అది పరిశుద్ధాత్మయై ఉన్నది. అది పరిశుద్ధాత్మ ప్రత్యక్షమగుటై అని ఎంతమంది నమ్ముతారు? ఒక గాలివలి, ఒక సహజాతీతమైన గాలి. అప్పుడు వారు గమనించారు, మరియు అక్కడ చిన్న చిన్న అగ్ని నాలుకలుండెను. వారొక 120 మంది ఉండిరి, మరియు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలడం ప్రారంభించను. అదేమిటి? అదేమిటి? అగ్ని స్తంభము. అది స్వయంగా దేవుడే తన ప్రజల మధ్యలో తనకు తానుగా విభాగింపబడి ప్రజలలోనికి వచ్చుటై అయ్యున్నది. యేసు ఆ మొత్తమును కలిగి ఉన్నాడు. ఆయన కొలతలేని ఆత్మను కలిగి ఉన్నాడు. మనము దానిని కొలత చొప్పున పొందుకుంటాము. నా భావమును మీరు గ్రహించారా? ఎందుకనగా మనము దత్తపుత్రులము. ఆయన జీవము, ఆయన యొక్క నిత్య జీవము లోపలికి వచ్చుచున్నది. ఇప్పుడు ఏమి జరిగినది? అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగగోర్చున్నాను. ఆ వదంతి ఎప్పుడు మొదలైనది? వారు ఆ మేడగది నుండి బయటకు వచ్చి ఆ మెట్లు దిగి పైన క్రింద కలిపి వారున్న చోటు నుండి బహుశా ఒక పట్టణపు ప్రాంగణమంత దూరములో ఉన్న ఆ భవంతి ఆవరణములోనికి లేదా బయటనున్న ఆ ఆలయం ఆవరణములోనికి అనగా వెలుపల ఆ ఆవరణములో ప్రజలందరూ కూడుకొని ఉండే చోటికి రావాల్సిన ఎడల మరియు అక్కడి నుండి ఆత్మచేత నింపబడి త్రాగిన వారి వల్లనే బయటకు వచ్చిరి. ఏలైనగా జనులు ఇట్లనిరి, ఈ మనుష్యులు క్రొత్త మద్యంతో నింపబడిరి, వారు అటువంటి దానిని ఎన్నడూ చూసి ఉండలేదు. మరియు ప్రతి ఒక్కరూ ఈలాగు చెప్పుటకు ప్రయత్నించిరి, పరిశుద్ధాత్మ వచ్చెను, దేవుని యొక్క వాగ్దానము నాపై ఉన్నది, నేను ఆత్మతో నింపబడి ఉన్నాను. మరియు అతడొక గలీలయుడై ఉండి అతను ఎవరితోనైతే మాట్లాడుచున్నాడో ఆ అరబ్బు లేదా పారసీకుడు తన సొంత భాషలో అతడు మాట్లాడుటను వినెను. మనం ఎట్లు వినుచున్నాము? తెలియని భాష కాదు. ప్రతి మనుషుడు మనం పుట్టిన భాషలో మాట్లాడుటను మనం ఎట్లు వినుచున్నాము? ఈ మాట్లాడుచున్న వారందరూ గలలీయురు కారా? మరియు బహుశా వారు గలీ భాషలోనే మాట్లాడుచుండవచ్చును, కాని వారది విన్నప్పుడు మాత్రం అది వారు పుట్టిన భాషలో ఉండియున్నది. అట్లు కాని ఎడల మీరు ఈ ప్రశ్నకు నాకు జవాబు ఇవ్వవల్లని నేను కోరుచున్నాను. పేతురు అక్కడ నిలబడి మరియు గలలీయలో మాట్లాడగా మరి ఆ గుంపంతయు అతడు చెప్పేది ఎలా విన్నారు? సరిగ్గా అక్కడ 3,000 ఆత్మలు క్రీస్తునొద్దకు వచ్చెను. మరి పేతురేమో ఒక్క భాషలోనే మాట్లాడుచుండెను. నిశ్చయంగా అది దేవుడు ఒక అద్భుతమును చేయుటయ్యి ఉన్నది. పేతురు మెసపొతేమియా నివాసులతో మరియు అపరిచితులు మరియు అన్య మతానికి చెందిన వారితో తయారైన అదే సమాజముతో మరియు ప్రపంచమంతటి నుండి వచ్చిన వారు అక్కడ నిలబడి ఉండేది. మరియు పేతురు నిలబడి మరియు ఒక్క భాషలో బోధించుచున్నాడు, మరియు ప్రతి వ్యక్తి అతడు చెప్పేది విన్నారు. ఏలైనగా 3,000 మంది పశ్చాత్తాపమునుంది, మరియు వెంటనే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. అది ఎట్లు సంభవించినది? చూడండి స్నేహితులారా, నా సంఘశాఖ పెంతుకోస్తు సహోదరుడు దానిని ఇప్పుడే అంగీకరించాలని నేను ఆశించలేను, కాని దానిని మీరు బైబిల్లో నుండి పరిశీలించి మరియు ఎప్పుడైనా నాకు చెప్పండి. వారు పరిశుద్ధాత్మను పొందుకొని మరియు వారు మాట్లాడినదేదో వారికే తెలియనటువంటి భాషలో ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారో చెప్పండి. మరియు వారు దానిని అక్కడ ఆ విధంగా పొందుకున్న ఎడల సర్వాధికారి అయిన దేవుడు అది ప్రతిసారి అదే విధంగా జరగవలసి ఉన్నది. ఇప్పుడు తన ఇంటి వద్ద మనకు జ్ఞాపకమున్నది, గత రాత్రి మనం సమరయకు వెళ్లినప్పుడు వారు ఏ ఇతర భాషలోనైనా విన్నారన్నట్టుగా ఒక్క విషయమైనా అక్కడ నమోదు కాలేదని మనం కనుగొన్నాము. దాని గురించి ఏమీ చెప్పబడలేదు. కాని వారు కొర్నేలి యొక్క ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ 3 విభిన్న జాతుల ప్రజలుండిరి. వారు భాషలలో మాట్లాడిరి. మరియు వారు చేసినప్పుడు వారు చేసిన ఎడల ప్రారంభంలో వారు దానిని పొందుకున్నట్లే వీరు దాన్ని పొందుకున్నారని పేతురు చెప్పాను. మరియు అన్యజనులు దేవుని యొద్ద నుండి కృపను పొందుకున్నారని వారు ఎరిగిన్నారు. ఎందుకనగా సరిగ్గా ప్రారంభములో వారు పొందుకున్నట్లే వీరును పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇక్కడ దాని విషయమై నాకొక ప్రశ్న కలదు, కొద్ది నిమిషాలలో దానిని చూద్దాం. నేను పునాదిని వేగూర్చున్నాను, తద్వారా అది ఏమైనదో మీరు చూచెదరు. ఇప్పుడు విభిన్నముగా బోధించబడిన ప్రజల విషయమై నేను ఆశించలేను. మరియు నా ప్రియమైన ప్రశస్తమైన పెంతుకోస్తు సహోదరులారా, నేను చెప్పేది వినండి. నేను దీనిని బయట బోధించను. ఇది భేదమును కల్పించుటకై నేనేదియూ చేయను. కాని మనము సత్యమును పొందుకనని ఎడల మనము ఎప్పుడు ప్రారంభించబోచున్నాము? మనల్ని సరిచేయుటకై ఇక్కడ ఏదో జరుగుటను మనము కలిగి ఉండవలసి ఉన్నది. ఇప్పుడిక్కడ మనము ఎత్తబడే కృపను పొందుకొనవలసి ఉన్నది. సత్యము బయటకు రావలసి ఉన్నది. ఒక వ్యక్తి తాను చెవిటివాడు మరియు మూగవాడయుండి మరియు అస్సలు మాట్లాడలేకపోయిన ఎడల ఏమి చేస్తాడు? అతడు పరిశుద్ధాత్మను పొందుకోగలడా? ఆ దీనుడు రక్షించబడగోరుచుండి మరియు మొదటిగా అతనికి అసలు 4 లేని ఎడల ఏమిటి? చూశారా, అది ఆ పరిశుద్ధాత్మ. అది ఒక బాప్తిస్మము మరియు పిదప భాషలలో మాట్లాడటం మరియు భాషలను అనువదించడం వంటి ఈ వరములన్నీ అవి మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా శరీరములోనికి వచ్చిన తర్వాత అయి ఉన్నది. ఏలైనగా ఆ వరములు క్రీస్తు యొక్క శరీరములో ఉన్నవి. ఇప్పుడు నేను చెప్పుటకు కారణము, ఇప్పుడిక్కడ చూడండి, అపోస్తల తరువాత ప్రపంచములో మొట్టమొదటిగా సంస్థాగత సంఘమైన కాథలిక్ సంఘమును మీరు ఊహించగలరా? అప్పుడు కేథలిక్ సంఘము సంస్థాగతమైనది. ఓ, చివరి అపోస్తలుడి మరణానంతరం కొన్ని వందల సంవత్సరముల తర్వాత అపోస్తలుల పిదప ఒక 600 సంవత్సరాల తర్వాత నైసియా సభ జరిగిన వెంటనే, ఎప్పుడైతే నైసియా తండ్రులు ఒకటై మరియు సంస్థను స్థాపించారో అప్పుడు వారు సార్వత్రిక సంఘమును కలగజేసిరి. అదే కేథలిక్ సంఘము. అక్కడ వారు ఒక ప్రపంచ సంఘమును తయారు చేసిరి. మరియు కేథలిక్ అను మాటకు సార్వత్రిక అని అర్థము. అది అంతటా ఉన్నది. అన్య రోము పోపుల రోముగా మార్చబడినది. మరియు ఎవరికైతే రాజ్యమునకు తాళపు చెవులను యేసు ఇచ్చాడని చెప్పి వారు తలంచారో, అట్టి పేతురు స్థానమును తీసుకుని నాయకుడిగా ఉండుటకు వారు ఒక పోపును పెట్టిరి. మరియు ఆ పోపు విఫలమవ్వని వానిగా ఉన్నాడు. మరియు నేటికిని కేథలిక్ సంఘానికి అట్లే అయి ఉన్నాడు. అతని మాటే చట్టము మరియు ఆజ్ఞయ ఉన్నది. అతడే విఫలమవ్వలేని పోపు. అదే కొనసాగినది. మరియు పిదప ఈ కేథలిక్ సిద్ధాంతముతో వారు ఏకీభవించినందున వారు చంపబడిరి. కట్టెకు కట్టివేసి కాల్చివేయబడిరి. మరియు అవన్నీ చేయబడినవి జోసెఫస్ యొక్క పవిత్ర రచనల ద్వారా మరియు ఫ్యాక్స్ యొక్క హతసాక్షుల పుస్తకము ద్వారా. దానిని మనమందరము ఎరిగియున్నాము. మరియు అనేకమైన ఇతర పవిత్ర ఇస్లోపు యొక్క 2 బబులోన్లు మరియు ఆ గొప్ప చరిత్రలు కలవు. పిదప 1500 సంవత్సరాల తర్వాత అంధకార కాలమును గూర్చి మనకు తెలిసినట్లుగా బైబిల్ గ్రంథము ప్రజల యొద్ద నుండి తీసివేయబడినది. మరియు అదొక సాధువు ద్వారా దాచబడినదని, మరి ఆ విధంగా ఉండెనని మనము అర్థం చేసుకున్నాము. అటు తరువాత మొదటి సంస్కరణ వచ్చినది. అది మార్టిన్ లూథర్ అయి ఉండెను. మరియు అతడు ముందుకు అడుగు వేసి, మరియు శరీరము అక్షరాల క్రీస్తు యొక్క శరీరమని కేథలిక్కులు చెప్పే ఆ ప్రభువు సంస్కారము కేవలం క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యమని చెప్పాను. మరియు అతడు ఆ ప్రభు సంస్కారమును వేదిక మెట్ల మీద లేదా ఆ మెట్ల మీదకి విసిరి కొట్టాడు. మరియు దానిని అక్షరాల క్రీస్తు యొక్క శరీరమని పిలుచుటకు నిరాకరించాడు. మరియు నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును అని బోధించాడు. ఇప్పుడు కేథలిక్ సంఘము అతనితో ఏకీభవిస్తుందని మీరు ఆశించలేరు. వారి యొక్క విఫలమవ్వని శిరస్సు వారికి వద్దు అని చెప్పినప్పుడు నిశ్చయంగా వారు ఏకీభవించరు. అది సరియే. పిదప నీతికరణను బోధించిన మార్టిన్ లూథర్ తర్వాత శుద్ధీకరణను బోధిస్తూ జాన్ వెస్లీ వచ్చెను. మరియు ఒక మనుష్యుడు నీతిమంతునుగా తీర్చబడిన తర్వాత అది సరియే. కాని మీరు శుద్ధీకరించబడి శుద్ధి చేయబడి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా దుష్టత్వం యొక్క వేరు మీ నుండి తీసివేయబడవలసి ఉన్నదని అతడు బోధించెను. ఇప్పుడు లూథరన్లు శుద్ధీకరణను బోధించుటను మీరు ఊహించలేరు. ఎందుకనగా వారు దానిని చేయబోటలేదు. వెస్లీ శుద్ధీకరణను బోధించిన పిమ్మట మరి దాని నుండి అనేకమైన చిన్న చిన్నవి బయటకు వచ్చినవి. అవి వారి కాలమునకు ఆ మంటను మండిస్తూ ఉన్నటువంటి వెస్లియన్ మెథడిస్టు మరియు నాజరీను మరియు మొదలగునవై ఉన్నవి. అటు తర్వాత పెంతుకొస్తూ వచ్చి మరియు ఇట్లు చెప్పెను, అంతెందుకు? పరిశుద్ధాత్మ అనేది బాప్తిస్మమైనది మరియు దానిని పొందుకునేటప్పుడు మనం భాషలతో మాట్లాడతాము. నిశ్చయంగా పిదప అది వచ్చినప్పుడు ఆ నాజరీన్లు మరియు ఆ వెస్లియను మెథడిస్టులు మరియు మొదలగు వారు దానిని నమ్ముటను మీరు ఊహించలేరు. వారు దానిని చెయ్యరు. వారు దానిని దయ్యం అని పిలిచారు. అది సరియే. ఏమి జరిగినది? వారు పడిపోవటం ప్రారంభమైనది. పెంతుకోస్తు అభివృద్ధి చెందటం మొదలైనది. ఇప్పుడు పెంతుకోస్తు కూడా కుదిపివేయబడే పరిస్థితికి అది వచ్చినది. అది సంస్థాగతమై వెళ్లిపోయినది. వేరే దేనిని అంగీకరించదు. వారు వారి స్వంత నియమ నిబంధనలను కలిగి ఉన్నారు మరియు అది సరిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మరియు ఏ విషయం యొక్క సత్యమునైనా బయలుపరిచి మరియు ఆయన యొక్క స్వంత సన్నిధి చేత మరియు ఆయన యొక్క వాక్యము చేత దానిని రుజువు చేసినప్పుడు నేను దానితో ఏకీభవించుచున్నాను అని పెంతుకోస్తు ప్రజలు చెప్పుటను మీరు ఊహించలేరు. లూథర్ చేసినట్లు, వెస్లీ చేసినట్లు మరియు ఆ మిగతా వారు చేసినట్లు మీరును ఒంటరిగా నిలబడవలసి ఉన్నది. మీరు దానిపై నిలబడవలను. ఎందుకనగా ఘడియ వచ్చియున్నది మరియు నన్ను ఒక మురికి బాతుపిల్లలా చేయునది అదే అయ్యున్నది. నన్ను భిన్నంగా చేయునది అదే. మరియు నా ప్రశస్త సహోదరుడైన ఓరల్ రాబర్ట్స్ మరియు టామీ ఆస్బాన్, టామీ హిక్స్ మరియు వారి వలె నేను ప్రారంభించలేను. ఎందుకనగా సంఘములు నాతో ఏకీభవించవు. వారిట్లంటారు, అతడు నిత్య భద్రతను నమ్ముతాడు, అతడొక బ్యాప్టిస్టు. భాషలతో మాట్లాడుటను పరిశుద్ధాత్మకు ప్రాథమిక రుజువుగా అతడు నమ్మడు. అతడి నుండి దూరంగా పొండి. చూశారా? అయితే దానిని ముఖాముఖిగా ఎదుర్కొనండి. దానిని ఎదుర్కొనండి. ఆ మెథడిస్టులు వారు లూథరన్లను ఎదుర్కొనగలరు. పెంతుకోస్తు వారు మెథడిస్టులను ఎదుర్కొనగలరు. నేను దాని విషయమై పెంతుకోస్తులను ఎదుర్కొనగలను. అది ఖచ్చితంగా సరియే. అది వాస్తవం. అది ఎందుకు? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుచున్నాము. చూశారా? మనము రాజు యొక్క రాజమార్గం వైపు పోచున్నాము. మరియు దూరంగా పోచున్న కొద్దీ మరింత కృప ఇవ్వబడును. మరింత శక్తి ఇవ్వబడును, మరియు సహజాతీతమైనది ఇవ్వబడును. మరియు అక్కడే మనమున్నాము. ఆయన ఆరంభములో ఉన్నట్లే పరిశుద్ధాత్మ ఒక వెలుగు వలె క్రిందకి వచ్చిన గడియ ఇదే అయి ఉన్నది. ఒక అగ్నిస్తంభముగా ఉండి మరియు తనను తాను ప్రత్యక్షపరుచుకొనుచు ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చేసిన అదే కార్యములను చేయుచున్నాడు. మరియు యేసు ఇట్లు చెప్పెను, వారు సరియో కాదో మీకెట్లు తెలియను? వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలను అతడును చేయును. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. ఇప్పుడు నా పెంతుకోస్తు సహోదరులారా, నేను మీతో ఉన్నాను, నేను మీలో ఒకడిని. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను భాషలలో మాట్లాడాను, కాని పరిశుద్ధాత్మను పొందుకున్నట ద్వారా అది నాకు రాలేదు. నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందాను, నేను భాషలలో మాట్లాడాను, ప్రవచించాను, బుద్ధి జ్ఞానము అనువదించు వరములను కలిగి ఉన్నాను, మరియు ప్రతిదీ జరుగుచున్నది. అయితే ఆ కార్యములలో నేను దేనికైనా బద్ధుడనై ఉన్నాను. ఎందుకనగా ఇప్పుడు నేనొక దేవుని బిడ్డను. ఆ శక్తి, దేవుని యొక్క అగ్ని నా ప్రాణములో ఉన్నది. ఆ వ్రాలిన అగ్ని నాలుక నాలోనికి వచ్చియున్నది, మరియు దేవునికి విరుద్ధంగానున్న ప్రతి దానిని కాల్చివేసినది. మరియు ఇప్పుడు నేను ఆయన ఆత్మతో నడిపించబడుచున్నాను. ఆయన ఇట్లు చెప్పగలడు, ఇక్కడికి వెళ్ళుము మరియు నేను వెళ్ళుదును, ఇక్కడికి వెళ్ళుము నేను వెళ్ళుదును, ఇక్కడ మాట్లాడుము నేను మాట్లాడుదును, మరియు దీనిని దానిని మరియు మరొకటి చేయుము. మీరదే చేస్తారు. సరిగ్గా అలాగే మీరు ఆత్మచేత నడిపించబడుచున్నారు. అది దేవుడు మీలో ఉండి తన చిత్తమును జరిగించుటయై ఉన్నది. అది ఏమైనా గాని ఆయన తన చిత్తమును జరిగించుచున్నాడు. ఇప్పుడు వినండి, మనం ప్రశ్నలను ప్రారంభించటకు ముందు ఇక్కడ చూడనివ్వండి. ఆ పదకోశం నుండి నన్ను చదవనీయండి. ఇప్పుడు వాటికన్ అనువాదం నుండి 7వ విభాగము 190 నుండి 1205. అది ఒక అన్య భాషలో మాట్లాడుచున్నట్టి ఆ ప్రజల స్వరమా, లేదా అది ఆ గుంపును ఉత్తేజపరిచినట్టి సహజాతీతమైన గాలి వీచుటను గూర్చి అయిన వార్త లేక వదంతియా అన్నది నిర్ధారించడం కష్టం. వారు దానిని గ్రహించలేకపోయారు. ఇప్పుడు గమనించండి, అది ఆ ప్రజల, నేను కొంచెం వివరించదను. ఒక నిరుపేద మోటైన గలిలయ గుంపు ఉండియున్నది, మరియు ఇక్కడ వారు బయట వీధిలో ఉన్నారు. వారెన్నడూ అటువంటిది చూచియుండలేదు. వారు ఆ మేడగది నుండి చేతులు గాలిలోకి ఎత్తుకుని ఆ మెట్లు దిగి అక్కడికి వచ్చియున్నారు. అప్పుడే నింపబడి ఉన్నారు. వారింకనూ మాట్లాడనే లేదు. చూశారా, మరి వారు అక్కడికి వచ్చియున్నారు. మరియు ఇప్పుడు వారక్కడ తడబడుచూ ఉన్నారనుకుందాం. మరియు ఆ ప్రజలు ఇట్లన్నారు, ఒక గ్రీకు వాడు నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి మరియు నేను గలిలయ భాష మాట్లాడతాను అని చెప్పాననుకుందాం. మీరు అతని యొద్దకు పరిగెత్తుకుని పోయి మరియు అబ్బాయి ఏమిటి సంగతి అని అన్నారనుకోండి. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అక్కడ ఆ గదిలో దేవుని యొక్క శక్తి నాపై కుమరించబడినది, నాకు ఏదో జరిగినది, ఓ దేవునికి మహిమ. మరియు ఇక్కడ మరొకరు అతడొక అరబుతో మాట్లాడుచుండెను, మరియు అతడొక గలిలయుడై ఉండి అరబ్ భాషలో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఆ జనసమూహము కూడి వచ్చినప్పుడు ఆ ప్రజలను పోగు చేసినది బలంగా వీచిన ఆ గాలియా, లేదా అది వారు మాట్లాడుచున్న ఆ అన్య భాషలో మాట్లాడటమా అన్నది వారు చెప్పలేరు. ఇప్పుడు బైబిలు ఖచ్చితంగా మీరు గమనించటకు 2 సంగతులు కలవు. అది అదే ఆ బయటివాడు ఇట్లంటాడు, ప్రతి వ్యక్తి మనము పుట్టిన మన సొంత భాషతో మాట్లాడుటను మనం ఎట్లు వినుచున్నాము? వారు దానిని మాట్లాడుచున్నారని అది చెప్పలేదు, కాని వారు దానిని వినుచున్నారు. పిదప అదే గుంపు, అదే ప్రజలు దీనిని వివరించిరి. పేతురు దేనిమీదకో దూకి మరియు ఇట్లు చెప్పెను, గలిలయ మనుషులారా మరియు యెరూషలేము కాపురస్తులారా, ఇది మీకు తెలియనుగాక. తమకు గలిలయ భాష లేదని ప్రజలు చెప్పారు. ఈ సంగతి మీకు తెలియనుగాక మరియు చెవియొగ్గి నా మాట వినుడి. అతడు వారందరితో ఏ భాషలో మాట్లాడుచుండెను? అంతెందుకు, మీరు ఊహించున్నట్లు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, కాని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. మరియు అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మరియు మీ కుమార్తెలు ప్రవచించదరు అని దేవుడు సెలవిచ్చెను. అతడు ఇంకా మాట్లాడుచు మరియు ఇట్లు చెప్పెను, మీరు దుష్ట హస్తములతో నిర్దోషి అయిన దేవుని కుమారుని సిలువ వేసిరి. దావీదు ఆయన గూర్చి ఇట్లు పలికెను, ఆయన తన ఆత్మను పాతాలములో విడిచిపెట్టడు, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. ఇంకా ఇట్లు చెప్పెను, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించనని మీ అందరికీ తెలియనుగాక. మరియు వారు దీనిని విన్నప్పుడు ఆమేన్. ఎవరు? ఆకాశం క్రిందనున్న ప్రతి మనుషుడు. ఏమి జరుగుచున్నది? ఇప్పుడు నేను గలీలయ భాషలో మాట్లాడతాను, నేను దీనిలో మాట్లాడతాను, మరియు నేను దీనిలో మాట్లాడతాను అని అతడు చెప్పుటలేదు. పేతురు ఈ మాటలు పలుకుచుండగా వారిట్లు చెప్పిరి, అయ్యలారా మరియు సహోదరులారా, రక్షించబట్టుకు మేమేమి చేయగలము? మరియు పేతురు వారికి ఆ సూత్రమును ఇచ్చెను. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే జరుగుతుంది. చూశారా, అది పైకి కదులుచున్నది, దేవునిలోనికి చొచ్చుకుని పోవచ్చు, సమీపముగా నడుచుచున్నది. నీకెలా తెలుసు? మంచిది. ఇప్పుడు లూథరు నీతికరణను స్వీకరించినప్పుడు దాన్ని అతడు పరిశుద్ధాత్మ అని పిలిచెను. అదయ్యున్నది. దేవుడు దానిని కొంచెము అందులో ముంచెను. పిదప ఆయన ఏమి చెప్పెను? వెస్లీ శుద్ధీకరణను స్వీకరించెను మరియు ఇట్లు చెప్పెను, అబ్బాయి, నీవు కేకలు వేసినప్పుడు నీవు దానిని పొందుకున్నావు. అయితే దానిని కలిగి లేని వారు చాలా మంది కేకలు వేశారు. పెంతకోస్తు వారు భాషలలో అన్య భాషలలో మాట్లాడినప్పుడు వారిట్లు చెప్పిరి, అబ్బాయి, నీవు దానిని పొందుకున్నావు. కాని వారిలో చాలా మంది దానిని పొందుకోలేదు. దానిని తెలుసుకోగల సూచనలు లాంటివి ఏమీ లేవు. ఒక చెట్టును నీవు తెలుసుకున్నటకు ఒకే ఒక మార్గమున్నది. యేసు ఇట్లు చెప్పెను, దాని ఫలమును బట్టి మీరు దానిని తెలుసుకొందురు. అవి ఆత్మ యొక్క క్రియలు, అనగా ఆత్మఫలమై ఉన్నది. పిదప శక్తితో నింపబడి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తిని మీరు చూసినప్పుడు అప్పుడు మీరొక మార్పు చెందిన జీవితాన్ని చూస్తారు. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించుటను మీరు చూస్తారు. వారు నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాము వారిని కరిచినను అది వారికి హాని చేయదు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారిని చంపివేయదు, వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందుదురు. మాయ్, నమ్మిన వారిని ఈ విధమైన సూచక క్రియలు వెంబడించును. అయితే మీరు దానిలోనికి ఎట్లు ప్రవేశిస్తారు? ఆ వరములు శరీరములో ఉన్నవి. మీరు ఆ శరీరములోనికి ఎట్లు ప్రవేశిస్తారు? మీరు మాట్లాడడం వలన కాదు, కాని ఒక శరీరములోనికి బాప్తిస్మము పొందుట వలన ఉన్నది. 1 కొరింథీ 12:13. ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఆ శరీరములోనికి బాప్తిస్మము పొంది మరియు ఆ వరములన్నిటికీ పాత్రులమై ఉన్నాము. ప్రభు మిమ్మును దీవించునుగాక. ఇప్పుడు ఎవరైనా ఈ టేపును వినాల్సి ఉంది లేదా ఇక్కడున్న ఎవరైనా నిరాకరించిన ఎడల గుర్తుంచుకోనండి, సహోదరా, దానిని స్నేహపూర్వకంగా చేయండి, ఎందుకనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ రాత్రి మొదటి ప్రశ్న, సహోదరా బ్రెన్హామ్, టెలివిజన్ అనేది ప్రపంచానికి ఒక శాపమని నేను తలంచుచున్నాను. దాని గూర్చి నీవేమి తలంచుదువు? మంచిది, దానిని వ్రాసినది ఎవరైనా గాని నేను మీతో ఏకీభవించబోచున్నాను. వారు దానిని ప్రపంచానికి ఒక శాపంగా మార్చారు. అది ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ఉండవచ్చును, కాని దానిని వారు ఒక శాపంగా మార్చారు. నా ప్రియమైన ప్రజలారా, అటువంటిదేదైనా గాని అది స్వయంగా మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. టెలివిజన్ ఒక శాపమైన ఎడల, అప్పుడు వార్తాపత్రిక కూడా ఒక శాపమే, అప్పుడు రేడియో కూడా ఒక శాపమే, మరియు అనేక సార్లు టెలిఫోను కూడా అటువంటిదే. చూడండి, చూడండి, చూశారా, అది మీరు దానితో ఏమి చేస్తారు అన్నదై ఉన్నది. అయితే టెలివిజన్ నందు ఇకపై ఎటువంటి కార్యక్రమాలు లేవని గత రాత్రి ఆ సహోదరుడు చెప్పినట్లు అది చాలా ఎక్కువ డబ్బుతో కూడినదై ఉన్నది. సంపూర్ణ సువార్తను బోధించే పేద సేవకులు టెలివిజన్లో ఒక కార్యక్రమమునకు వెల చెల్లించలేరు. కావున తద్వారా గత రాత్రి సహోదరుడు చెప్పాడని నేను నమ్ముచున్నాను. ఎక్కడో ఇట్లు చెప్పాడు, మీ రేడియోకున్న దుమ్ము దులపండి, లేదా ఎవరో ఆ మూల నుండి దానిని తిరిగి తీసుకువచ్చి మరియు ఆ కార్యక్రమాలను వినండి. అది వాస్తవం. అయితే ప్రియమైన వ్యక్తి, నీవెవరివైనా గాని నేను నిశ్చయంగా నీతో ఏకీభవించుచున్నాను. అది మానవ జాతికి అత్యంత నాశనకరమైన వాటిలో ఒకటిగా మారినది. అక్కడ ప్రభుత్వానికి పన్నుల కొరకు వెళ్లాల్సిన ఈ డబ్బంతటిని వారు తీసుకుంటారు, మరియు ఈ సిగరెట్లు మరియు విస్కీ కార్యక్రమాలు మరియు అటువంటి వాటిపై ప్రకటనల కొరకు దానిని పెడతారు, మరియు ప్రభుత్వ పన్నులను ఎగ్గొట్టుచున్నారు. మరియు పిదప వారు బోధకులను పట్టుకుని మరియు వారి నుండి కొంత డబ్బును పొందడానికి వారిని కోర్టు ద్వారా లాగుతారు. నేను నీతో ఏకీభవిస్తున్నాను. అది ఒక ఘోరమైన విషయమై ఉన్నది. ఇప్పుడు అది కాదు, మీకు తెలుసా, అది కేవలం మీరు కనుగొన్నదై ఉన్నది. సహోదరి సహోదరుడా, దానిని అడిగిన మీరు ఎవరైనా గాని మీకు ధన్యవాదములు. ఇప్పుడు ఇక్కడ ఒక మంచిది ఉన్నది. ప్రశ్న: బైబిలులో కొన్ని చోట్ల, ఉదాహరణకి 1 సమూయేలు 18:10 దేవుని యొద్ద నుండి ఒక అపవిత్రాత్మ ఇట్టి కార్యములు చేసినని చెప్పబడుచున్నది. దేవుని యొద్ద నుండి ఒక అపవిత్రాత్మ అనేది నాకు అర్థం కావటం లేదు. దయచేసి దీనిని వివరించగలరు. మంచిది, బహుశా ప్రభు యొక్క సహాయముతో నేను చేయగలను. దాని అర్థం దేవుడు ఒక అపవిత్రాత్మ అని కాదు. అయితే ప్రతి దాని యొక్క ప్రతి ఆత్మ దేవునికి లోబడియుండును, మరియు ఆయన ప్రతి దానిని తన చిత్తము చొప్పున పనిచేయునట్లు చేయును. చూశారా? ఇప్పుడు మీ ప్రశ్నపై, సౌలును హింసించడానికి దేవుని యొద్ద నుండి బయలువెళ్లిన ఆ అపవిత్రాత్మను గూర్చి మీరు మాట్లాడుచున్నారు. అతడు ఒక వికలమైన, మనసు విరిగిన స్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకనగా, మొదటిగా అతడు భక్తిలో వెనక్కి తగ్గాడు. మరియు మీరు భక్తిలో వెనక్కి తగ్గినప్పుడు ఒక అపవిత్రాత్మను మిమ్మల్ని హింసించడానికి దేవుడు ఒక అపవిత్రాత్మకు అనుమతిస్తాడు. ఒక క్షణంలో నేను మీకు ఒక విషయమును చదవగోర్చున్నాను. ఇక్కడ దానిపై నాకు ఇంకొక ఆలోచన కూడా ఉండి ఉన్నది. చూశారా? ప్రతి ఆత్మ దేవునికి లోబడవలసి ఉన్నది. యెహోషాపాతు మరియు ఆహాబు యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు మీకు జ్ఞాపకమున్నదా? మరియు మొదటి కార్యము మీకు తెలియనా? అక్కడ ఒక వారు ఆ గౌనుల యొద్ద కూర్చుని ఉండిరి. మరియు యెహోషాపాతు ఒక నీతిమంతుడై ఉన్నాడు. మరియు అతడికి చెప్పెను, ఆ ఇద్దరు రాజులు అక్కడ కూర్చుని ఉన్నారు. మరియు వారు వారి సైన్యములను సమకూర్చారు. మరియు కావున అతడిట్లు చెప్పాడు, మనము వెళ్లవలెనో లేదో అని దేవుడిని సంప్రదించెదము. మరియు ఆహాబు వెళ్లి తాను కలిగియున్న 400 మంది ప్రవక్తలందరినీ తీసుకువచ్చెను. వారిని క్రొవ్వియుండినట్లు పోషించుచు మరియు ప్రతీదీ చేశాను. వారు మంచి ఆకారమును కలిగియుండిరి. మరియు వారక్కడకు వచ్చిరి. మరియు వారందరూ ఏక మనస్సుతో ప్రవచించి ఇట్లు చెప్పిరి, వెళ్ళుము, దేవుడు నీకు జయమునిచ్చును. రామోత్ గిలాదునకు వెళ్ళుము, మరియు అక్కడ దేవుడు నీ పక్షమున కార్యము చేయును. వారిలో ఒకడు ఒక జత ఇనుప కొమ్ములను చేయించుకుని మరియు ఒక దృష్టాంతముగా చూపించుటకు చుట్టూ పరిగెత్తుచు ఇట్లు చెప్పెను, ఈ ఇనుప కొమ్ముల చేత నీవు వారిని దేశము నుండి పారద్రోలుదువు, అది నీదగును. అయితే మీకు తెలియను, అటువంటి వాటన్నిటి కొరకు వెళ్లనటువంటి ఒక దైవజనుడి విషయంలో ఏదో ఉండియున్నది. చూశారా? అది లేఖనముతో సరిపోల్చబడని ఎడల అప్పుడు ఏదో తప్పిదమున్నది. ఏ నిజమైన విశ్వాసి అయినా కావున యెహోషాపాతు ఇలాగ చెప్పెను, సరి, ఆ 400 మంది బాగానే కనపడుచున్నారు, వారు మంచివారి వలె అగుపించుచున్నారు. ఓ, వారు మంచివారే అని బహుశా ఆహాబు చెప్పియుండవచ్చును. కాని యెహోషాపాతు ఇట్లన్నాడు, ఇంకా ఒకడు కలడా? ఏక మనస్సుతో 400 మందిని నీవు కలిగి ఉన్నప్పుడు ఇంకొకడు ఎందుకు? ఎందుకనగా సరిగ్గా అనిపించనిదేదో ఉన్నదని అతడు ఎరిగియున్నాడు. చూశారా? అతడు చెప్పెను, అవును, ఇంకొకరిని మేము కలిగియున్నాము, ఇమ్లా కుమారుడు అక్కడుంటాడు. ఇంకా ఇట్లు చెప్పెను, కాని అతని యందు నాకు ద్వేషము కలదు. నిశ్చయంగా నీవు అతడి సంగమును ఏ సమయములోనైనా మూసివేయదు, నీవు అతడిని దేశములో నుండి వెళ్లగొట్టుదువు. చూశారా? నిశ్చయంగా అతని యందు నాకు ద్వేషము కలదు. నీవెందుకతడిని ద్వేషించుదువు? అతడు ఎల్లప్పుడూ నన్ను గూర్చి కీడునే ప్రవచిస్తుంటాడు. వెంటనే అక్కడ ఏదో తప్పిదమున్నదని యెహోషాపాతుకు తెలిసినదని నేను నమ్ముచున్నాను. కావున అతడిట్లు చెప్పెను, వెళ్ళండి మరియు మీకాయాను తీసుకురండి. కావున వారతని కొరకు వెళ్లిరి. మరియు అతడు అక్కడికి వచ్చెను. కావున వారక్కడికి వెళ్లినప్పుడు వారొక వర్తమానికుణ్ణి పంపి మరియు ఇట్లు చెప్పెను, ఇప్పుడు ఒక నిమిషం ఆగుము. ఇప్పుడక్కడ 400 మంది వేదాంత పండితులను వారు కలిగి ఉన్నారు. PHLLD మరియు ప్రతిదీ కలిగి ఉండి దేశములో ఉన్నవారిలో వారే ఉత్తమమైన వారిగా ఉన్నారు. ఇట్లు చెప్పెను, ఇప్పుడు నీకు తెలియను, నీవు పేదవాడివైనా విద్యావిహీనుడువైన వ్యక్తివి. నీవు ఆ యాజక బృందమంతటితో విభేదించడం లేదు కదా. ఇమ్లా దీనిని చెప్పెను, లేదా నా భావమేదనగా మీకాయా దీనిని చెప్పెను, దేవుడు దానిని నా నోట ఉంచు వరకు నేను ఏదియూ చెప్పను, మరియు పిదప ఖచ్చితంగా ఆయన చెప్పినదే నేను చెప్పుదును. నేను దానిని ఇష్టపడుదును, నేను దానిని ఇష్టపడుదును. ఇంకో మాటలో చెప్పాలంటే నేను వాక్యముతో నిలబడతాను, ఇతరులు ఏమి చెప్పినను లెక్కలేదు. అతను ఇట్లు చెప్పెను, సరి, ఇట్లనెను, నేను నీతో చెప్పుచున్నాను, నీవు విసిరివేయబడకూడదని కోరుకున్న ఎడల నీవును అదే విషయం చెప్పడం మంచిది. కావున అతడు అక్కడికి వెళ్లెను. మరియు అతడిట్లు చెప్పెను, నేను పైకి వెళ్లొచ్చా? అతడు చెప్పెను, వెళ్ళు. ఇట్లనెను, నాకు ఈ రాత్రికి సమయం ఇవ్వండి, దాని గూర్చి నన్ను ప్రభుతో మాట్లాడనియండి, నేను దానిని ఇష్టపడుచున్నాను. కావున ఆ రాత్రి ప్రభు అతనికి ప్రత్యక్షమాయను. మరియు ఆ మరునాడు అతడక్కడికి వెళ్ళాను. మరియు అక్కడికి వెళ్ళుచుండగా అతడిట్లు చెప్పాను. అతడిట్లనెను, వెళ్ళుడి, అయితే ఇస్రాయేలీలు కాపరిలేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుటను నేను చూచితిని. ఓ మై, అది అతడిని బలహీనపరిచినది. మరియు అతడిట్లన్నాడు, నేను నీతో చెప్పలేదా? అది నాకు తెలుసు. అతడు అన్ని వేళలా ఖచ్చితంగా ఆ విధంగానే చేస్తాడు. నా గురించి కీడే పలుకుతాడు. ఎందువలన? అతడు వాక్యముతో నిలిచియుంటున్నాడు. ఎందుకు? తనకి ముందున్న ప్రవక్త, ఆ నిజ ప్రవక్త అయిన ఏలియా నుండి దేవుని వాక్యము వచ్చియున్నది. అతడు చెప్పెను, నిర్దోషి అయిన నాబోతు రక్తమును నీవు ఒలికించితివి గనక కుక్కలు నీ రక్తమును కూడా నాకును. మరియు అతడు అతనికి కీడే చెప్పెను. ఎలీషా పరలోకమునకు పోయెను. కాని ఎలీషా దేవుని వాక్యమును కలిగియున్నాడని అతడు ఎరిగియున్నాడు. కావున అతడు వాక్యముతో నిలబడ్డాడు. నేను దానిని ఇష్టపడుచున్నాను. వాక్యముతో నిలిచియుండి, యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడనియు, ఆయన శక్తి ఇంకనూ ఒకటే రీతిగా ఉన్నదనియు, పరిశుద్ధాత్మ ఇచ్చయించు వారికనియు బైబిల్ చెప్పిన ఎడలా ఆయనను రానియుడి, వాక్యముతో నిలిచియుండి. అవునయ్యా, మిగతా వారు ఏమి చెప్పినా పర్వాలేదు. వారెంత మంచిగా పోషించబడి మరియు వారెన్ని పాఠశాలల గుండా వెళ్లినా గాని దానితో ఎటువంటి సంబంధమూ లేదు. కావున పిదప అతడు చెప్పెను, తన తలపై ఈ పెద్ద కొమ్ములను కలిగియున్న ఈ వ్యక్తి దానిని నెట్టబోచుండెను. రాజు ఎదుట నుండి ఆ దేశము నిర్మూలమగును. అతడు నడిచివెళ్లి మరియు అతడిని నోటిమీద కొట్టెను. ఈ చిన్న బోధకుణ్ణి, అతడు కేవలం ఒక చిన్న పరిశుద్ధ గుండ్రాయని అతనికి తెలుసు. కావున దాని గూర్చి చెప్పబడేది ఏమీయూ లేదు. కావున అతడు ఆయన నోటిమీద కొట్టెను. అతడిట్లనెను, నేను నిన్ను ఒకటి అడగగోర్చున్నాను. ఇట్లు చెప్పెను, నీవు దానిని కలిగియున్నచో దేవుని యొక్క ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయెను? అతడిట్లు చెప్పెను, నీవు ఒక బందీగా చెరపట్టబడి ఆ గుహలో కూర్చుండియున్నప్పుడు నీవు తెలుసుకుంటావు. ఇంకా ఇట్లన్నాడు, దేవుడు సింహాసనం మీద ఆసీనుడైయుండుటయు ఆమేన్. ఇప్పుడు వినండి, మరియు పరలోక సైన్యమంతయు ఆయన చుట్టూ నిలబడియుండుటను నేను చూచితిని. విషయం ఏమిటి? ఆహాబుకు ఏమి జరగబోతుందనే దాని గూర్చి తన ప్రవక్త ముందుగానే చెప్పెను. దేవుడు దానిని చెప్పినది ఏలియా కాదు, అది అభిషేకించబడిన ప్రవక్త అయ్యుండెను. అది ప్రభు యొక్క మాట అయ్యుండెను. యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడయ్యుండెను. మరియు మీకాయా ఇట్లు చెప్పెను, పరలోక సైన్యమంతయు ఒక సమావేశముగా దేవుని చుట్టూ కూడియుండుటను నేను చూచితిని. మరియు వారు ఒకరితోనొకరు మాట్లాడుకునిచుండిరి. మరియు ప్రభు ఇలాగున చెప్పెను, అచ్చటికి వెళ్ళుటకు మనము ఎవరిని తీసుకుందము? దేవుని వాక్యమును నెరవేర్చున్నట్లు అతడిని అచ్చటికి తీసుకువచ్చి మరియు అతడు చంపబడునట్లు ఆహాబును మోసగించుటకు మీలో ఎవరు వెలుదురు? అక్కడికి వెళ్ళుటకు మనం ఎవరిని తీసుకుందము? మంచిది, ఇతడిని లేదా అతడిని అని ఒకరు చెప్పుచున్నారు. మరియు కొద్దిసేపటి తర్వాత ఒక అపవిత్రాత్మ, ఒక అబద్ధములాడు ఆత్మ క్రింద నుండి వచ్చి మరియు ఇట్లు చెప్పెను, నీవు కేవలం నాకు అనుమతిస్తే చాలును, నేనొక అబద్ధములాడు ఆత్మనై ఉన్నాను, నేను క్రిందకి వెళ్లి మరియు ఆ బోధకులందరిలోనికి వెలుదును. ఎందుకనగా వారు పరిశుద్ధాత్మను కలిగిలేరు. మరియు నేను వారిని, వారు కేవలం పాఠశాల తరిఫీదు గల అబ్బాయిలు, మరియు నేను క్రిందకు వెళ్లి మరియు వారిలో ప్రతి ఒక్కరిలోనికి వెలుదును మరియు వారిని మోసగించదును. మరియు వారు ఒక అబద్ధమును ప్రవచించున్నట్లు చేయుదును. అతడు దానిని చెప్పాడా? మరియు ఆ విధంగా మేము మోసం చేస్తాము అని అతడు చెప్పాను. కావున అతడు క్రిందికి వెళ్ళెను. అతడు చెప్పెను, దేవుడు ఇట్లు చెప్పెను, నీవు వెళ్లడానికి నేను అనుమతిస్తున్నాను. మరియు అతడు క్రిందికి వెళ్లి మరియు పాఠశాల శిక్షణ పొందిన పరిచర్య గల ఆ అబద్ధ ప్రవక్తలలోనికి ప్రవేశించి మరియు వారిని ఒక అబద్ధమును ప్రవచించేలా చేశాడు. అది దేవుని చిత్తము కొరకు పనిచేయుచున్న ఒక అబద్ధమాడే ఆత్మయ్యున్నది. ఇక్కడ మీరు మరొక దానిని చూడవచ్చును. కేవలం ఒక నిమిషం దీనిని గమనించండి. కేవలం ఒక నిమిషము, మీరు నాతో పాటు మొదటి కొరింథీయులు 5:1 త్రిప్పాలని నేను కోరుచున్నాను. మొదటి కొరింథీ, మరియు మీరు దేనినైనా చూడాలనుకుంటే దేవుడు దేనినైనా చేయుటను ఆ దురాత్మలు ఎలా అవి ఎట్లు కదులుతాయన్నది చూడాలనుకుంటే దీనిని గమనించండి. అది సరియే, పౌలు మాట్లాడుచున్నాడు. మీలో జారత్వము జరుగుచున్నదని వదంతి కలదు, మరియు అట్టి జారత్వములు అవి అన్య జనులలోనైనా జరగవు. అట్టిది సంఘములో జరుగుటను గూర్చి మీకేమి తోచుచున్నది? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అయినను మీరు ఉప్పొంగుచున్నారు. కాని ఎంత మాత్రమో మనం చూద్దాం. నేను 2 పేజీలను త్రిప్పానని నేను అనుకుంటున్నాను. మీరు అట్లున్నారు మరియు మీరు ఉప్పొంగుచున్నారు, కానీ ఎంత మాత్రమూ దుఃఖపడలేదు. అది ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం ఆగండి. నేను అవునండి, అది నిజం, దుఃఖపడలేదు, అంతే, ఉప్పొంగుచున్నారు కానీ ఎంత మాత్రమూ దుఃఖపడలేదు. ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నాకు తెలియదు దీని విషయమై ఇంతకన్నా ఎవరైనా చెబుతారని లేదా తగ్గిస్తారని నేను నమ్మను. అయితే కేవలం నేను నమ్ముచున్న దానిని నేను సమర్థించుచున్నాను. ఒక మనిషి ఒకసారి ఆత్మతో నింపబడినాడంటే అతడు దానిని కోల్పోలేడు. చూడండి, చూశారా? నిశ్చయంగా నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు కూడుకున్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలముతో నా ఆత్మయు అట్టి వానిని శరీరేచ్ఛలు నశించుటకై సాతానునకు అప్పగింపవలెను. తద్వారా ప్రభువైన యేసు దినమందు ఆ ఆత్మ రక్షించబడవచ్చును. దేవుడు ఇక్కడ భూమి మీద తన శరీరమైన పరిశుద్ధ సంఘముతో చెప్పుచున్నాడు. అదేమనగా, ఇప్పుడు ఇది పాత నిబంధన తర్వాత క్రొత్త దానిలో అయినది. తన స్వంత తండ్రి భార్యతో జీవించేంత అసభ్యంగా మరియు నీచంగా ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తితో చెప్పుచున్నాడు. ఇట్లన్నాడు, క్రీస్తు యొక్క శరీరములో అటువంటి కార్యమున్నచో సంఘమయున్న మీరు అట్టి వానిని నాశనమునకై సాతానునకు అప్పగించండి. చూశారా, దేవుడు అనుమతిస్తాడు. మరియు ఆయన జరిగించవలసినది ఏదైనా ఉన్నప్పుడు, ఎవరి మీదైనా ఒక కొరడ జులిపించాలని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని బాధించి మరియు వారిని తిరిగి తీసుకువచ్చుటకు ఆయన ఒక దురాత్మను వారిపైకి వదులుతాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని మనం కనుగొంటాము. ఈ రోజున సంఘములతో వచ్చిన ఇబ్బంది అదే. ఒక మనిషి క్రీస్తు యొక్క శరీరములోనికి వచ్చి మరియు సభ్యులలో ఒకటిగా మారి మరియు కీడు చేయుటను ప్రారంభించినప్పుడు మీరంతా కూడుకొని మరియు అదే కార్యమును చేయుటకు బదులు మరియు మీరు బ్రెన్హామ్ ఆలయం దానిని చేయండి. ఎందుకనగా అతన్ని మీరు ఎత్తి పట్టుకున్నంత కాలము అతడు రక్తము క్రింద ఉండును, మరియు అతడు మళ్లీ మళ్లీ మరియు అన్ని వేళలా ఇక అదే పాత కార్యమును చేస్తుంటాడు. మీరంతా కూడుకొని మరియు శరీరేచ్ఛలు నశించుటకై అతన్ని అపవాదికి అప్పగించండి. తద్వారా అతని ఆత్మ ఒక విధంగా ప్రభు దినమందు రక్షించబడవచ్చును. మరియు దేవుని యొక్క కొరడా వచ్చుటను గమనించండి. అపవాది అతన్ని పట్టుకొనుటను గమనించండి. అతన్ని పట్టుకునేది ఒక దురాత్మయై ఉన్నది. మరియు ఇక్కడ ఈ అబ్బాయి సరిచేయబడినాడు. అతడు తిరిగి వచ్చాడు. అతడు దేవుని ఎదుట నిజంగా పరిశుద్ధపరచబడ్డను మనం 2వ కొరింథీలో కనుగొంటాము. ఒక పరిపూర్ణమైన వ్యక్తియు ఒక నీతిమంతుడునైన యోబును చూడండి. మరియు దేవుడు ఒక చెడ్డ దయ్యమును అతడి మీదికి వచ్చుటకు అనుమతించెను మరియు అతడిని శిక్షించెను మరియు అతని ఆత్మ యొక్క పరిపూర్ణత కొరకు ప్రతిదీ చేశెను. చూశారా? కావున దురాత్మలను దేవుడు తన ప్రణాళికను మరియు తన చిత్తమును నెరవేర్చుటకు చాలాసార్లు దురాత్మలను ఉపయోగించును. ఇప్పుడు ఇక్కడ నిజంగా గుచ్చుకొనదగినది ఒకటి ఉన్నది. ప్రశ్న ఏదనగా అదే వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా అది అదే చేవ్రాతలా ఉన్నది. మార్పు చెంది మరియు ఎత్తబడుటలోనికి వెళ్ళుటకు ఒక వ్యక్తి తప్పనిసరిగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలంటే ఏండ్లు నిండకముందే మరణించిన పిల్లల పరిస్థితి ఏమిటి? మరియు వారు ఎప్పుడు లేచెదరు? ఇప్పుడు నా సహోదరుడా, సహోదరి, నేను దానిని మీకు చెప్పలేను. నేను దానిని ఎక్కడైనా కనుగొనుటకు బైబిల్ గ్రంథములో దానిపై ఎటువంటి లేఖనము లేదు. అయితే నేను నా ఆలోచనలను వ్యక్తపరచగలను. ఇప్పుడు దేవుని కృపయందు నమ్మికయించు మిమ్మల్ని ఇది బలపరుస్తుంది. మీరు చూడండి, ఆ వ్యక్తి తెలుసుకొనగోరుచున్నాడు. ఇది చాలా మంచి ప్రశ్న. చూశారా, పునరుత్థానం ఏమిటో, ఒక చిన్న బిడ్డకు ఏమి జరుగుతుందోనని ఆ వ్యక్తి తెలుసుకొనగోరుచున్నాడు. ఎత్తబడుటలోనికి వెళ్ళుటకు అతడు పరిశుద్ధాత్మను కలిగి ఉండవలసినచో నేను చెప్పినట్లు అది వాస్తవం. అది బైబిల్ ప్రకారముగా ఉన్నది. అది లేఖనము యొక్క బోధనయై ఉన్నది. పరలోకానికి వెళ్ళుటకు కాదు. ఎందుకనగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలు మొదటి పునరుత్థానమై ఉన్నారు. ఆ ఏర్పరచబడిన వారు మరియు ఆ మిగిలిన వారు, ఆ కడమ మృతులు 1000 సంవత్సరాల వరకు బ్రతకలేదు. 1000 ఏళ్ల తర్వాత అప్పుడు 2వ పునరుత్థానం, గొప్ప ధవల సింహాసనపు తీర్పు. చూశారా, అది ఖచ్చితంగా బైబిలు క్రమమై ఉన్నది. కానీ ఈ వ్యక్తి ఈ పసిపిల్లల సంగతి ఏమగునోనని తెలుసుకొనగోరుచున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, వారు పుట్టక ముందు వారు పరిశుద్ధాత్మను కలియున్నారా? వారు దానిని పొందుకున్నారా? ఇప్పుడు దానిని నేను మీకు చెప్పలేను. కాని ఇప్పుడు మనం ఈ విధంగా చెప్పుకున్నాము, చనిపోయిన చిన్న బిడ్డలు వారి తల్లిదండ్రులతో నిమిత్తము లేకుండా వారు రక్షించబడుదురని మనం ఎరిగియున్నాము. ఇప్పుడు దానిపై ప్రవక్తల పాఠశాలతో నేను ఏకీభవించను. పాపి అయిన తల్లిదండ్రులను కలిగి ఉండి అది మరణించిన ఎడల ఆ బిడ్డ నరకమునకు వెలుననియూ నశించిపోవుననియూ ఇక అది ఉండదని వారు చెప్పిరి. మంచిది, యేసు వచ్చినప్పుడు యోహాను ఇట్లు చెప్పెను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరియు ఆ బిడ్డ గనుక దేవుని యొక్క తీర్పుల క్రిందకు రావలసిన ఒక మానవుడైతే, మరియు పాపమును తీసివేయుటకు యేసు మరణించెను. యేసు ఆ ఉద్దేశము కొరకు మరణించినప్పుడు దేవుని ఎదుట నుండి సమస్త పాపము నిర్మూలమయ్యను. మీ పాపములు క్షమించబడినవి, నా పాపములు క్షమించబడినవి. మరియు మీరు ఎన్నడైనా క్షమించబడగల ఒకే ఒక మార్గం ఏదనగా ఆయన యొక్క క్షమాపణను అంగీకరించుటయే. ఇప్పుడు ఆ బిడ్డ తన క్షమాపణను అంగీకరించలేదు, అది ఏమీయూ చేయలేదు, అది అసలు ఏమీయూ చేయలేదు. కావున పరలోకమునకు వెలుటకు అది సంపూర్ణముగా స్వతంత్రముగా ఉన్నది. కాని మీరిట్లు చెప్తారు, వారు ఎత్తబట్టులోనికి వెళ్తారా? ఇప్పుడు ఇది నా స్వంత మాట, ఇప్పుడు ఇది నా స్వంత ఆలోచన అయి ఉన్నది. బైబిల్ ద్వారా నేను దీనిని రుజువు చేయలేను. అయితే చూడండి, దేవుడు గనక జగత్తు పునాది వేయబడటకు ముందే భూమి మీద ఉండబో ప్రతి మానవుణ్ణి ఎరిగిన ఎడల మీరు దానిని నమ్ముదురా? ఆయన ప్రతి దోమను, ప్రతి మిన్నలిని, ప్రతి ఈగను ఎరిగియున్నాడు. భూమి మీద ఉండబోవు ప్రతి దానిని ఆయన ఎరిగియున్నాడు. ఆయన దానిని ఎరిగియున్నట్లయితే చూడండి, ఉదాహరణకు మనము మోషేను తీసుకుందాము. మోషే పుట్టినప్పుడు అతడొక ప్రవక్త అయి ఉండెను. ఇర్మియాకి ముందే దేవుడు ఇర్మియాతో ఇట్లు చెప్పెను, తల్లి గర్భములో నీవు రూపించబడక ముందే, నీవు ఆమె గర్భములో రూపుదాల్చక ముందే నేను నిన్ను ఎరిగిన్నాను, మరియు నిన్ను పరిశుద్ధపరిచి జనములకు నిన్ను ఒక ప్రవక్తగా నియమించాను. బాప్తిస్మమిచ్చి యోహాను అతడు పుట్టడానికి 712 సంవత్సరాలకు ముందే యెషయా అతన్ని ఒక దర్శనమందు చూశాను, ఇట్లు చెప్పెను, అతడు అరణ్యములో కేకవేయు ఒకని స్వరము. దేవుని యొక్క ఎన్నిక లేదా ముందు జ్ఞానమునకు ఆ చిన్న బిడ్డలను గుర్చినదంతయు తెలియను. చూశారా, వారేమి చేయబోదురన్నది తెలియను, మరియు వారు చనిపోదురని ఆయన ఎరిగిన్నాడు. ఆయనకు తెలుసు, దాని గూర్చి దేవునికి తెలియకుండా ఏదియూ సంభవించదు, ఏదియూ జరగనేరదు. అది ఆ మంచి కాపరి వల్లనే అది ఉన్నది. ఆయన ఎట్లు లోపలికి వెళ్లి ఇప్పుడు దీనిని లేఖనము ద్వారా తీసుకోవాలంటే, లేఖనము ఫలానా మరియు ఫలానా విధంగా చెప్తుందని నేను చెప్పలేను. నేను కేవలం దానిని నా ఆలోచనగా భావిస్తున్నాను. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏమిటనగా, బహుశా ఏదైనా నేను గత రాత్రి చెప్పిన దాని గురించి అయి ఉండవచ్చును. శిశు ప్రసూతి వలన ఒక భార్య రక్షించబడుటను వివరించండి. ఒక శిశువును ప్రసవించడం వలన భార్య రక్షించబడదు. కాని మనమిప్పుడు ఒక క్షణము 1 తిమోతి 2:8 త్రిపెదము, మరియు ఆ శిశువు గూర్చి బైబిలు ఏమి చెప్తుందో మనం కనుగొందాము. ఇప్పుడు అది శిశు ప్రసూతి వలన స్త్రీ రక్షించబడుతుందని క్యాథలిక్కులు చెప్పునట్టి ఒక క్యాథలిక్ సిద్ధాంతమని నేను గ్రహించుచున్నాను, ఒక శిశువును ప్రసవించుట వలన. కాని మనమైతే నేను దానిని నమ్ముటలేదు. మొదటి తిమోతి 2వ అధ్యాయము మరియు 8వ వచనము నుండి మనం ప్రారంభించదము, మరియు ఇప్పుడు ఒక్క క్షణము చదువుదాము. మంచిది, వినండి. ఆ ప్రకారమే మీ స్త్రీలు తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకొని మనం దానిని అడగకూడదు. అడగవచ్చా? దీనిని వినండి, అనకువతోనూ మరియు స్వస్థ బుద్ధి గలవారునై ఉండి తన జుట్టును ఆమె జడలతోనైనను లేదా బంగారముతో లేదా ముత్యములతో లేదా మిగుల వెలగల వాటితో అలంకరించుకొనక, సహోదరులారా, ఇక్కడ నేను మీకు సహాయం చేస్తున్నానని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు లేదా ప్రతి 3 రోజులకి ఈ క్రొత్త టోపీలన్నీ ఉంటున్నవి. మీరు చూస్తున్నారా, అది క్రైస్తవులుగా అవడం కాదు. అయితే దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకొనవలెను. మీ స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. అయితే స్త్రీలు మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను లేదా పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఏలైనగా మొదట ఆదామును మరియు ఆ తర్వాత హవ్వయును నిర్మించబడిరి. ఆదాము మోసపరచబడలేదు కాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఇప్పుడు ఆయన పిల్లలను కలిగియున్న లోక సంబంధమైన స్త్రీలతో మాట్లాడుటలేదు. ఆమె విశ్వాసములో కొనసాగిన ఎడల చూశారా, ఆమె కొనసాగిన ఎడల ఆమె ఇదివరకే ఆయన మాట్లాడుచున్నది ఆ స్త్రీల గురించి, అనగా ఇదివరకే రక్షించబడిన స్త్రీల గురించి అయి ఉన్నది. చూశారా, మరియు స్వస్థ బుద్ధి కలిగి ప్రేమ మరియు పరిశుద్ధతలు కలిగి ఉండవలెను. ఒక బిడ్డను కనడం వల్ల ఆమె రక్షించబడదు, కాని ఆమె పిల్లలను పెంచడం ద్వారా ఆమె కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకై ఉన్నది. పిల్లులను, కుక్కలను మరియు ఈనాడు వారు చేస్తున్నట్లు ఒక బిడ్డ యొక్క స్థానమును తీసుకున్నట్టు ఇంకా వేటినో పెంచుటం వలన కాదు. వాటికొక తల్లి ప్రేమను ఇచ్చి తద్వారా ఆమె బయటకు వెళ్లి మరియు రాత్రంతా తిరగడానికై ఉన్నది. కొందరు ప్రజలు అలా చేస్తారు, క్షమించండి, కాని వారు అలా చేస్తారు. నేనది చెప్పడం చాలా కఠినంగా ఉంది, కాని సత్యము సత్యమే. చూశారా, ఒక బిడ్డ దానితో ముడివేయబడాలని వారు కోరుకున్నారు, కాని శిశు ప్రసూతిలో ఆమె గనుక విశ్వాసము, ప్రేమ మరియు పరిశుద్ధతల యందు కొనసాగిన ఆమె రక్షించబడుతుంది. కాని ఆ అయితే అనేది ఏమిటనగా, మీరు తిరిగి జన్మించినట్లయితే మీరు కూడా రక్షించబడుదురు. మీరు నమ్మినట్లయితే మీరు స్వస్థపరచబడగలరు. మీరు దానిని నమ్మినట్లయితే దానికై సిద్ధపడుడి. మీరు దాని కొరకు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకొనగలరు. మరియు ఆమె ఇట్టి కార్యములను చేయుచుండిన ఎడల ఆమె రక్షించబడును. చూశారా, అంతేగాని ఆమె ఒక స్త్రీ అయినందువలన కాదు. కావున అది సరియే సహోదరా, సహోదరి. ఇది ఒక కేథలిక్ బోధన ఎంత మాత్రము కాదు. ఇప్పుడు ఇక్కడ చాలా గుచ్చుకునేలాంటి మరొక ప్రశ్న ఉన్నది. పిదప మనకు మరొకటి ఉన్నది. బహుశా మనకు దాని కొరకు సమయం ఉన్నదని నేను అనుకుంటున్నాను. నేను మన సమయాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది కేవలం ఆ ఉజ్జీవం యొక్క పరిణామాలై ఉన్నవి. ఇది అనగా ఈ ప్రశ్నలు కూటమి యొక్క ప్రభావాలై ఉన్నవి. ఇప్పుడు సహోదర బ్రెన్హామ్, ఇది టైపు చేయబడినది. ఒక వ్యక్తి భాషలలో మాట్లాడి మరియు తన సొంత సందేశమును అనువదించడం లేఖనానుసారమేనా? అట్లయినచో దయచేసి వివరించండి. మొదటి కొరింథి లేదా కొరింథి 14:19 మరియు కొరింథి 14:27 కూడా. మంచిది, మనం ఆ లేఖనములోనికి వెళ్లి మరియు అది ఏమి చెప్పుచున్నదో చూద్దాము. మరియు పిదప మనం దీనిని లేఖనానుసారంగా ఉంచుతున్నామో లేదో చూద్దాము. మనము ఎల్లప్పుడూ లేఖనానుసారంగా ఉండాలని కోరుచున్నాము. మరియు కొరింథి 14. ఇప్పుడు ఆ వ్యక్తి తెలుసుకొనగోరుచున్నది ఏమిటనగా, ఒక వ్యక్తి తాను భాషలలో మాట్లాడినా తన స్వంత సందేశమును అనువదించుట లేఖనానుసారమేనా అన్నదై ఉన్నది. అట్లయినచో కొరింథి 14:19 వివరించండి, మనం చూద్దాం. 14:19 అది సరియే, మనమిక్కడ ఉన్నాము. అయినను సంఘములలో నేను అన్య భాషలలో 10,000 మాటలు పలుకుట కంటే నా స్వరము చేత ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. ఇప్పుడు తరువాత వారు తెలుసుకొనగోరినది 27వ వచనమై ఉన్నది. ఏ వ్యక్తి అయినా ఒక అన్య భాషతో మాట్లాడితే 2 లేదా అవసరమైతే 3, మరియు అది వంతుల చొప్పున మాట్లాడవలెను మరియు ఒకడు అనువదించవలెను. ఇప్పుడు ఆ వ్యక్తి దేనిని చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడో దానిని నేను తీసుకుంటాను. నాకు కావలసినది ఒక క్షణం, నేను మీ కొరకు ఒక దానిని చదవబోచున్నాను. కాని ఆ సహోదరుడు లేదా సహోదరి దేనిని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నానంటే, భాషలలో మాట్లాడుచున్న ఒక వ్యక్తి తాను చెప్పిన సందేశమునకు అనువాదము కూడా చెప్పడం సరియేనా? ఇప్పుడు ప్రియమైన స్నేహితుడా, నీవు కేవలం అదే అధ్యాయములోని 13వ వచనం చదివినట్లయితే అది నీకు చెప్తుంది. అన్య భాషతో మాట్లాడువాడు అనువాదము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నిశ్చయంగా అతడు తన స్వంత వర్తమానమును అనువదించవచ్చు. ఇప్పుడు మనం గనక మంచిది, మీరు ఇక్కడున్న దానంతటిని చదవండి మరియు మీరు చూడగలరు. అది కేవలం ఆ అధ్యాయం అంతటిని చదవండి, అది చాలా బాగున్నది, దానిని వివరిస్తుంది. ఇప్పుడు భాషలతో మాట్లాడుట, ఇప్పుడు మనం దానిపై ఉండగా మరియు ఇది టేప్ చేయబడుచుండగా నేను చెప్పగోరినది ఏమిటనగా, నేను దైవిక స్వస్థతను మరియు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, క్రీస్తు యొక్క రెండవ రాకడను మరియు రాబోవు లోకపు శక్తిని ఎంతగా నమ్ముచున్నానో, భాషలతో మాట్లాడటను కూడా అంతే నమ్ముచున్నాను. నేను దానిని ఎంతగా అయితే నమ్ముచున్నానో దీనిని అంతే నమ్ముచున్నాను. కాని భాషలలో మాట్లాడుట దాని స్థానమును కలిగి ఉన్నదని నేను నమ్ముచున్నాను. అది సరిగ్గా క్రీస్తు యొక్క రాకడకు దాని స్థానము ఉన్నట్లే, దైవిక స్వస్థతకు దాని స్థానము ఉన్నట్లే, ప్రతి దానికి దాని స్థానము ఉండియున్నది. ఇప్పుడు ప్రజలైన మీకు దీనిని ఇప్పుడు చెప్పుటకు నాకు ఒక అవకాశం లభించినది, మరియు దానిని నేను వివరించుటకు ఇష్టపడుచున్నాను. మరియు నేను ఎవరినైనా బాధ పెడితే నా ఉద్దేశం అది కాదు, గందరగోళం కలిగించాలని నా ఉద్దేశం కాదు. అయితే వినండి, పెంతకోస్తు ప్రజలు అన్య భాషలలో మాట్లాడడంలోని సంగతి ఏమిటి? అది నేనే, నేను పెంతకోస్తు వాడను. చూశారా, ఇప్పుడు సమస్య ఏమై ఉండేనగా వారు దానిని గౌరవించరు. మరియు మరొక సంగతి, వారు దానిని కేవలం పద్ధతి లేకుండా జరగనిస్తారు. వారు తిరిగి వాక్యమునొద్దకు రానొల్లరు. ఇప్పుడు వినండి, ఈ విధంగా అనుమతించారు, ఈ విధంగా సంఘము స్థిరపరచబడినది. ఇప్పుడు ఒక పెంతకోస్తు సంఘములో నేను గనక ఈ సంఘములకు కాపరత్వం చేయుచున్న ఎడల నేను దానిని ఎలా స్థిరపరిచిండేవాడినో మీకు చెప్తాను. చూశారా, నేనై ఉన్నచో దానికి కాపరత్వం చేయడానికి నేనెప్పుడు ఇక్కడ ఉండునట్లయితే అయి ఉన్నది. బైబిలులోని ప్రతి వరమునకు నేను చందాదారుని అవుతాను. మొదటిగా పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం పొందమని విశ్వాసులకు చెప్తాను. మరియు పిదప మొదటి కొరింథీ 12 ప్రతి వరము నా సంఘములో పనిచేయాల్సి ఉంటుంది. నేను వారిని అక్కడికి తీసుకురాగలిగిన ఎడల శరీరమంతా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గమనించిన ఎడల ఇప్పుడు ఏదో కించపరచాలని కాదు. మరియు గుర్తుంచుకోనండి, నేను ఒక్క మాట అయినను విరుద్ధంగా చెప్పను. బహుశా నేను పరిశుద్ధాత్మను దూషిస్తానేమో, మరియు నేను అటువంటి తప్పును పలుకనని దేవునికి తెలుసు. చూశారా, అయితే ఇప్పుడు దాదాపు 20 నేను దానిని అధ్యయనం చేసిన తర్వాత లేఖనం యొక్క కోణాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నించటకు మాత్రమే నేను దీన్ని చెప్తున్నాను. నేను దాదాపు 30 బోధిస్తున్నాను, మరియు నేను ప్రతి దాని గుండా వచ్చాను. కేవలం బ్రతికి బయటపడ్డాను. అది ఎట్లు ఉండియుండునో మీరు ఊహించగలరు. మరియు ప్రపంచమంతటా ప్రతి వ్యక్తిని మరియు వారి సిద్ధాంతమును గమనిస్తూ వచ్చాను, మరియు నా ఆసక్తిని బట్టి దానిని పట్టించుకున్నాను. అది నా కొరకు మాత్రమే కాకుండా మానవుల పట్ల ఉన్న ఆసక్తి అయి ఉన్నది. నేనిక్కడి నుండి వెళ్లవలసి ఉన్నది, మీరును ఇక్కడి నుండి వెళ్లవలసి ఉన్నది. మరియు నేనొక అబద్ధ ప్రవక్తగా వెళ్లిన ఎడల నేను నా స్వంత ఆత్మను కోల్పోతాను, మరియు నాతో పాటు మీ ఆత్మలను కోల్పోతాను. కావున అది అంతకన్నా, అది అనుదిన ఆహారము కన్నా మిన్నయైనది. అది పేరు ప్రఖ్యాతల కన్నా గొప్పది. అది దేనికంటేనూ గొప్పది. అది నాకు జీవమై ఉన్నది. చూశారా, మరియు నేనెల్లప్పుడూ చాలా ప్రగాఢమైన యథార్థతతో ఉండగోరుచున్నాను. ఇప్పుడు మీరొక పెంతకోస్తు సంఘములోనికి వెళ్ళండి. మొదటిగా వారందరూ అని నా ఉద్దేశం కాదు, కొందరు అలా ఉన్నారు. అనేక సార్లు మీరొక సంఘములోనికి వెళ్లి మరియు ప్రసంగాన్ని మొదలు పెడతారు. మీరు ప్రసంగిస్తుండగా ఎవరో ఒకరు పైకి లేచి భాషలలో మాట్లాడతారు. ఇప్పుడు ఆ ప్రియమైన వ్యక్తి పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండవచ్చును, మరియు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడునది ఆ పరిశుద్ధాత్మయే కావచ్చును. కాని దానిలోని విషయమేమిటంటే వారు తర్ఫీదు లేనివారు. ఈ వేదిక వద్దనున్న ఈ పరిచర్య ప్రేరేపణ ద్వారా మాట్లాడుచున్నచో అప్పుడు ప్రవక్తల ఆత్మలు ప్రవక్త యొక్క ఆధీనములో నుండును. చూశారా, సమస్త కార్యములు జరగనీయుడి. ఇప్పుడు అతడు ఎందుకు అలా చెప్పుచున్నాడని చూచుటకు ఇక్కడ పౌలు వద్దకు వద్దాము. ఒకడు మాట్లాడునప్పుడు మరియు ఆ విధంగా అతడు లోనికి వచ్చినప్పుడు అక్కడ కేవలం ఒక గందరగోళముగా ఉండెను. ఇప్పుడు నేను వేదిక నొద్దకు పిలుపును ఇచ్చుచుండగా మరి ఎవరో పైకి లేచి మరియు భాషలలో మాట్లాడేదరు. అది కేవలం సరి, అప్పుడిక మీరు వేదిక పిలుపును ఆపివేయడం మంచిది. అది దానిని ఆపివేస్తుంది. చూశారా, మరియు పిదప మరొక సంగతి, చాలా సార్లు ప్రజలు పైకి లేచి భాషలలో మాట్లాడుదురు మరియు ప్రజలు కూర్చుని మరియు బబులుగం నములుచు చుట్టూ చూస్తుంటారు. దేవుడు మాట్లాడుచునే ఎడల మౌనంగా ఉండి వినండి. అది సత్యమైన ఎడల ఆ వ్యక్తిలో నుండి మాట్లాడుచున్నది ఆ పరిశుద్ధాత్మ అయిన ఎడల మీరు మౌనంగా కూర్చుని మరియు వినండి. భక్తి మర్యాదలతో నుండి ఆ అనువాదం మీకు రావచ్చును. చూశారా, ఊరక కూర్చునుడి, అనువాదము కొరకు ఆలకించండి. ఇప్పుడు సంఘములో అనువాదకుడు లేని ఎడల అప్పుడు వారు శరీరములో ఊరకుండవలసి ఉన్నారు. మరియు పిదప వారు ఒక అన్య భాషతో మాట్లాడిన ఎడల వారు తమకు తాము దేవునితో మాట్లాడుచున్నారని బైబిల్ చెప్పెను. అన్య భాషలలో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకునిచున్నాడు. ఇప్పుడు అవి అన్య భాషలై ఉన్నవి. మాండలికములు భాషలు వ్యత్యాసమైనవి, అవి ఏమీ కావు అని అతడు చెప్పును. కాని చేయబడిన ప్రతి శబ్దానికి ఒక అర్థముంటుంది. ఒక బూరం రోగినీడల అది ఏ ధ్వనిని ఇచ్చునో మీరు తెలుసుకోవలసి ఉన్నది. కేవలం దానిని ఊదండి, లేనిచో యుద్ధమునకెట్లు సిద్ధపడవలనో మీరెరుగరు. ఎవరైనా భాషలలో మాట్లాడిన ఎడల మరియు కేవలం తూట్ అన్నట్లు పలికితే దానిలోనిదంతయు అంతే. అప్పుడు ఏమి చేయాలో ఎవరికి తెలుస్తుంది? అయితే అది ఆ ప్రభాత బేరిని ప్రారంభించిన ఎడల దాని అర్థము మేల్కొనుడి. అది గనుక బాకానాదమును మ్రోగించిన ఎడల దాని అర్థము విశ్రమించండి. చూశారా, అది దాడి చేయుము అని మ్రోగిన ఎడల దాని అర్థము దాడి చేయుడి. అది ఒక అర్థమును ఇవ్వవలసి ఉన్నది. మరియు కేవలం ఊరకే పలకడం కాదు. కావున సంఘములో అనువాదకుడు లేని ఎడల, అయితే అనువాదకుడు ఉన్న ఎడల అప్పుడు భాషలన్నవి సంగమునకు చెందినవై ఉండును. ఇప్పుడు నీ ప్రశ్నకు ప్రియమైన స్నేహితుడా, అది ఇట్లు చెప్పుచున్నది, 5,000 మాటలు పలుకుట కంటే మరియు అన్య భాషలో 5,000 మాటలు లేక అది ఇంకెంత చెబితే అంత పలుకుట కంటే 5 మాటలు పలికెదను, తద్వారా ప్రజలకు అర్థమగును. అది సత్యం. అయితే ఇంకా క్రిందకు చదవండి. అది ప్రత్యక్షత లేక అనువాదము ద్వారా క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమై ఉండవలను. చూశారా, క్షేమాభివృద్ధి కలుగుటకై ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న అవగాహన లాంటిది ఇస్తాను. వచ్చుచున్న ఈ సంఘమునకు నేను కాపరత్వం చేయవలసిన ఎడల ఏమిటి? దానికి కాపరత్వం చేయడానికి దేవుడు నన్ను పిలిచిన ఎడల నేను దానిని ఈ విధంగా నడిపిస్తాను. దానిలో ఒక వరమును కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని నేను కనుగొనటకు ప్రయత్నిస్తాను. మరియు కూటములు ఎన్నడైనా ప్రారంభమవడానికి ఒక గంట ముందే ఆ వ్యక్తులు ఒక గదిలో వారికి వారు మాత్రమే కూడుకొనున్నట్లు చేస్తాను. వారిని ఆత్మ క్రింద ఉండనిస్తాను. మరియు మొదటి సంగతి మీకు తెలుసా, ఒకరు వస్తారు, అతనికి భాషలలో మాట్లాడు వరమున్నది, మరియు అతడు భాషలలో మాట్లాడును. అందరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉంటారు. మరియు పిదప ఒక వ్యక్తి లేచి మరియు అతడు చెప్పే దానిని అనువదిస్తాడు. ఇప్పుడు అది సంగమునకు ఇవ్వబడటానికి ముందు అది 2 లేదా 3 సాక్షుల మధ్య తీర్పు తీర్చబడవలసి ఉన్నదని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు అది ఆ వ్యక్తి ఆత్మ యొక్క వివేచనను కలిగి ఉండవలను. చూశారా, ఎందుకనగా చాలాసార్లు దుష్టశక్తులు కూడా అందులోనికి వచ్చును. చూశారా, పౌలు దాని గురించి మాట్లాడి ఉన్నాడు. మరి అయితే దేవుని శక్తి కూడా అక్కడ ఉన్నది. దుష్టత్వము లేని ఒక సభను గురించి నాకు చెప్పండి. సాతాను వారి మధ్యలో లేకుండా దేవుని కుమారులు ఎక్కడ కూడుకున్నారో నాకు చెప్పండి. ప్రతిదీ అదే అయి ఉన్నది. కావున దాని విషయమై విచారించకండి. చూశారా, సాతాను అంతటా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఎవరో ఒకరు భాషలలో మాట్లాడేదరు. ఇప్పుడు వివేచనాత్మను కలిగి ఉన్న 3 అక్కడ కూర్చుని ఉన్నారు. మరియు ఒకరు భాషలలో మాట్లాడి మరియు ఒక వర్తమానము ఇస్తారు. ఇప్పుడు అది లేఖనమును నొక్కి చెప్పడం కాదు, ఎందుకంటే దేవుడు వ్యర్థమైన పునరావృతములను ఉపయోగించడు. మరియు అట్లు చేయవద్దని ఆయన మనతో చెప్పెను. చూశారా, కావున అది అట్లు కాదు. అది సంగమునకు ఒక వర్తమానమై ఉన్నది. ఈ ఉజ్జీవములో ఇంతవరకు మనము 2 విషయములను కలిగి ఉన్నాము. వాటిలో ఒక్కొక్కటి ఏమై ఉన్నవో గమనించండి. సంపూర్ణముగా సరైన సమయములో ఉన్నది. చూశారా, లోపలికి వచ్చాను, ఒక వ్యక్తి లేచి మరియు భాషలలో మాట్లాడాను, మరియు అనువాదమును ఇచ్చి మరియు తిరిగి వెనుకకు వెళ్లాను, మరియు అప్పుడే బయలువెళ్లిన ఆ వర్తమానమును నిర్ధారించను. మరొక రాత్రి మరొక వ్యక్తి లేచను మరియు చెప్పాను. ప్రవచనం యొక్క ప్రేరేపణలో దేనినో చెప్పాను మరియు తాను ఏమి చెప్పుచున్నాడో ఎరుగకుండానే పలికెను. పిదప ముగింపులో తాను ఇట్లు పలికెను, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వెంటనే వెనువెంటనే ఏదో నన్ను పట్టుకొని మరియు ఇట్లు చెప్పెను మరొక విధంగా, ఇది ప్రభువు వచ్చాడని నమ్మువాడు ధన్యుడు. చూడండి, ఆ పిదప గత రాత్రి పరిశుద్ధాత్మ భవనంలో కుమ్మరించబడినది. చూశారా, అది క్షేమాభివృద్ధి కొరకై ఉన్నది. వారు పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉన్నదని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించుచు నేను అక్కడ నిలబడింటిని. మరియు దయ్యము ప్రజల చుట్టూ చేరి ఇట్లు చెప్పుచుండెను, వినకండి, ఊరకుండి, నా సహోదరి ఇట్లన్నది, బిల్లీ, నీవు ప్రసంగించుచున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను లేచి మరియు ఆ గోడ మీదుగా దూకగలను అన్నట్టు అనిపించినది. నేనన్నాను, లేచి మరియు గెంతుము అంతే. మరియు ఆమె ఇట్లు చెప్పెను, కాని నీవు దానిని చేయుటకు వెళ్లినప్పుడు ఇంకా చెప్పెను, ప్రజలు అరవడం ప్రారంభించారు ఇట్లన్నది. అప్పుడు నేను వృద్ధురాలనై ఏమీ కానిదానను అని నాకనిపించినది. నేనిట్లన్నాను, అది దయ్యమై ఉన్నది, అది సాతాను. దానిని చేయుటకు వాడు లోపలికి వచ్చినప్పుడు నేను అన్నాను, నువ్వు ఎలాగైనా సరే లేచి ఉండవలసి ఉన్నది. మనము ఆత్మీయ అర్పణను అర్పించుచు దేవునికి యాజకులమై ఉన్నాము. మన జిహ్వా ఫలములు ఆయన నామమును స్తుతించుచున్నది. చూశారా, ఇప్పుడు ఈ విధంగా జరిగినది. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది. ఎందుకనగా అది కేవలం విశ్వసించువాడు ధన్యుడు. నేరుగా 2-3 రాత్రులు దాన్ని అక్కడ వేయుటకు నేను ప్రయత్నించాను. మరియు పిదప పరిశుద్ధాత్మ మాట్లాడి మరియు చెప్పినది ప్రేరేపణతో ఇట్లు చెప్పాను, ప్రభువు నామములో వచ్చువాడు స్తుతింపబడునుగాక. మరియు నేను ఏదైనా చెప్పగలుగుటకు ముందే నేను దాన్ని చెప్పేశాను. ప్రభువు దీని యందు వచ్చియున్నాడని నమ్మువాడు ధన్యుడు. మీరు చూశారా, మరియు నేను ఈ మధ్యే దీని గురించి మాట్లాడుచుంటిని. ఆ పరిశుద్ధాత్మ అనగా దేవుడు తానే మీలో ఉండుటయ్య ఉన్నది. చూశారా, మరియు వారు దానిని గ్రహించారు. చూశారా, మరియు అప్పుడు పరిశుద్ధాత్మ ప్రజల మధ్య కుమ్మరించబడినది. అది ప్రవచనమును ఎట్లు సరిచేసను చూశారా. ఇప్పుడు ప్రవచనమునకు మరియు ప్రవక్తకు మధ్య వ్యత్యాసం ఉన్నది. ప్రవచనము ఒకరి నుండి మరొకరి వద్దకు వెళ్ళును, కాని ఒక ప్రవక్త మాత్రం ఉయ్యాల నుండే ఒక ప్రవక్తగా జన్మించి ఉంటాడు. వారు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉంటారు. వారి విషయమై తీర్పు తీర్చుట ఉండదు. యెషయా లేక యిర్మీయా లేక ఆ ప్రవక్తలలో ఎవరైనా గాని ముందు నిలబడుటను మీరు చూడరు. ఎందుకనగా వారు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉండిరి. అయితే ప్రజల మధ్యనున్న ఒక ప్రవచనాత్మ మీరు దానిని గమనించవలసి ఉన్నది. ఎందుకంటే సాతాను అందులోనికి జ్వరబడతాడు. చూశారా, ఇప్పుడు అయితే అది తీర్పు తీర్చబడవలసి ఉన్నది. ఇప్పుడు మనము ఒక ఉజ్జీవమును కలిగి ఉండబోచున్నాము. ఇప్పుడు సేవకులైన మీరు దీనిని ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం ఒక ఉజ్జీవమును కలిగి ఉండబోచున్నాము, మంచిది. లేదా కేవలం ఒక సాధారణ సంఘపు కూటమును బహుశా మనము కలిగి ఉంటున్నాము. సంఘము మంటతో ఉన్నది. అన్ని వేళలా అది అట్లుండవలసి ఉన్నది, మంచిది. వరములు కలిగి ఉన్నవారు బహుశా 5 లేక 6 గురిని మనం కలిగి ఉండవచ్చును. ఒకరు భాషలలో మాట్లాడతారు, బహుశా 2 లేదా 3 భాషలలో మాట్లాడేదరు. 4 లేక 5 భాషలలో మాట్లాడుతారు. భాషలలో మాట్లాడే వరమును కలిగి ఉండి అన్య భాషలలో మాట్లాడుచుండవచ్చును. వారిలో 2 లేదా 3 అనువదించగలరు. బహుశా జ్ఞానము యొక్క వరమును కలిగి ఉన్నవారు వారిలో 1, 2 లేక 3 ఉండవచ్చును, మంచిది. ఆ వరములు కలిగి ఉన్న ప్రజలు వారందరూ కలిసెదరు. ఆ వరములు మీకు ఆడుకొనుటకు ఇవ్వబడలేదు. దేవునికి మహిమ, నేను భాషలలో మాట్లాడుతాను హల్లెలూయా అని చెప్పుటకు ఇవ్వబడలేదు. మీరు మిమ్మల్ని మీరే కించపరుచుకొనుచున్నారు. వాటితో పనిచేయుట కొరకు అవి మీకు ఇవ్వబడినవి. మరియు అసలైన కూటము ప్రారంభమవ్వడానికి ముందే సంఘములో మీ భాగము రావలసి ఉన్నది. ఎందుకనగా ఉపదేశము పొందని వారు మన మధ్యన ఉండబోచున్నారు. అప్పుడు మీరు ఆ గదిలోనికి వెళ్లేదరు, మరియు మీరు కలిసి అక్కడ కూర్చుందురు. ఎందుకనగా మీరు సువార్తలో జతపని వారై ఉన్నారు. పితప్ప మీరక్కడ కూర్చుని ఉందరు, ప్రభువా మేము ఈ రాత్రి తెలుసుకునవలనని నీవు కోరినది ఏదైనా ఉన్నదా? ఓ పరలోకపు తండ్రి, మాతో మాట్లాడుము అని ప్రార్థనలను విన్నపములను అర్పిస్తూ పాటలను పాడుచుందురు. ఆత్మ నేరుగా క్రిందికి దిగివచ్చి ఎవరి మీదైనా దిగి భాషలలో మాట్లాడును. ఒకరు లేచి మరియు ఇట్లు చెప్పును, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదేమిటి? వినండి, వెళ్లి సహోదరుడు జోన్స్ కి తాను నివసించుచున్న చోటు నుండి దూరముగా పొమ్మని చెప్పుడి. ఏలైనగా రేపు మధ్యాహ్నం ఒక తుఫాను ఆ దేశమును ఊడ్చివేయును, మరియు అది అతని ఇంటిని తీసుకునిపోవచ్చున్నది. అతని వస్తువులను తీసుకుని మరియు వెళ్లిపోవలను. అది వినుటకు చక్కగా ఉన్నది, కాని ఒక్క నిమిషం ఆగండి. అక్కడ వివేచనాత్మను కలిగి ఉన్నవారు 3 ఉండవలసి ఉన్నది. వారిలో ఒకరు ఇట్లు చెప్పెదరు, అది దేవుని యొద్ద నుండి వచ్చినది. మరొకరు ఇట్లు చెప్పెదరు, అది దేవుని యొద్ద నుండి వచ్చినది. అది 3 విరుద్ధంగా 2 లేదా 3 సాక్షులు, మంచిది. వారు దానిని ఒక కాగితపు ముక్కపై వ్రాసెదరు. అది ఆత్మ చెప్పినదై ఉన్నది. సరి, వారు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుచు తిరిగి ప్రార్థనలోకి వెళ్లేదరు. కొద్దిసేపటి తర్వాత యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఒక ప్రవక్త లేచును, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ రాత్రి న్యూయార్క్ నగరము నుండి ఒక స్త్రీ వచ్చును. ఆమె రోగులను మోసుకొని పోవు ఒక బల్ల మీద ఉన్నది. ఆమె భవనములోనికి రోగులను మోసుకొని పోవు బల్ల మీద వచ్చును. ఆమె తన తల చుట్టూ ఒక ఆకుపచ్చని కండువాను కలిగి ఉన్నది. ఆమె క్యాన్సర్తో మరణిస్తున్నది. ఆమె ఈ విధంగా అగుటకు కారణం ఏమిటి? ప్రభు ఆమె తప్పును ఎంచియున్నాడు. ఆమెకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి ఆయన సంఘములో నుండి ఆమె డబ్బును దొంగిలించినది. ఈ విషయాలు ఆమెతో చెప్పమని సహోదరుడు బ్రెన్హంతో చెప్పండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆమె దానిని సరిచేసుకున్న ఎడల ఆమె స్వస్థపరచబడుతుంది. ఒక్క నిమిషం, అది వింటకు చాలా బాగుంది, కానీ ఒక్క నిమిషం ఆగండి. వివేచించువాడా, నీవు నీ పేరును ఈ కాగితంపై వ్రాయబోచున్నావా? నీవు నీ పేరును వ్రాయబోచున్నావా? అది ప్రభు యొద్ద నుండి వచ్చినది. ఒకరిట్లన్నారు, అది ప్రభు యొద్ద నుండి వచ్చినది. అప్పుడు మీరు దానిని వ్రాసెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ రాత్రి ఒక స్త్రీ వచ్చును, ఫలానా ఫలానా విషయము. ఆత్మ యొక్క వివేచనను కలిగి ఉన్న ఆ వ్యక్తి, వారిలో ఇద్దరు లేదా ముగ్గురు దానిపై వారి పేరును సంతకం చేస్తారు. ఈ సందేశాలన్నీ ఇవ్వబడినవి. మంచిది. పిదప, కొంత సమయం తర్వాత వారు ఆ గంట మ్రోగటాన్ని వింటారు. సంఘము ప్రారంభించబడుతుంది. అప్పుడు వారు ఈ సందేశాలను తీసుకువచ్చి సరిగ్గా ఇక్కడ ఈ బల్లపై వాటిని పెడతారు. సరిగ్గా ఇక్కడే అవి పెట్టబడవలసి ఉన్నవి. నేనెక్కడో చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాను. కాసేపటి తర్వాత పాటలు పాడిన అనంతరం నేను నడుచుకుంటూ వస్తాను. సంఘమంతా క్రమంలో ఉంటుంది. ప్రజలు వస్తుంటారు, కూర్చుని ధ్యానం చేస్తూ ప్రార్థన చేయిచూ ఉంటారు. మీరు చేయవలసినది అదే అయి ఉన్నది. సంఘానికి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడట కాదు, దేవునితో మాట్లాడటకు సంఘానికి రండి. మీ సహవాసమును అక్కడ బయట కలిగి ఉండండి. చూశారా, ఇప్పుడు మనం దేవునితో సహవాసము చేయుచున్నాము, మరియు మనమిక్కడికి మాట్లాడుకుంటూ వస్తాము. అంతయు నిశ్శబ్దంగా భక్తిపూర్వకంగా వస్తాము. ఆత్మ కదలాడుతూ ఉంటుంది. ఆ పియానో వాద్యకుడు పాటలు ప్రారంభించుటకు దాదాపు 5 నిమిషాలకు ముందే పియానో వద్దకు వస్తాడు. చాలా మాధుర్యంగా ప్రారంభిస్తాడు. లేదా ఏదైనా మంచి మాధుర్యమైన పాటను చాలా నమ్రతగా వాయిస్తాడు. అది కూటములోనికి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని తీసుకువస్తుంది. చూశారా, అది సరియే. ప్రజలు అక్కడ కూర్చుని ఉన్నారు. వారిలో కొందరు యథార్థపరులు ఏడవటం ప్రారంభించి మరియు వేదిక నొద్దకు వస్తారు. అసలు కూటము మొదలవడానికి ముందే పశ్చాత్తాపడతారు. పరిశుద్ధాత్మ అచ్చట ఉండును. చూశారా, సంఘము ప్రసవ వేదంలో ఉన్నది. క్రైస్తవులు ప్రార్థించుచున్నారు. వారి స్థానాలను వారు పొందుకున్నారు. వారక్కడ బబులుగం నములుకుంటూ కూర్చొని ఇట్లు చెప్పడం లేదు, హే లిడ్డి, నీ లిప్స్టిక్ కొంత నాకివ్వు, నాకు కావాలి, నాకు అవసరం ఉన్నది. నీకు తెలుసా, గడిచిన దినమున నేను కొనుగోలు చేస్తున్నప్పుడు నేను దాదాపు నీ కాళ్ళు తొక్కినంత పనైనది. నేనెప్పుడైనా అటువంటిది చూశానా? దాని గురించి నీవేమనుకొనుచున్నావు? ఓ కనికరము! మరియు దానిని దేవుని ఇల్లు అని అంటారు. ఏమిటి అది? అవమానకరము. క్రీస్తు యొక్క శరీరము కూడివచ్చుచున్నది. మనమక్కడ కూర్చుని ఉన్నాము. ప్రక్కన కూర్చున్న వ్యక్తి, హే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు నీకు తెలుసా, ఇది ఫలానా మరియు ఫలానా మరియు ఫలానా మరియు ఫలానా. బయట అది మంచిదే, కాని ఇక్కడ ఇది దేవుని యొక్క ఇల్లై ఉన్నది. ప్రార్థన చేసుకుంటూ లోపలికి వచ్చి మీ స్థానాలు తీసుకోనండి. సహోదరులారా, ఇప్పుడు నేను మాట్లాడేది మీ సంఘాలతో కాదు. మీరేమి చేయుదురో నాకు తెలియదు. నేను ఈ ఆలయముతో మాట్లాడుచున్నాను. నేను నా స్వంత ప్రజలతో మాట్లాడుచున్నాను. చూశారా, అది సరియే. ఇప్పుడు మీరు ఆ విధంగా వచ్చినప్పుడు అప్పుడు మొదటి విషయం ఏమిటో మీకు తెలియనా? సంఘ కాపరి బయటకు వస్తాడు. అతడు తాజాగా ఉంటాడు. అతడు దీనికి, దానికి మరియు ఆ వేరే దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అతడు తన పరిచర్య యొక్క హిమము నుండి నేరుగా బయటకు వచ్చుతున్నాడు. అతడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రింద ఉండి ఉన్నాడు. అతడు నేరుగా ఎక్కువ అగ్ని నాలుకలు కూడుకొని ఉన్న చోటునకు వచ్చును. ఇప్పుడు అది దాదాపు ఒక స్తంభము వలె ఉన్నది. చూశారా, అది చుట్టూ కదలాడుచున్నది. అతడక్కడికి నడుచుకుంటూ వచ్చి దీనిని తీసుకుంటాడు. సంఘము నుండి ఒక సందేశము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సహోదరుడు జోన్స్ తన ఇంటి నుండి వెళ్లిపోవలను. రేపు మధ్యాహ్నము 2 గంటలకు ఒక తుఫాను తన ప్రాంతమును ఊడ్చివేయను. తన సామాన్లు తీసుకుని వెళ్లిపోవలను. సహోదరుడు జోన్స్ దానిని పొందుకుంటాడు. మంచిది, అది నమోదవుతుంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఫలానా మరియు ఫలానా పేరు గల ఒక స్త్రీ ఈ రాత్రి ఇక్కడికి వస్తుంది, మరియు ఆమె ఫలానా మరియు ఫలానా పని చేసింది. సరిగ్గా నేను ఇందాక నేను మీతో చెప్పినట్లే చూడండి, ఆ విధంగా ఉన్నది. అది సరియే, అది అక్కడ ఉంటుంది. అది అంతే. ఇప్పుడు వారిదివరకే సంఘములో వారి స్థానమును పొందుకున్నారు. అది సరియే. పితప అతడు వర్తమానమును తీసుకుంటాడు, మరియు మొదటిగా మీకు తెలియనా, అతడు ప్రసంగించడం మొదలు పెడతాడు. అంతరాయం కలిగించినది ఏదీ ఉండదు. అది ఇదివరకే జరిగినది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం. మేము వర్తమానమును ప్రసంగిస్తాము, మరియు కాసేపటి తర్వాత ఎప్పుడైతే వర్తమానం అయిపోయిన తర్వాత మొదటి విషయం మీకు తెలియనా, స్వస్థత వరుస మొదలవుతుంది. ఇక్కడ ఒక స్త్రీ వచ్చెను, ఎవరో భాషల్లో మాట్లాడి మరియు ఆమె వస్తుందని చెప్పారు. చూశారా, ఏమి జరగబోతుందో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ అగ్ని నాలుకలు మీపై ఉండుటతో విశ్వాసం ఎలా కట్టబడుతుందో చూడండి. ఆమె మీతో కలిసి సమకూర్చబడటం మొదలవుతుంది. ఏంటి అది? కేవలం ఒక ముగించబడిన కార్యమై ఉన్నది. అంతే. ఆ స్త్రీ, నేను ఇట్లంటాను, న్యూయార్క్ పట్టణం నుండి శ్రీమతి ఫలానా మరియు ఫలానా ఇక్కడ కూర్చుని ఉన్నది, చూశారా? ఓ, అది వాస్తవం. అది నీకెలా తెలుసు? అది సంగమునకు ప్రభు యొద్ద నుండి వచ్చిన ఒక సందేశమై ఉన్నది. నీకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీవు ఒక ఫలానా ఫలానా చోట ఉండి మరియు సంగము నుండి కొంత డబ్బును తీసుకుని మరియు దానిని దొంగిలించి మరియు బయటకు వెళ్లి దానితో క్రొత్త బట్టలు కొనుక్కోలేదా? ఓ, అది నిజము. అది వాస్తవమై ఉన్నది. అది ఖచ్చితంగా ఈ రాత్రి అన్య భాషలతో మాట్లాడిన ఒక ఫలానా మరియు ఫలానా సహోదరు ద్వారా దేవుడు మనకు చెప్పినదై ఉన్నది. ఫలానా మరియు ఫలానా సహోదరుడు అనువదించాడు. ఇక్కడ ఆత్మ వివేచన కలిగి ఉన్న ఫలానా మరియు ఫలానా సహోదరుడు చెప్పాడు. అది ప్రభు నుండి వచ్చానని చెప్పాడు మరియు అది సత్యమై ఉన్నది. అవును, పిదప యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వెళ్లి దానిని సరిచేసుకొనుము, అప్పుడు నీ క్యాన్సర్ నుండి నువ్వు బయటపడతావు. సహోదరుడు జోన్స్ ఇంటికి వెళ్తాడు. రవాణా వాహనాలను తీసుకుని వరుసగా ఉంచి సామాన్లు సర్దుకొని మరియు అక్కడి నుండి వెళ్లిపోతాడు. రేపు 2 గంటలకు సోవాయ్ అంతా ఊడ్చుకుని పోతుంది, చూశారా? అప్పుడు సంగము మహిమపరుస్తుంది. ప్రభువైన యేసు, నీ మంచితనమునకై నీకు వందనాలు. ఇప్పుడు సంగమునకు క్షేమాభివృద్ధి అనగా అదే అయి ఉన్నది. ఇప్పుడు వారు దానిని చెప్పిన తర్వాత అది జరగకపోయినచో ఏమిటి? అప్పుడు మీ మధ్య ఒక అపవిత్రాత్మ ఉన్నది. మీకు ఆ అపవిత్రమైన కార్యము అవసరం లేదు. ఆకాశము పూర్తిగా పెంతుకోస్తు యొక్క వాస్తవముతో ఉండగా ఆ అపవిత్రమైనది మీకెందుకు? అపవాది నుండి ఆ పాత ప్రత్యామ్నాయమును తీసుకోకండి. ఏదైనా వాస్తవమైన దానిని పొందుకోనండి. మీ కొరకు దేవుడు దానిని కలిగి ఉన్నాడు. పిదప, మీరు సత్యమని దేవుడు నిర్ధారించే వరకు మీరు ఇక ఎంత మాత్రము కూటములు కలిగి ఉండకండి మరియు ఇక్కడ ఎటువంటిది పెట్టకండి. ఎందుకనగా సువార్త పనిలో మీరు సంగమునకు ఒక సహాయకులై ఉన్నారు. ఇప్పుడు అదేమయున్నదో మీరు అర్థం చేసుకున్నారా? మరియు భాషలు, అన్య భాషలు, ఏ మనుషుడైనా అతడేమి మాట్లాడుచున్నాడో ఎరిగియున్నాడు. అతడు మాట్లాడతాడు. అయితే ప్రతి శబ్దమునకు ఒక అర్థమున్నది. దానికొక అర్థమున్నది. దానికి అదొక, అది ఎక్కడో ఒక చోట ఒక భాష అయి ఉన్నది. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు నేనెన్నడూ దానిని నమ్మలేదు. కాని ప్రతి శబ్దానికి ఏదో ఒక విధమైన అర్థము ఉండి ఉన్నది. ఒక ప్రాధాన్యత లేకుండా, ఒక అర్థము లేకుండా ఏ శబ్దము ఉండదని బైబిల్ చెప్పుచున్నది. చేయబడిన ప్రతి శబ్దానికి ఏదో ఒక అర్థం ఉండి ఉన్నది. ఎందువల్ల? ప్రజలు ఇలా చెప్పడాన్ని నేను వింటుంటాను. నేనిట్లంటాను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. వారిలో ఒకరు ఇట్లంటారు, మరొకరు ఇట్లంటారు. మరి దాని అర్థం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, చూశారా? మరియు నాకు అది ఏ అర్థమును ఇవ్వకపోవచ్చును, కాని వారికైతే అది సరిగ్గా నేను మీతో మాట్లాడుచున్న ఒక భాష లాంటిదే అయి ఉన్నది. ఆ జులు, గోజా, బజాటో మరియు ఇంకా దేని నుండైనా ఆ అనువాదకుడు వచ్చినప్పుడు చెప్పబడిన ప్రతీది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. మరియు ఈ ప్రజలు ఊరకే గొనుగుచున్నట్టి ఈ విషయాలను మీరు వింటారు మరియు అవి అర్ధరహితమైనవని తలంచుతారు. కాని అది కాదు, దానికొక అర్థమున్నది. కావున దానిని మనం గౌరవించాలి, దాని స్థానములో దానిని ఉంచాలి. ఇప్పుడు బహుశా అక్కడ వర్తమానము లేకపోవచ్చును. ఇప్పుడు ఆ కూటం ముగిసింది, వేదిక పిలుపు ఇవ్వబడినది మరియు కాసేపటి తర్వాత ఎవరైనా అక్కడ ఏ వర్తమానము లేదు. వారికి అవకాశం వచ్చిన వెంటనే ఎవరో ఒకరు పైకి లేస్తారు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు బైబిల్ ఇట్లు చెప్పుచున్నది, అనువాదకుడు లేని ఎడల అతడు మౌనముగా ఉండవలను. అది మాట్లాడటకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ మీరు మౌనంగా ఉండండి. నేను దానిని చేయలేను అని చెప్పండి. మీరు చేయగలరని బైబిల్ చెప్పినది, చూశారా? కావున అది దానిని స్థిరపరుస్తుంది, చూశారా? అతన్ని మౌనంగా ఉండనియండి. పితప, అది ప్రతిదీ క్రమంగా ఉన్నప్పుడు అవకాశం వస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ సందేశములు ఇవ్వడానికి అతనిపై కుమ్మరించబడినట్లయితే అప్పుడు దానిని ఇవ్వండి. సరిగ్గా మీరు చేయవలసినది అదే అయినది. అప్పుడు ఆ అనువాదం వచ్చి ఇట్లు చెప్పినది, ఇక్కడ శాలీ జోన్స్ అను పేరు గల ఒక స్త్రీ ఉన్నది. ఆ పేరు గల స్త్రీ ఇక్కడ లేదని నేను ఆశిస్తున్నాను. కాని శాలీ జోన్స్, చూశారా? ఆమె పిలుపుకి ఇదే చివరి రాత్రి అని ఆమెతో చెప్పండి. దేవునితో సరిచేసుకొనుము. ఎందుకనగా ఆమె ఇక్కడ ఉండుటకు ఆమెకు కొద్ది సమయమే ఉన్నది. ఇప్పుడు తాను అక్కడికి చేరుకోవడానికి వీలైనంత త్వరగా శాలీ జోన్స్ వేదిక నొద్దకు పరిగెత్తుతుంది, చూశారా? ఎందుకనగా అది ఆమెకు చివరి పిలుపు, చూశారా? అది ఒక సందేశమును లేదా ఒక నిర్ధారణను లేదా దేనినో ఇచ్చుటయ్యి ఉన్నది. మరదే కార్యాచరణలో ఉన్న పెంతకోస్తు సంఘమై ఉన్నది. ఇక అపవిత్రాత్మలు జొరబడుటకు అవకాశాలు లేవు. ఎందుకనగా అది ఇదివరకే బైబిల్ ఖచ్చితంగా ఇస్తుంది. అది ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున జరగనియండి. మరియు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వివేచించవచ్చును. అది సంఘమంటే. కాని ఈనాడు దానిని మనం ఎక్కడికి తీసుకువచ్చాము? ఎవరైనా భాషలలో మాట్లాడుచుండగా పైకి దుమికి నవ్వుకుంటూ మరియు అలాగే కొనసాగుచూ పోచున్నారు. మరొకరు చూస్తూ దేని గురించో మాట్లాడుచు మరియు చుట్టూ గుమికూడతారు. ఆ సంఘ కాపరి ఏదో చేస్తుంటాడు లేదా ఎవరో చుట్టూ గుమికూడతారు. మంచిది, అది సరికాదు. బహుశా సంఘ కాపరి ప్రసంగిస్తుంటాడు మరియు ఎవరో పైకి లేచి అతనికి అంతరాయం కలిగిస్తారు. బహుశా బైబిల్ చదువుతుంటాడు మరియు ఎవరో బైబిల్ చదువుతుండగా మరియు ఎవరో ఆ వెనుక భాషలు మాట్లాడుతుంటారు. ఓ లేదండి, చూశారా, బోధకుడు వేదిక మీద ప్రసంగిస్తుంటాడు. ఎవరో పైకి లేచి మరియు భాషలతో మాట్లాడుచు అతడికి అంతరాయం కలిగిస్తారు. అది సరియే. అది పరిశుద్ధాత్మ కాదని నేను అనడం లేదు. కాని ఆ పరిశుద్ధాత్మను ఉపయోగించడం ఎలా అనేది మీరు తెలుసుకోవలసి ఉన్నది. చూశారా, దానిని ఉపయోగించుకోవడం. ఇప్పుడు నేను తీసుకొనిచున్నాను. ఇంకొక దానికి మీరు అవకాశం ఇస్తారా? పిదప, రేపు ఆదివారమై ఉన్నది. తర్వాత మనం కేవలం ఇక్కడ ఒకటున్నది. అది చాలా కృపాసహితమైనదని నేను తలంచుచున్నాను. మరియు ఇప్పుడు దయచేసి మీరందరూ కేవలం ఇంకా కొన్ని నిమిషాలు నన్ను భరించగలిగితే చాలు. మరియు పిదప, నేను మిమ్మల్ని కోరేది మీరు దీనిని పొందుకోవాలని నేను కోరుచున్నాను. ఉద్దేశపూర్వకంగానే నేను దీనిని ఉంచాను. ఇది నా చివరిదై ఉన్నది. ఇప్పుడు మొదటిగా ఆ వ్యక్తి అడిగిన రెండు విషయాలను నేను చదవబోచున్నాను. అది ఒక పాత కాగితం ముక్కపై చక్కని చేవ్రాతతో వ్రాయబడి ఉన్నది. అది ఎవరన్నది అవగాహన లేదు. వాటిలో ఏ ఒక్క దానిపై ఏ పేరు సంతకం చేయబడి లేదు. సహోదరుడా బ్రెన్హాం, సేవకులు వారి కూటములలో జనాలలో ఇంతమంది ఇంత ఇవ్వవలనని దేవుడు వారితో చెప్పాడని చెప్పుచు డబ్బు కొరకు పీడించటం సబబేనా? అది సరి అయినచో నేను తెలుసుకొనగోరుచున్నాను, లేదా అది తప్పైనచో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇది నన్ను తీవ్రంగా కలవరపరిచినది. ఇప్పుడు మీరు చూడండి స్నేహితుడా, నేను నీకు చెప్పబోచున్నాను. నేను ఏమనుకుంటున్నానో నీకు చెప్పబోచున్నాను. చూశారా, ఇప్పుడు అది సరైనదని అర్థం కాదు. అది భయంకరమైనదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, దేవుడు నన్ను పరిచర్యలోనికి పంపాడు. నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నట్లు కనిపించిన సమయాన్ని నేను చూశాను. మరియు నా వద్ద అసలు డబ్బు లేకుండా, మరియు నేనిట్లు చెప్పేవాణ్ణి, ఆ చందా పల్లెమును ఇచ్చేయండి. మరియు ఆ మేనేజర్ నా వద్దకు వచ్చి మరియు ఇట్లనేవాడు, చూడు బిల్లీ, ఈ రాత్రి మనం $5,000 అచ్చియున్నాము. అబ్బాయి, దానిని చెల్లించుటకు జెఫర్సన్ విల్లో నీ వద్ద డబ్బు ఉన్నదా? నేనిట్లు చెప్పేవాణ్ణి. అది సరియే, దేవుడు నన్నిక్కడికి పంపాడు. లేనిచో నేను వచ్చేవాణ్ణి కాదు. చూశారా, కేవలం ఆ చందా ప్లేటును ఇచ్చేయండి. మరియు కూటం ముగిసేలోపు ఎవరో ఇట్లన్నారు, నీకు తెలుసా, దీనికి $5,000 ఇవ్వమని ప్రభు నా హృదయములో పెట్టాడు. చూడండి, చూశారా, మొదటిగా దానిని చేయుటకు నడిపించబడండి. డబ్బు కోసం పీడించటం మరియు అడుక్కోవటం మరియు వెంటపడటం వంటివి నేను నమ్మను. అది తప్పుడు కార్యమని నేను భావిస్తాను. ఇప్పుడు సహోదరుడా, దానిని మీరు చేసిన ఎడల నన్ను మీ మనోభావాలను గాయపరచనివ్వకండి. చూశారా, మీరు దానిని చేయుటకు దేవుని యొద్ద నుండి ఆ విధమైన హక్కును కలిగి ఉండవచ్చు. కాని నేను కేవలం నా గురించి మాట్లాడుచున్నాను. దానిలో నేను నమ్మికయించను. ఇప్పుడు సేవకులు వెళ్లి మరియు ఇట్లు చెప్పడం గురించి కూడా నాకు తెలుసు. నేను అక్కడే నిలబడ్డాను ఈ మధ్యనే. ఇప్పుడు ఇది పెంతకోస్తు వారు కాదు. ఇది సరి, ఇది సంఘాలు. చూశారా, వేరే సంఘాల వారు. అదొక పెద్ద క్యాంపు మీటింగు. గట్టి, నీవు నాతో కూడా ఉన్నావు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరియు వారిలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒక ప్రసిద్ధి గాంచిన సంఘశాఖ వద్ద వారు ఆ మధ్యాహ్నం మొత్తం తీసుకున్నారు. అవి ఇక్కడ పట్టణములో ఉన్న మన ఆధునిక సంఘాలు మరియు మొదలగు వాటి వంటి సాధారణ సంఘాలై ఉన్నాయి. ఒక పెద్ద సమావేశం వద్ద మరియు వారు ఆ మధ్యాహ్నం అంతా తీసుకున్నారు. వేదిక మీద నిలబడి మరియు వారు గనక ఆ కూటములో ఇవ్వకపోతే దేవుడు వారి పంటలను నాశనం చేస్తాడనియూ, వారి పిల్లలకు పోలియో ఇస్తాడనియూ మరియు అటువంటి సంగతులు చెప్పి భయపెట్టుచుండిరి. బైబిల్ నా ముందుండగా అది ఖచ్చితంగా నిజం. నేనిట్లన్నాను, అది దేవునికి మరియు ఆయన అనుచరులకి దేవదూషణయై ఉన్నది. దేవుడు మిమ్మల్ని పంపినచో ఆయనే మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహిస్తాడు. ఆయన మిమ్మల్ని పంపనిచో అటువంటప్పుడు సంఘశాఖలను మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించనివ్వండి. అయితే దేవుడు మిమ్మల్ని పంపిన ఎడల ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహిస్తాడు. ఒక పరిశుద్ధాత్మ సంఘములో క్రిస్మస్ నాటికను గూర్చి ఏమిటి? మంచిది, అది క్రీస్తును గూర్చి అయినచో అది సరికావచ్చును. కాని అది శాంతాక్లాస్ గురించి అయినచో నేను అతని అందు నమ్మికయించను. నేను ఎదిగి ఉన్నాను, నేను దానికి దూరంగా ఎదిగాను. నేను అసలు శాంతాక్లాస్ ను నమ్మను. చూశారా? మరియు వారు కలిగి ఉన్న ఈ చిన్న క్రిస్మస్ విషయాలలో కొన్నిటిని నేను విడ్డూరంగా భావిస్తాను. అయితే వారు క్రిస్మస్ నుండి పూర్తిగా క్రీస్తును బయటకు తీసివేసి మరియు దానిలో శాంతాక్లాస్ ను పెట్టారని నేను భావిస్తున్నాను. మరియు శాంతాక్లాస్ ఒక కల్పిత కథయై ఉన్నది. పిల్లల విషయమైతే నేను మీ మనోభావాలను గాయపరచడం లేదని నేను ఆశిస్తున్నాను, కానీ నేను మీకు చెప్తాను, ఇక్కడ కొంతకాలం క్రితం, దాదాపు 25-30 సంవత్సరాల క్రితం, ఇక్కడ ఈ పట్టణంలోని ఒక సేవకుడు, ఈ పట్టణంలోని ఒక ఫలానా పెద్ద సంఘానికి సంఘకాపరి, నాకు బాగా తెలిసినవాడు, నా ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. అతడు నా వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. మరియు చార్లీ బొహానన్, సహోదర మైక్, నా మంచి స్నేహితుడైన చార్లీ బొహానన్ నీకు జ్ఞాపకం ఉన్నాడు కదా? అక్కడ ఆఫీసులో కూర్చొని మరియు ఇట్లు చెప్పాను, ఆ అబద్ధాన్ని ఇక ఎంత మాత్రమూ నా పిల్లలకు చెప్పను, లేదా నా మనవలకు కూడా చెప్పనివ్వను. అతడు ఇట్లు చెప్పాను, వానికి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా స్వంత చిన్న అబ్బాయి నా వద్దకు నడుచుకుంటూ వచ్చాడు మరియు శాంతాక్లాస్ గురించి మాట్లాడాడు. మరియు అతడు, ప్రియా, నేను నీకొక విషయం చెప్పాలి అని అన్నాడు. ఇట్లు చెప్పాడు, అమ్మా మీకు తెలుసా? మరియు అతడు ఏమి చేశాడన్నది అతనికి చెప్పుకుంటూ పోయాడు. పిదప అతడు తిరిగి వచ్చిన తర్వాత ఇట్లన్నాడు, అలాగైతే డాడీ, ఈ యేసు కూడా అటువంటి వాడేనా? సత్యమును చెప్పండి, శాంతాక్లాస్ అనేది క్రిస్ క్రింగేల్ లేదా పరిశుద్ధ నికోలాస్ అనే ఒక వ్యక్తిని గూర్చిన కేథలిక్ వేషమై ఉన్నది. చాలా సంవత్సరాల క్రితం పిల్లలకు మంచి చేస్తూ తిరిగిన వృద్ధుడైన ఒక జర్మన్ కేథలిక్ పరిశుద్ధిని గూర్చినదై ఉన్నది. మరియు వారు దానిని ఒక ఆచారం వలె పాటించుచూ వచ్చిరి. కాని యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన వాస్తవమై ఉన్నాడు, మరియు ఆయన సజీవుడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది, ఇది చివరిది, ఇది చాలా. ఇప్పుడు చూడండి, దాని విషయంలో మీరు నాతో ఏకీభవించకపోవచ్చును, కాని మీరు నాతో ఏకీభవించని ఎడల గుర్తుంచుకోనండి, దానిని స్నేహపూర్వకంగా ఉండనియండి. మీరు అలా చేస్తారా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు నేను మిమ్మల్ని బాధ పెట్టగోరడం లేదు. నేను కేవలం నేను యథార్థంగా ఉండగోర్చున్నాను. నేనట్లు లేని ఎడల నేను మా అబ్బాయికి ఒక అబద్ధం చెప్పిన ఎడల అప్పుడు నేనొక అబద్ధికుడనవుతాను. చూశారా? నేనతనికి సత్యమునే చెప్పగోర్చున్నాను. ఇప్పుడు నేనతనికి శాంతాక్లాస్ గురించి చెప్తాను. నేనిట్లంటాను, అవును నిశ్చయంగా శాంతాక్లాస్ ఉన్నాడు, క్రిస్మస్ రాత్రి డాడీని గమనించు. చూశారా? అవునండి. మీకు తెలుసా, ఒక దినమున నేనక్కడ ఉన్నాను మరియు ఊరికే చూద్దామని ఒక చిన్న అమ్మాయి వద్ద నేను దానిని ప్రయత్నించాను. నిశ్చయంగా మొన్న నాకు తగిన జవాబే వచ్చినది. నేను భవనంలో ఉన్నాను మరియు వారక్కడ దిగువన ఆ క్వాకర్ మేడ్ వద్ద నిలబడి ఉన్నారు మరియు నేనక్కడికి కిరాణా సామాగ్రి తీసుకురావడానికి వెళ్లాను. మరియు కావున మేము, నా భార్య మరియు నేను అక్కడ ఉన్నాము. మరియు దాదాపు 18 నెలల వయసైనా లేని ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్నది మరియు ఆమె అక్కడ నిలబడి ఉన్నది, రింగిల్ బెల్స్ రింగిల్ బెల్స్ అని పాడుచున్నది. మరియు నేను చెప్పాను, ఆమె తన స్టాండులో, మీకు తెలుసా, ఆ చిన్న బండిలో వెనక భాగంలో కూర్చుని ఉన్నది. నేను ఇట్లా అన్నాను, నీవు శాంతాక్లాస్ కొరకు ఎదురు చూస్తున్నావా? ఆమె ఇట్లా అన్నది, మిస్టర్, అది మా డాడీ. నేనిట్లన్నాను, ప్రియా, నీ చిన్ని హృదయము దీవించబండుగాక, నీవు తెలివైన దానివే. ఇప్పుడు స్నేహితులారా, ఇక్కడ ఒక నిజమైన నొప్పించే విషయం ఉన్నది మరియు పిదప నేను ముగిస్తాను. ఓ, అది ఒక అద్భుతమైన లేఖనమై ఉన్నది, కాని అది ప్రతి వ్యక్తికి ఒక నొప్పించే విషయంలా కనిపిస్తుంది మరియు అది చాలా సంవత్సరాలుగా నా మనస్సులో భారంగా ఉండి ఉన్నది. మరియు కేవలం దేవుని యొక్క కృప ద్వారా మరియు నా ప్రశస్తమైన భార్య ఇప్పుడు సరిగ్గా ఆ వెనక కూర్చుని ఉన్నది. ఈ మధ్యాహ్నం ఆ ప్రశ్న ఉన్నదని ఆమె విన్నప్పుడు ఆమె ఇట్లన్నది, బిల్, నీవు దానికి ఎలా జవాబిస్తావు? ఆమె ఇంకా ఇట్లన్నది, దాని విషయమై స్వయంగా నేనే ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఇట్లన్నది, అది నాకు ఎన్నడూ అర్థం కాలేదు. మరియు ఇట్లన్నది, నేనిట్లన్నాను, ప్రియా, ఈ రాత్రి అక్కడికి రమ్ము, నేను దేవుని సహాయం చేత నా సాయాశక్తులా దాన్ని చేస్తాను. సహోదరుడా బ్రెన్హామ్, దయచేసి హెబ్రీ 6:4-6 వివరించండి. ఆ ఒక్కసారి అది నిజంగా చూడండి. ఇప్పుడు మీరు మన విశ్వాసము, కృప, విశ్వాసుల యొక్క భద్రత, పరిశుద్ధుల యొక్క వీడని పట్టుదలను మీరు గమనించవలసి ఉన్నది. హెబ్రీ పత్రిక 6:4-6. ఇప్పుడు వెంటనే దీనిని ముగించిన పిదప దానిని మీకు స్పష్టంగా తెలియజేయటకు దేవుడు నాకు సహాయం చేయునని నేను ఆశిస్తున్నాను. నన్ను క్షమించండి, నేను ఈ రాత్రికి నా వర్తమానమును కలిగి ఉన్నాను. బహుశా నేను అదే విషయాన్ని ఉదయకాల కూటములో ప్రసంగిస్తాను, తరువాత నేను వెళ్తాను. ఇప్పుడు ఇది చాలా నొప్పించినదై ఉన్నది. చూశారా, ఇప్పుడు మీరు గమనించాలి. ఇప్పుడు గుర్తుంచుకోనండి, మనము నమ్మి మరియు ఈ సంఘములో బోధించేది ఏమిటనగా, ఇక్కడికి వచ్చి మరియు కేకలు వేసే ప్రతీది, భాషలలో మాట్లాడి మరియు బోధకునితో కరచాలనం చేసే ప్రతీది నిత్య జీవమును కలిగి ఉన్నట్లు కాదు. అయితే మీరు నిత్య జీవమును కలిగి ఉన్న ఎడల, దేవుడు మీకు నిత్య జీవమును అనుగ్రహించిన ఎడల, దానిని మీరు నిత్యము కలిగి ఉంటారని మేము నమ్ముతాము. చూశారా, ఎందుకనగా చూడండి, అది అట్లు కాని ఎడల యేసు ఒక అబద్ధ బోధకునిగా గుర్తించబడతాడు. పరిశుద్ధ యోహాను 5:24 ఆయన ఇట్లు చెప్పెను, నా మాటలు విని మరియు నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, మరియు వాడు ఎన్నడూ తీర్పులోనికి రాడు, కాని మరణమును దాటి జీవములోనికి ప్రవేశించున్నాడు. ఇప్పుడు ఆయనతో వాదించండి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, నేను లేఖనమును ఎత్తిచూపుచున్నాను. వచ్చు వారందరూ, మొదట నా తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, మరియు నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. చూశారా, మరియు నా యొద్దకు వచ్చు వారందరికీ నేను వారికి నిత్య జీవమును అనుగ్రహించేదను. పరిశుద్ధ యోహాను 6, మరియు అంత్య దినములలో నేను వానిని లేపుదును. అవి ఆయన మాటలు. ఇప్పుడు చూడండి, నేను తిరిగి ఎఫెసీ 1:5 పౌలు ప్రసంగిస్తున్న దానిలోనికి వెళ్లగోరిన ఎడల, ఇప్పుడు కొరింథీయులకు ప్రతి ఒక్కరికి ఒక భాష మరియు ఒక కీర్తన ఉన్నది. మీరు గమనిస్తే ఇతర సంఘములకు అట్టి సమస్య లేదు. అతడు ఎన్నడూ దాని గూర్చి ఏమీయూ చెప్పలేదు. అతడు ఎఫెసీ సంఘములో గాని రోమా సంఘములో గాని ఎన్నడైనా భాషల గురించి ప్రస్తావించాడా? లేదండి. కొరింథీయులు కలిగి ఉన్నట్లే వారును భాషలు మరియు ప్రతిదీ కలిగి ఉన్నారు, కాని వారు దానిని క్రమంలో ఉంచారు. ఆ కొరింథీయులు దాన్ని అసలు క్రమంలో పెట్టలేకపోయారు. చూశారా, కాని పౌలు అక్కడికి వెళ్లి మరియు ఆ సంఘమును క్రమపరిచాడు. ఇప్పుడు ఓరల్ రాబర్ట్స్ చెప్పినట్లు దేవుడు ఒక మంచి దేవుడు అని నేను నమ్ముచున్నాను. మీరు దానిని నమ్ముటలేదా? మరియు మీరిట్లంటారు, సరే బ్రెనహం సహోదరుడా, అలాగైతే భాషలు కలిగి ఉన్న ఆ పెంతుకొస్తు వారి సంగతి ఏమిటి? వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. నిశ్చయంగా వారు కలిగి ఉన్నారు, అది సరియే. ఎందువలన? చూడండి, ఆయన మంచి దేవుడని మీరు నమ్ముచున్నారా? తోమా ఒకసారి ఇట్లు చెప్పాను, మీకు తెలుసు ప్రభువు, ఆ మిగతా వారందరూ ఆయనను నమ్మారు. ఇట్లన్నారు, ఓ ఆయన వాస్తవమని మాకు తెలుసు. ఓ తోమా ఇట్లు చెప్పాను, లేదు లేదు, నేను దానిని నమ్మను. నాకు ఏదైనా సాక్ష్యాధారం ఉంటేనే గాని నేను దానిని నమ్మను. ఆయన ప్రక్కలో మరియు ఆయన చేతులలోని మేకుల గుర్తులలో నేను నా వ్రేళ్లను ఉంచవలసి ఉన్నది. ఆయన మంచి దేవుడు, ఆయన ఇట్లు చెప్పాను, ఇదిగో తోమా ఇటు రమ్ము. ఓ తోమా ఇట్లన్నాడు, ఇప్పుడు నేను నమ్మేదను. ఆయన ఇట్లన్నాడు, అవును తోమా, నీవు నన్ను చూచి మరియు నన్ను స్పర్శించి మరియు నీ చేతులను నా ప్రక్కలో ఉంచిన తర్వాత నీవు నమ్మితివి, కాని అసలు ఎన్నడూ చూడకపోయినను. నమ్మిన వారి ప్రతిఫలము ఎంత గొప్పదో గదా. ఆయన మంచి దేవుడు, అవును, ఆయన మీ హృదయ వాంఛలను మీకు అనుగ్రహించును. మనం కేవలం ఆయన యందు నమ్మికయించుదాము. అది అపవాదికి చావు దెబ్బయ్యి ఉన్నది. ఒక మనుషుడు దేవుడిని ఆయన మాట వద్దనే తీసుకున్నప్పుడు సహోదరుడా, అది ప్రతిసారి సాతానును చంపివేయును. సాతానుకి తగిలే గట్టి దెబ్బ ఎప్పుడనగా ఒక మనుషుడు దేవుడిని ఆయన మాట వద్ద తీసుకున్నప్పుడే అయి ఉన్నది. అవునండి, నేను చెప్పినట్లు మనుష్యుడు కేవలం బ్రతుకడు యేసు గత రాత్రి, కాని వచ్చు ప్రతి మాట వలన. ఇప్పుడు దీనిని గమనించండి, ఇప్పుడు నేను మొదటి వచనాన్ని ప్రారంభించబోచున్నాను. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మనము సంపూర్ణమగుటకు సాగిపోదుము. ఇప్పుడు మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్న మొదటి విషయం ఏదనగా, ఇక్కడ పౌలు ఎవరితో మాట్లాడుచున్నాడు? హెబ్రీయులతో. ఇట్లున్నది, హెబ్రీయులతో, ఆ పైన హెబ్రీ పత్రిక అని ఉన్నది, అది సరియేనా? యేసుని త్రోసివేసిన ఆ యూదులు, మీరు ఇప్పుడు దానిని గ్రహించగలరా? ఆయన ఆ యూదులతో మాట్లాడుచున్నాడు. ధర్మశాస్త్రం యొక్క ఛాయ క్రీస్తుకు ఒక సాదృశ్యంగా ఉండుటను వారికి చూపించుచుండెను. ఆ పాత కార్యములన్నీ క్రొత్తదానికి ఒక సాదృశ్యంగా ఉన్నవి. ఇప్పుడు గమనించండి, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మనము సంపూర్ణమగుటకు సాగిపోదము. ఇప్పుడు ఆయన ఆ సిద్ధాంతముల గూర్చి వారితో మాట్లాడుచునుండెను. మనము వెళ్లి మరియు పరిపూర్ణమైన విషయాల గురించి మాట్లాడుకునేదము. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ చేత మీ విమోచన దినము వరకు ముద్రించబడినప్పుడు మీరు దేవునిలో పరిపూర్ణులై ఉన్నారు. దేవుని మూలముగా పుట్టినవాడు మొదటి యోహాను పాపము చేయజాలడు. దేవుని బీజము అతనిలో నిలిచియుండును గనక అతడు పాపము చేయజాలడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి తాను నింపబడ్డాడని అనుకునేవాడు కాదు. అయితే దేవుని ఆత్మచేత జన్మించినవాడు పాపము చేయజాలడు. ఏలైనగా దేవుని బీజము అతనిలో నిలిచియున్నది మరియు అతడు పాపము చేయజాలడు. చూశారా, బైబిలు దానిని చెప్తుందా? కావున అక్కడే అది ఉన్నది. మీరేమి చేస్తారన్నది కాదు, అదేమిటి అన్నది కాదు, లోకము మీ గురించి ఏమి అనుకుంటున్నది అనేది కాదు, అది దేవుడు మీ గురించి ఏమి అనుకుంటున్నాడన్నదై ఉన్నది. చూడండి, చూశారా, మీ వల్ల కాదు. నగరములో నేను గంటకి 40 మైళ్ల వేగంతో ప్రయాణించవచ్చని, నేను ఈ నగరు మేయర్ నుండి వ్రాతపూర్వకంగా ఒక ఉత్తర్వును కలిగి ఉండగా, అప్పుడు ఏ పోలీసైనా నన్నెట్లు అరెస్టు చేయగలడు? నాకట్లు జరగదు. ఆయన నన్ను ఇక చూడలేనట్లు ఒక పాప పరిహారార్థ బలి దేవుని ఎదుట స్థిరంగా నాకు మరియు దేవుని ఎదుట ఒక రక్తపు కవచం, ఒక బంపరుగా ఉన్నప్పుడు నేనెట్లు పాపము చేయగలను? ఏలైనగా మనము మృతి పొందితివి మరియు మన జీవము పరిశుద్ధాత్మతో ముద్రించబడి క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. దేవుని దృష్టిలో తప్పిదమైన ఏ కార్యమునైనా మీరసలు ఎట్లు చేయగలరు? మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత హెబ్రీ 10, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. ఇక్కడ చూశారా, ఉద్దేశపూర్వకంగా పాపము చేయడం అసాధ్యం. ఇప్పుడు మనము ఇంకా ముందుకు వెళ్లి చదువుదాం. అది సరే, సంపూర్ణత, నిర్జీవ క్రియల నుండి మారు మనసు పొందుట మరియు దేవుని అందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణ మరియు మృతుల యొక్క ఆ పునరుద్ధానము మరియు నిత్యమైన తీర్పు, మరియు దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. ఇప్పుడు వారు ప్రారంభించగోరినది ఇక్కడి నుండి 4వ వచనం నుండి. ఏలైనగా ఇది అసాధ్యం. ఒకసారి వెలిగింపబడి మరియు పరలోక సంబంధమైన వరమును రుచిచూచి మరియు పరిశుద్ధాత్మలో పాలివారై మరియు దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. ఇప్పుడు అక్కడ దానిని మీరు చదువుచున్న కోణము నుండి చూస్తే, ఒక మనిషి పరిశుద్ధాత్మను పొందుకొని మరియు పిదప పడిపోయి మరియు నశించిపోగలడు, కాని అతడు దానిని చేయుట అసాధ్యం. చూశారా, అతడు దానిని చేయజాలడు. అతడు చేసిన ఎడల క్రీస్తు అబద్ధమాడినట్లే. చూశారా, ఒకసారి వెలిగించబడిన వారికి అది అసాధ్యం. ఇప్పుడు ఇక్కడ గమనించండి, అతడు ఎవరితో మాట్లాడుచున్నాడు? అతడు ఆ సరిహద్దు యూదులతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనుష్యుడు అని అతడెన్నడూ చెప్పలేదు, కాని అతడు దేవుని వాక్యమును రుచిచూచిన ఎడలా అని అతడు చెప్పెను. ఇప్పుడు కేవలం ఒక ఉపమాన రూపములో దీనిని మీకు ఇవ్వనివ్వండి, తద్వారా మీరు చూస్తారు మరియు ఇప్పుడు దానిని తప్పిపోకుందురు. ఇప్పుడు అతడు ఈ యూదులకు వ్రాయిచున్నాడు. వారిలో కొందరు సరిహద్దు విశ్వాసులై ఉన్నారు. చూశారా, అతడిట్లు చెప్పెను. ఇప్పుడు మనమిట్టి కార్యములను విడిచిపెట్టి మరియు సంపూర్ణత గూర్చి మాట్లాడుకోబోచున్నాము. ఇట్లు చెప్పెను, ఇప్పుడు మనము బాప్తిస్మములు మరియు మృతుల పునరుద్ధానము మరియు హస్త నిక్షేపణము మరియు ప్రతి దాని గురించి మాట్లాడుకొనుచున్నాము, కాని ఇప్పుడు సంపూర్ణత గురించి మాట్లాడుటకై ముందుకు వెళ్దాము. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలోనికి వచ్చినప్పుడు దాని గురించి మనము మాట్లాడుకోబోచున్నాము. ఇప్పుడు మీరు ఎంతో సమయము నుండి ఈ కూటములో ఉండి ఉన్నారు మరియు మీరు ఆ ప్రజలను చూసి ఉన్నారు. వారు చుట్టూ నిలబడి ఉంటారు, వారు లోపలికి రారు లేదా బయటకు వెళ్లరు. వారు పరిశుద్ధాత్మను అభినందిస్తారు, వారు అక్కడికి వస్తారు మరియు బహుశా పరిశుద్ధాత్మ ఏదైనా చేసినచో మరియు పురుషులు వారు పైకి లేచి మరియు కేకలు వేస్తారు మరియు దాని విషయమై నేల మీద పైకి మరియు క్రిందికి గెంతుతారు, కాని వారెన్నడూ స్వయంగా దానిని పొందుకొనగోరరు. లేదు లేదు, చూశారా, మరియు వారిట్లంటారు, ఓ అవును అది మంచిది, ఓ ఇప్పుడు దాని గురించి నాకు తెలియదు. చూడండి చూడండి, చూశారా, సరిహద్దు విశ్వాసులు. వారు సరిగ్గా దానిని రుచి చూసేంత సమీపంలో ఉంటారు, అయినా గాని వారు దానిని పొందుకొనరు. చూశారా, ఇప్పుడు వారు ఆ విధంగా అక్కడే చాలాసేపు ఉంటారు, ఆ తర్వాత వారు పూర్తిగా కొట్టుకుని పోతారు. ఈ ఆలయములో అటువంటి కార్యమునే చేసిన చాలా మంది పేర్లను నేను చెప్పగలను, మరలా దూరంగా కొట్టుకుని పోతారు. వారిని పశ్చాత్తాప పడునట్లు నూతన పరిష్టకు వారికి ఇక పశ్చాత్తాపం అనేది లేదు. సరిగ్గా వారు వారి యొద్ద నుండి ఆత్మను దుఃఖపరిచినారు. వారు ఎంత సమీపంగా ఉన్నారంటే, ఇక్కడ మీరు గనక నాతో పాటు త్రిప్పినట్లయితే మీకు సమయం లేదని ఇప్పుడు నాకు తెలియను, కాని మీరు ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయమునకు త్రిప్పి మరియు దానిని చదివిన ఎడల మీరు అదే కార్యమును పొందుకుంటారు. ఇప్పుడు దానిని గుర్తు పెట్టుకునే వారికి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం ఇప్పుడు 19వ వచనం నుండి ప్రారంభించి 26వ వచనం వరకు చదువుదాము. ద్వితీయోపదేశ కాండము మీరు కనుగొంటారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలులందరూ ఆ ప్రజలు ఏమి చేశారంటే, వారు కాదేశు బర్నయా వద్దకు వచ్చిరి. ఓ, నేను దేనినో చూచుచున్నాను, ఈ ఆలయము ఈ పెంతికోస్తు ప్రపంచము సరిగ్గా ఇప్పుడు కాదేశు బర్నయ వద్దనే ఉన్నది. సహోదరా నెవిల్, అది ఖచ్చితముగా సరియే. మనము కాదేశు బర్నయ వద్ద ఉన్నాము. అది లోకము యొక్క తీర్పు సింహాసనమై ఉండెను. మరియు వేగుల వారు బయటకు వెళ్లిది. ఇక్కడ యెహోషువా ఇట్లు చెప్పాను, ఇప్పుడు నేను వేగుల వారిని పంపియున్నాను. లేదా మోషే ఇట్లు చెప్పాను, నేను వేగుల వారిని మీ ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్క మనిషిని 12 పంపియున్నాను. ఆ దేశమును వేగు చూసి మరియు తిరిగి సమాచారమును తీసుకుని వచ్చుటకు వారిని పంపియున్నాము. అది నిజమేనా? మరియు వారు తిరిగి వచ్చినప్పుడు ఆ 12 నుండి 9 ఇలాగ చెప్పిరి, ఓ అదొక చక్కని దేశము, కాని ఓ కృప, మనము దానిని స్వాధీనము చేసుకోలేము. ఓ మై, ఆ అమోరీలు అచ్చట ఉన్నారు, మరియు వారి ప్రక్కన చూడటానికి మనము మిడతల వలె కనిపించదము. వారు ఆయుధములు ధరించిన వ్యక్తులై ఉన్నారు. వారి ప్రాకారములు పెద్దవై ఉన్నవి. ఓ అంతేకాదు, నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చుట కంటే మేము ఐగుప్తులోనే చనిపోయి ఉండవలనని నేను కోరుచున్నాను. అయితే చిన్న కాలేబు మరియు యెహోషువాలు అక్కడికి దూకి మరియు వారిని నిమ్మలపరిచి ఇట్లు చెప్పిరి, మనము దానిని ఇట్టే స్వాధీనపరచుకునగలము. అవును అయ్యా, అతడు అసలైనవాడు. ఇప్పుడు చూడండి ఏమి జరిగినది. దేవుడు దానిని గూర్చిన వాగ్దానములు చేసానని కాలేబు మరియు యెహోషువా ఎరిగి ఉన్నారు. అది ఎంత పెద్దదైనా నేను లెక్క చేయను. ఎన్ని అడ్డంకులైనా, వారెంత ఎత్తు ఉన్నా, వారెంత గొప్పవారైనా దానితో ఎటువంటి సంబంధము లేదు. దేవుడు అట్లు చెప్పెను, మరియు మనము దానిని స్వాధీనపరచుకునగలము. మరియు ఆ 25 లక్షల ప్రజలలో వారిద్దరు మాత్రమే ఆ దేశములోనికి వెళ్లారని మీకు తెలుసా? ఎందుకనగా దేవుడు సత్యమని చెప్పిన దానిలో వారు తమ విశ్వాసమును నిలిపించారు. ఆమేన్. ఈ ఆలయము సరిగ్గా ఇప్పుడు కాదేశు బర్నయ వద్ద నిలబడి ఉన్నది. చూడండి, ఆ ప్రజలు వారు ఆ దేశములోని ద్రాక్ష పండ్లను సైతం రుచి చూసేంత సమీపంగా ఉండిరి. వారు ఆ ద్రాక్ష పండ్లను తిన్నారు. కాలేబు మరియు వారు అక్కడికి వెళ్లి మరియు ఆ ద్రాక్ష పండ్లను తీసుకువచ్చినప్పుడు ఆ వ్యక్తులు కొన్నిటిని తెంపుకొని మరియు వాటిని తిన్నారు. ఓ, అవి బాగున్నవి, కాని మనం దానిని చేయలేము. దేవుని యొక్క మంచి కార్యమును రుచి చూసిన వారు, పరిశుద్ధాత్మను రుచి చూసిన వారు, దాని యొక్క మంచితనమును చూసిన వారు, దానిని రుచి చూసిన వారు, దేవుని యొక్క వాక్యమును రుచి చూసి ఉన్నారు. దానిని చూశారా? ఆ మనుషులలో ఎవరును వారిలో ఏ ఒక్కరినూ వెళ్లడానికి అనుమతించబడలేదు. వారు తమ సొంత దేశములో ఇక్కడ ఆ అరణ్యములోనే నశించిపోయారు. వారు ఎన్నడూ అక్కడికి వెళ్లలేదు. అయినను వారు దానిని రుచి చూసేంత దగ్గరగా ఉండేది, కాని దానిని స్వాధీనపరుచుకున్నటకు సరిపడా కృప మరియు విశ్వాసము లేకుండెను. విషయం అదే అయ్యున్నది. ఇప్పుడు ఈ ఉత్తరమును రాసిన ఆ ప్రియమైన వ్యక్తి రాసింది వినండి. మనము కేవలం ఆ తర్వాత వచనాన్ని చదువుదాము. కేవలం 1 గమనించండి, పౌలును గమనించండి. ఇప్పుడు మనం 7 చదువుదాము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి మరియు ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదములను పొందును. అయితే ముండ్ల తుప్పలును మరియు గచ్చ తీగలను దానిమీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జించబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఇప్పుడు ఆయన ఏమి చెప్పానో చూశారా? ఇప్పుడు గమనించండి, ఇక్కడే ఆ ప్రశ్న ఉన్నది. ఇప్పుడు మరియు పిదప మనం ముగించదము. ఈ విషయం కొన్ని ఏండ్ల వరకు నన్ను చంపినట్టు చేసినది. ఒకసారి ఇండియానా మిషావాక వద్ద భాషలతో మాట్లాడుచున్న ప్రజల మధ్యకు ఒక కూటమునకు నేను వెళ్లాను. ఇప్పుడు నేను నా స్వంత గుంపు ఎదుట ఉన్నాను. మీరు ఆ ప్రజలను గూర్చి వినియున్నారు. నేను నా జీవిత చరిత్రను మరియు ఇదిగో అతడిక్కడ ఉన్నాడు, ఇదిగో అతడిక్కడ ఉన్నాడు అని చెప్పిన ఆ నల్ల జాతీయుడు గూర్చి చెప్పుటను విన్నారు. ఇప్పుడు నేను దానిని చెప్పాను. అయితే ఆ మిగతాది ఇట్లున్నది. నేను ఇద్దరు పురుషులను చూశాను. ఒకరు వర్తమానమునిస్తారు, మరొకరు దానిని అనువదిస్తారు. ఆ ఒకడు వర్తమానమునిచ్చును, మరియు మరొకడు దానిని అనువదించును. మరియు సహోదరుడా, వారు చెప్పేది సత్యమే. నేనిట్లనుకున్నాను, ఆహా నా భాగ్యము, అటువంటిది ఎన్నడూ నేను చూసి ఉండలేదు. నేనిట్లన్నాను, నేను దేవదూతల మధ్య ఉన్నాను, నేనెన్నడూ అటువంటిది చూసి ఉండలేదని నేను అనుకున్నాను. ఒకడు మాట్లాడును, మరియు నేను ఒక చిన్న బోధకుని వలె ఆ వెనక కూర్చుని ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు కొంత సమయం తర్వాత కరచాలనం చేయుదురు. నా జీవితంలో నేనెన్నడూ అటువంటి వ్యక్తులను చూడలేదు. వారొక వర్తమానమును మాట్లాడుదురు, మరియు ఆ మరొకడు దానిని అనువదించును, మరియు మాయే మాయే, అది అద్భుతంగా ఉన్నది. ఒకడు మాట్లాడును, మరియు ఆ మరొకడు అనువదించును, ఇరువురు. మరియు వారి చేతులను వారు పైకెత్తినప్పుడు వారు సున్నము వలె తెల్లగా మారెదురు. నేనిట్లనుకున్నాను, ఓ మాయే మాయే, నా జీవితమంతా నేను ఎక్కడ ఉండి ఉన్నాను, ఇది అసలు విషయం. నేనిట్లన్నాను, మాయే, ఎందుకోస్ వారు చెప్పినది సరియే, అది ఖచ్చితంగా సరియే. కేవలం సరిగ్గా ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్నది తప్ప నేను ఎక్కువగా ఏమీ చూసి ఉండలేదు. బహుశా ఇద్దరు స్త్రీలు ఎక్కడో ఒక బృందముతో ఉండటను చూశాను, మరియు వారు గొనుగుతుంటారు, మరియు ఒకరినొకరు గ్రద్దగూడు అని పిలుచుకొనిచుండిరి. మరియు మీకు తెలుసా, కేవలం ఆ విధంగా ఒకరినొకరు తిట్టుకొనిచుంటారు. ఇప్పుడు ఇది స్త్రీలను కించపరచాలనో లేదా అట్టిదేదో కాదు, కాని కేవలం అది చాలా దయనీయమైన స్థితిలో ఉండియున్నది. మీలో ఎవరైనా గాని మీకు గుర్తున్నదా, సహోదర గ్రాహం, ఆ సమయములో నీవు కేవలం ఒక చిన్న పిల్లవాడివి, అయితే అది ఆ విధంగా ఉండి ఉన్నది. మరియు నేను దానిని విని, మరియు నేనిట్లనుకున్నాను, ఓ మై, నేను దేవదూతలను కలుసుకున్నాను. ఒక దినమున ఇంటి మూల నుండి వచ్చుచుండగా రెండవ దినమున నేను వారిలో ఒక వ్యక్తిని కలిశాను. అయ్యా ఎలా ఉన్నారు అని నేను అన్నాను. మీరెలా ఉన్నారు అని అతడన్నాడు. ఇంకా అతడిట్లన్నాడు, మీ పేరు ఏమిటి? మరియు నేనిట్లు చెప్పాను, బ్రెన్హామ్. మీరెక్కడి నుండి వచ్చారు, ఇక్కడి వారేనా అని అతడన్నాడు. మరియు నేనిట్లు చెప్పాను, కాదు, నేను జెఫర్సన్ విల్ నుండి వచ్చాను. సరి, అది మంచిది, నీవు పెంతుకోస్తు వాడివా అని అతడన్నాడు. నేనిట్లు చెప్పాను, కాదు అయ్యా, నేను కాదు. పెంతుకొస్తు వారి విధానములో పరిశుద్ధాత్మను పొందుకోవడాన్ని నేను అసలు ఒప్పుకోను అని నేనన్నాను. ఇంకా నేనిట్లన్నాను, ఏదేమైనా నేను చెప్పాను, నేను నేర్చుకోవడానికే ఇక్కడ ఉన్నాను. అతడిట్లన్నాడు, సరి, అది చాలా మంచిది. మరియు అతనితో మాట్లాడుచుండగా ఆ బావినొద్ద శ్రీవలి అతని ఆత్మను వివేచించగా అతడొక నిజమైన క్రైస్తవుడై ఉండెను. సహోదరా, అతడు చెప్పినదంతా సరియే అని నా ఉద్దేశం. అతడు మంచివాడు. ఇప్పుడు ఎంతమంది నా కూటములలో ఉండి మరటువంటివి జరగటాన్ని చూశారు? మీరు చూశారా? మరియు ఆ వ్యక్తి పరిపూర్ణముగా సరిగానే ఉన్నాడు. కావున పిదప, నేనిట్లనుకున్నాను, అదిగో ఆహా ఎంత అద్భుతము. దాదాపు ఆ సాయంకాలము మధ్యాహ్నం సమయం కావచ్చును, నేను ఆ మరొక వ్యక్తిని కలిశాను. అయ్యా మీరు ఎలాగున్నారు అని నేనన్నాను. మీరెలా ఉన్నారు, మీ పేరు ఏమిటి అని అతడన్నాడు. మరియు నేను అతనికి చెప్పాను. మరియు అతడు, నువ్వు ఒక పెంతుకోస్తు వాడివా అని అన్నాడు. నేనిట్లన్నాను, లేదు అయ్యా, ఖచ్చితమైన పెంతుకోస్తు వాణి కాదు, నేను అలా అనుకోవడం లేదు. ఇంకా నేనన్నాను, నేను కేవలం ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాను. అతడిట్లన్నాడు, నీవెన్నడైనా పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నాకు తెలియదు అని నేను చెప్పాను. నేనిట్లన్నాను, మీరందరూ కలిగిన్న దాని ప్రకారమైతే నేను కలిగిలేనని నేను అనుకునుచున్నాను. ఎన్నడైనా భాషలలో మాట్లాడినావా అని అతడన్నాడు. లేదయ్యా అని నేనన్నాను. అలాగైతే నీవు దానిని కలిగిలేనట్టే అని అతడన్నాడు. మరియు నేనిట్లన్నాను, సరి, అది నిజమేనని నేను అనుకునుచున్నాను. నేనింకా ఇట్లన్నాను, నాకు తెలియదు, కేవలం 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం నుండి నేను బోధిస్తున్నాను. మరియు నేను చెప్పాను, దాని గూర్చి నాకు అంతగా తెలియదు. నేనన్నాను, బహుశా నాకు తెలియదు. నేనిట్లన్నాను, నేను గ్రహించలేకున్నాను. కారణం ఏమిటి? నేను అతన్ని అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, చూశారా, దానిని పట్టుకోవడానికి. మరియు నేను చేసినప్పుడు నేనెన్నడైనా ఒక వేషధారిని కలిశానంటే ఇతను వారిలో ఒకడై ఉన్నాడు. అతని భార్య నల్ల జాతీయురాలు, మరియు అతడు ఒక శ్వేత జాతీయురాలతో జీవిస్తున్నాడు, మరియు ఆమె ద్వారా 2 పిల్లల్ని కన్నాడు, మరియు భాషలలో మాట్లాడుచు అంతే పరిపూర్ణంగా దానిని అనువదించుచున్నాడు. మరియు నేనిట్లన్నాను, ఇప్పుడు ప్రభువా, నేను ఎందులో చిక్కుకున్నాను? దేవదూతల నుండి నేను ఎందులోనికి పోయానో నాకు తెలియలేదు. నేను మూలాధారమును కోరేదను. అది బైబిల్ గ్రంథమై ఉండవలసి ఉన్నది, అది వాస్తవమై ఉండవలను. ప్రభువా, ఎక్కడో ఏదో తప్పిదమున్నది, అది ఎలా సాధ్యం అని నేనన్నాను. ఆ రాత్రి నేను కూటమునకు వెళ్లాను, మరియు ఆ ఆత్మ కుమ్మరించబడినది. మరియు సహోదరా, అది పరిశుద్ధాత్మయేనని మీరు దానిని అనుభూతి చెందగలరు. అవునయ్యా, అది కాదని ఎడల అది పరిశుద్ధాత్మయేనని అది నా ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చినది. మరియు నేను ఆత్మ యొక్క వివేచన ఎట్లుండునో దాని గూర్చి అంతగా తెలియని ఒక యవన బోధకుడిగా మాత్రమే ఉన్నాను. కాని నేనక్కడ కూర్చుని ఉన్నాను, మరియు నన్ను రక్షించిన అదే దేవుడు అది అదే అనుభూతి అని నేను ఎరిగి ఉన్నాను. నేను ఆ పై కప్పు గుండా పోచున్నట్లు అనుభూతి చెందాను. అది ఆ భవనములో అటువంటి ఒక అద్భుతమైన అనుభూతి అయి ఉన్నది. నేను అనుకున్నాను అక్కడ దాదాపు 1500 మంది ఉన్నారు. నేనిట్లా అనుకున్నాను, ఓ మై మై, వారిలో 2 లేదా 3 గుంపులు కలుసుకున్నది. మరియు నేనిట్లా అనుకున్నాను, ఓ మై, అది ఎలా సాధ్యం? ఇప్పుడు ఆ గొప్ప ఆత్మ ఈ భవనములో ఆ విధంగా కుమ్మరించబడుతుంది. మరియు ఇక్కడ అక్కడికి పైకి పోవచ్చున్న వీరిని చూడండి. ఆ అబ్బాయిలు భాషలలో మాట్లాడుచు, అనువదించుచు, వర్తమానమును పరిపూర్ణంగా ఇచ్చుచున్నారు. మరియు వారిలో ఒకడు వేషధారి, మరియు మరొకడు ఒక నిజమైన దైవజనుడై ఉన్నాడు. మరియు నేనిట్లా అనుకున్నాను, ఇప్పుడు నేను మొత్తం గందరగోళంలో ఉన్నాను, ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. సరి, దాని తర్వాత వెంటనే నా యొక్క ఒక మంచి స్నేహితుడు సహోదరు డేవిస్, మీకు తెలుసు నేనొక తోలు బొమ్మనని అనడం ప్రారంభించాడు. అది ఆడపిల్ల యొక్క ఆటబొమ్మ, మీకు తెలుసు. మరియు కావున నేను ఒంటరిగా ఉన్నాను. మరియు అతడు నాతో పాటు కొనసాగుతూ మరియు ఆపై నాతో ఒక విధంగా వేలాకోలం చేయనారంభించాడు. మరియు మేమొక చిన్న మరియు మీ అమ్మగారు మరియు మేమంతా ఆయా స్థలములలో చిన్న చిన్న కూటములను కలిగి ఉన్నాం. ఆ సమయానికి ఆలయం ఇంకను నడిపించబట్లేదు. మరియు మేము ఆయా స్థలములలో చిన్న చిన్న కూటములను కలిగి ఉంటున్నాము. మరియు చివరకు ఒక దినమున ఆలయం కట్టబడిన పిమ్మట అనేక సంవత్సరాల తర్వాత నేను ప్రార్థించుకోవడానికి గ్రీన్స్మిల్ దగ్గర నా గుహ వద్దకు వెళ్లాను. ఎందుకనగా సహోదరు డేవిస్ తన పత్రికలో నా గురించి కొన్ని భయంకరమైన సంగతులు చెప్పాడు. నేను అతన్ని ప్రేమించాను. ఏదీ జరగకూడదని నేను కోరుకున్నాను. మరియు నేను అతని కొరకు ప్రార్థించుటకు అక్కడికి వెళ్లాను. మరియు నేనక్కడికి వెళ్లాను. మరియు నేను ఆ గుహలోకి వెళ్లాను. మరియు దాదాపు 2 రోజులు నేనక్కడ ఉన్నాను. మరియు నేను ఇట్లన్నాను, ప్రభువా, అతన్ని క్షమించుము. అతడు అతని యొక్క భావం అది కాదు. మరియు నేనిట్లనుకున్నాను, నీకు తెలుసు నేనొక లేఖనమును గురించి ఆలోచించడం జరిగినది. మరియు నేను బయటికి వెళ్లాను. మరియు అక్కడ ఒక మొద్దు ఉన్నది. ఆ మొద్దు ఇంకను అక్కడ ఉన్నది. ఈ మధ్య కాలంలో కూడా అది ఇక్కడ దానిపై ఉన్నది. ఆ పర్వతం క్రింద మరియు ఆ లోయ నుండి వచ్చు ఒక చిన్న దారికి అడ్డంగా ఉండి ఉన్నది. మరియు నేను ఆ మొద్దును అడ్డంగా పెట్టి ఆ పర్వతాల మీదుగా ఆ వెనుక చూస్తూ ఉన్నాను. మరియు ఆ విధంగా నా బైబిల్ పరిచయించాను. నేనిట్లు అనుకున్నాను, నేనొక లేఖనం గూర్చి ఆలోచించుచున్నాను. ఆ కంచెరివాడు వాడు నాకు చాలా కీడు చేశాను మరియు ఎదిరించాను. మీకు తెలియను, నేనిట్లు అనుకున్నాను, నేనిప్పుడే దానిని చదివేదనని నేను నమ్ముచున్నాను. నేను బైబిల్ను తెరిచాను మరియు నేనిట్లన్నాను, సరి. నా ముఖాన్ని తుడుచుకున్నాను మరియు గాలి వీచినది మరియు అది హెబ్రీ 6 దానిని త్రిప్పినది. సరి, నేనిట్లన్నాను, అది ఉన్నది అక్కడ కాదు. మరియు నేను దానిని తిరిగి ఈ విధంగా పెట్టాను. మరియు ఆ గాలి మరలా వీచినది మరియు దానిని మరలా వెనకకు త్రిప్పినది. మరియు నేనిట్లన్నాను, ఇప్పుడు ఆ గాలి మరలా దానిని ఆ విధంగా వెనకకు త్రిపడం అది వింతగా ఉన్నది. కావున నేను అనుకున్నాను, సరి, నేను దానిని చదివేదనని నేను నమ్ముచున్నాను. మరియు ఇట్లు చెప్పబడెను, ఏలయనగా ఇది అసాధ్యం. ఎట్లనగా ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలివారైన వారు మరియు దేవుని వాక్యమును రుచి చూసి మరియు రాబోవు లోకం యొక్క కార్యమును అనుభవించిన తర్వాత నేనిట్లనుకున్నాను, సరి, దానిలో నాకు ఏమీ కనబడుటలేదు. ఇంకా క్రిందకు ఆ మిగతా అధ్యాయమును చదివాను, అందులో ఏమీ లేదు. నేనిట్లన్నాను, సరి, అది దానిని స్థిరపరుస్తుంది. మరియు నేను దానిని ఈ విధంగా చూశాను మరియు అది మరలా వెనక్కి వెళ్లినది. మరియు నేను దానిని తీసుకున్నాను. నేనిట్లనుకున్నాను, సరే, అది ఏమిటి? నేను దానిని చదువుతూనే ఉన్నాను. మరియు దానిని చదువుతూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. నేనిట్లు చెప్పాను, సరి, నాకు అర్థం కావడం లేదు. అప్పుడు మరియు నేను ఇంకా క్రిందకు చదివాను, ఒకసారి వెలిగింపబడిన వారికి అది అసాధ్యము. అది ఇక్కడ క్రింద ఎక్కడైతే ఇట్లు చెప్పబడుచున్నదో ఆ చోటుకు అది వచ్చినది. మరియు భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ తుప్పలును గచ్చ తీగలను దానిమీద పెరిగిన ఎడల అది పనికిరానిదాని విసర్జించబడి మరియు శాపమునొందును. తుదకు అది కాల్చివేయబడునన్న తీర్పునొందును. నేను చెప్పాను, దాని అర్థం ఏమిటని ఆశ్చర్యపోచున్నాను. నేను కేవలం ఇప్పుడు అక్కడ నేనిక దేని గురించి ఆలోచించడం లేదు, కేవలం దానినే ఆలోచిస్తూ ఉన్నాను. మరియు సరిగ్గా నేనక్కడ కూర్చుని ఉండగా సహోదరుడు డేవిస్ మరియు అక్కడున్న వారి గురించి ప్రభువు నాకేదైనా ఒక దర్శనమును ఇస్తాడని నేను అనుకున్నాను. మరియు నేనక్కడ కూర్చున్నాను. నేను చూడగా మరి నాకు ఎదురుగా ఆ తొర్రలో ఏదో తిరుగుతున్నట్లు నాకు కనిపించినది. మరది ప్రపంచము తిరుగుటయ్యి ఉన్నది. మరియు అదంతయు బ్రద్దలయ్యుండుటను నేను చూశాను. అది సరిగ్గా అంతటా దున్నబడినట్లు కనిపించినది. మరియు ఒక మనుష్యుడు అతని ముందు ఒక పెద్ద వస్తువు నిండా విత్తనాలు కలిగి ఉండి బయలుదేరాడు. మరియు అతడు తన దారి పొడుగున ఆ విత్తనాలు భూమి అన్నంతటా చల్లుచుండెను. మరియు అతడు భూమి యొక్క ఈ వైపు నుండి ఆ వైపునకు వెళ్లెను. మరియు అతడు నా దృష్టి నుండి కనుమరుగయ్యను. మరియు అతడు నా దృష్టికి కనుమరుగైన వెంటనే నిజంగా దొంగ చూపులతో నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఈ విధంగా పోవచ్చు చెడ్డ విత్తనాలు విసురుచు వెళ్ళుచుండెను. మరియు నేను దానిని గమనించాను. మరియు భూమి గుండ్రంగా తిరుగుతున్న కొద్దిసేపటి తర్వాత గోధుమ పైకి వచ్చినది. మరియు ఆ గోధుమ పైకి వచ్చినప్పుడు అచ్చట నుండి పిచ్చి మొక్కలు మరియు ముండ్ల పొదలు మరియు గచ్చ తీగలు మరియు కలుపు మొక్కలు వచ్చినవి. మరియు అన్నీ పెరుగుచున్నవి. ఆ కలుపు మొక్కలు మరియు అన్నీ ఆ గోధుమలో పెరుగుచున్నవి. మరియు అవన్నీ కలిసి పెరుగుచున్నవి. మరియు అప్పుడు నిజంగా భయంకరమైన కరువు ఒకటి వచ్చినది. మరియు ఆ చిన్న గోధుమ దాని తలను అలా వాల్చినది. మరియు ఆ చిన్న పిచ్చి మొక్కలు మరియు ముళ్ళ పొదలు గచ్చ తీగలు కూడా వాటి తలలు వాల్చినవి. ప్రతి కలుపు మొక్క కేవలం ఆ విధంగా శ్వాస పీల్చుచున్నది. మీరు వాటిని వినవచ్చును. మరియు అవి వర్షము వర్షము కొరకు కేకలు వేచున్నవి. మరియు కాసేపటి తర్వాత ఒక పెద్ద మేఘము వచ్చినది. మరియు నీరు సమృద్ధిగా ప్రవహించినది. మరియు అది అక్కడ పడినప్పుడు ఆ గోధుమ పైకి ఎగిరి మరియు మహిమ హల్లెలూయా దేవునికి స్తోత్రము అని అరవటం మొదలుపెట్టినది. మరియు ఆ కలుపు మొక్కలు కూడా పైకి ఎగిరి మరియు మహిమ దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అరిచినవి. ఆ ముండ్ల పొదలు మరియు అవన్నీ ఆ పొలములో నాట్యమాడుతూ మహిమ హల్లెలూయా దేవునికి స్తోత్రము అని కేకలు వేయుచున్నవి. సరే, అది నాకు అర్థం కాలేదు అని నేను అన్నాను. ఆ దర్శనము నన్ను విడిచిపెట్టినది. అప్పుడు నేను మళ్ళీ దానిని ధ్యానించడం మొదలుపెట్టాను. ఆ గచ్చ తీగలు తిరస్కారానికి దగ్గరగా ఉన్నవి. అప్పుడు నేను దానిని పొందుకున్నాను. యేసు ఇట్లు చెప్పాను, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియును. ఒక వ్యక్తి కూటములో కూర్చొని నిజమైన పరిశుద్ధాత్మ చేత భాషలలో మాట్లాడి కేకలు వేసి మరియు మిగిలిన వారిలాగానే ప్రవర్తించగలడు. మరి అయినను అతడు దేవుని రాజ్యములో ఉండకపోవచ్చును. అది ఖచ్చితంగా వాస్తవం. యేసు ఇట్లు చెప్పలేదా? ఆ దినమున అనేకులు నిలబడి ఇట్లంటారు, ప్రభువా, నీ నామమున నేను దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున నేను ప్రసంగించలేదా? ప్రవచింపలేదా? నీ నామమున నేను అనేక గొప్ప కార్యములను చేయలేదా? యేసు చెప్పెను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి, నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. దాని సంగతి ఏమిటి? దాని భావము సరిగ్గా ఇక్కడ ఉండియున్నది. చూశారా, వారు ఆకాశము నుండి మంచి వర్షాన్ని రుచి చూశారు. కాని ప్రారంభము నుండే వారు తప్పై ఉన్నారు. ఆది నుండే వారి ఉద్దేశములు సరైనవి కావు. వారి ఆశయాలు సరైనవి కావు. అది మీరు చెప్పలేరు. మీకు తెలుసా, కోతలో అతడిట్లు చెప్పాను, నేను వెళ్లి వాటన్నిటినీ పెరికివేయనా? ఆయనిట్లు చెప్పాను, వాటిని కలిసి ఎదగనీయుడి. మరియు ఆ దినమున గురుగులు మరియు గచ్చతీగలు కాల్చివేయబడును. మరియు ఆ గోధుమలు కొట్లలోనికి పోవును. ఇప్పుడు ఏది గురుగు లేదా ఏది గచ్చతీగ లేదా ఏది గోధుమ అనున్నది మీకెట్లు తెలియను? వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు. మీరు చూడండి సహోదరుడా సహోదరి, ఒక మంచి చెట్టు చెడ్డ ఫలమును తీసుకురాదు. ఏదేమైనను మార్గములో ఎక్కడో ఒక చోట మీరు దీనిని ఎదుర్కొంటారు. కావున మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును వెదకుటలో అది ఎవరు రాశారో గాని నేను ఆనందిస్తున్నాను. చూశారా, ఇప్పుడు అక్కడ ఆ సరిహద్దు విశ్వాసులు వారు సరిగ్గా వారితోనే ఉన్నారు. వారు వారి సున్నతితో పాటు సున్నతి పొందారు. వారు నేరుగా దేవుడు వాగ్దానం చేసిన దేశము వరకు సరిగ్గా దాని యొక్క అంచు వరకు వెళ్లారు. ఆ అంచు దాకా చాలా మంది వ్యక్తులు నడుస్తారు. అతడు నేరుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం వరకు వెళ్లి మరియు దానిని నిరాకరిస్తాడు. అతడు దానిని వదులుకొనగోరడు. అతడు సరిగ్గా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము అను లేఖనం వరకు వస్తాడు. మరియు తన వీపును త్రిప్పుకుంటాడు. మరియు దానిని చూడకుండానట్లు దానిని తిరస్కరిస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా బాప్తిస్మం పొందినట్లు బైబిల్ అంతట్లో ఒక్క లేఖనమైనా లేదు. ఒక్క లేఖనము కూడా లేదు. కేథలిక్ సంఘము దానిని ప్రారంభించినది. లూథర్ లోనికి వచ్చినది. అక్కడి నుండి వెస్లీ మరియు ఇక్కడి వరకు వచ్చినది. అది ఖచ్చితంగా సరియే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామము వాక్యక్రమమై ఉన్నది. అది అపోస్తుల బాప్తిస్మమై ఉన్నది. మీరు దానిని చేసి మరియు ఒక సంఘశాఖలో ఉండలేరు. అది వాస్తవం. ఇప్పుడు మీరు ఆ కార్యములు చూస్తున్నారా? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మ యొక్క వరములు, దేవుడు తీసుకువచ్చే సంగతులు. ఆత్మ యొక్క ఫలము ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము. ఓ, మీరు తనవచ్చు. కాని బ్రెన్హాం సహోదరా, దేవునికి స్తోత్రం, నాకు దీర్ఘశాంతమున్నది. అది ఆ విధంగా అనిపిస్తుంది. ఈ మధ్యనే నేను ఓహియోకి వెళ్లాను. మరియు ఎవరో నన్ను అడిగారు, ఇక్కడికి ఒక ఉత్తరమును రాసి మరియు నేను ప్రజలకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చానా అని అడిగారు. నేను ఒక్క మాటైనా చెప్పలేదు. ఏదో విధంగా వారు దానిని తెలుసుకున్నారు. మరియు 16 సహకరించే సేవకులు వదిలిపెట్టేశారు. దీర్ఘశాంతం అంటే అది కాదా? దీర్ఘశాంతము, మంచితనం, సాత్వికము, దయాళుత్వము, సహనము మరియు పరిశుద్ధాత్మ. చూశారా? ఓ సహోదరుడా, సహోదరి, మనము కాదేశు బర్నేయ వద్ద ఉన్నాము. మీరిప్పుడు రుచి చూస్తున్నారు. గత రాత్రి పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలివలె మనపై కుమ్మరించబడి మన లోపలికి వచ్చినది. అది మీలో అనేకులపై వ్రాలినది. ఈనాడు సేవకులు ఇక్కడ మరియు అక్కడ గృహములను దర్శించుచున్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు వారి మీద చేతులుంచి మరియు వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మీరొక ప్రత్యామ్నాయాన్ని తీసుకోవద్దు. మీరు ఏదో ఒక విధమైన శబ్దాన్ని తీసుకోవద్దు. మీరు ఏదో ఒక విధమైన అనుభూతిని తీసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని మలచి ఒక నూతన సృష్టిగా చేసి మరియు మిమ్మల్ని ఒక నూతన వ్యక్తిగా మార్చేంత వరకు అక్కడే వేచి ఉండండి. మీరిప్పుడు దానిని రుచి చూస్తున్నారు, కేవలం రుచి చూస్తున్నారు. కానీ నేరుగా ఆ బల్ల వద్దకు పావురం మిమ్మల్ని నడిపించనియండి. మరియు ఆ గొర్రెపిల్ల మరియు పావురము కలిసి కూర్చుంటాయి మరియు ఎప్పటికీ దేవుని వాక్యంపై విందు చేస్తాయి. ఏలైనగా ఆకాశము లేదా భూమియు గతించినా గాని అది మాత్రం నిలబడుతుంది. దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. అది సత్యమై ఉన్నది. దయచేసి నేనొక సంస్కరణవాదినని తలంచకండి. నేనట్లు ఉన్న ఎడల అలా ఉండాలని నా భావం కాదు. నాకు తెలిసినంత వరకు నేను కలిగి ఉన్న దానిని బట్టి ఈ ప్రశ్నలకు నేను జవాబునిచ్చానని నేను ఆశిస్తున్నాను. మరియు కావున హెబ్రీ 6 మీరు చూసినట్లయితే, సరే మేము మీతో కూడా అంతవరకు వచ్చేదము అని చెప్పిన హెబ్రీలతో పౌలు మాట్లాడుచుండెను. వారు పైదాకా వచ్చేదరు. మీరు చూశారా? చెప్పాను. ఇప్పుడు మీరు పైదాకా వచ్చి మరియు రుచి చూసిన వారు. నేను ఆ భవనంలో వెనకకు చూడటం జరిగినది. అది మీకు సజీవ దేవుని యొక్క రుజువును చూపించుటకై ఉన్నది. ఈ వ్యక్తిని నేను ప్రసిద్ధి చేయడం లేదని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యనే నేనొక కూటమి నుండి వచ్చి ఉన్నాను మరియు ఇక్కడికి వచ్చి మరియు అతని గురించి నేను ప్రకటించాను. నాకొక మంచి స్నేహితుడు, నా వ్యక్తిగతమైన చిన్ననాటి మిత్రుడు, నా తోటి వేటగాడు, నా పట్ల మంచితనము కలిగిన ఒక వ్యక్తి, నా సంగమునకు వచ్చి ఉన్న ఒక వ్యక్తి మరియు నాకు సహోదరునిగా ఉన్నవాడు. నేను అతని బస్టీ అని పిలుస్తాను. అతని పేరు ఎవర్ట్ రాజర్స్. అతడు మిల్టౌన్ లో నివసించేవాడు. దానిని ప్రకటించుటకు నేను ఇక్కడకు వచ్చుటను గూర్చి ఎంతమందికి జ్ఞాపకమున్నది? అతడిక్కడ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి అతన్ని తెరిచి చూడగా ఎంతగా క్యాన్సర్ తో నిండి ఉన్నాడంటే వారు కేవలం అతనికి కుట్లు వేశారు. ఇట్లు చెప్పారు, అతడిక క్షీణించిపోతాడు, కొద్ది వారములలో అతడు చనిపోతాడు. దాని విషయంలో ఇక అదే జరుగుతుంది. అతడు చనిపోతాడు, అంతే. నేనిక్కడ వేదిక మీద నిలబడి అతని కొరకు నేనెట్లు ప్రార్థన చేశానో మీకు జ్ఞాపకమున్నదా? క్రిందకు వెళ్లి మరియు ఆ గదిలోనికి వెళ్లాను. ఏదో నా హృదయాన్ని పిండేస్తున్నట్లయినది. నేను ఆ గదిలోనికి నడుచుకుంటూ వెళ్లాను మరియు నేను వెళ్లగానే అందర్నీ బయటికి పంపించాను. తద్వారా నేను, సహోదరుడు ఎవర్ట్ అక్కడ పడి ఉన్నాడు మరియు మీకిది గుర్తుండి ఉండును. నేను లోపలికి నడుచుకుంటూ వెళ్లి నేనిట్లన్నాను, సహోదరా బస్టీ, నేను అతన్ని బస్టీ అని పిలుస్తుంటాను. చాలా కాలం క్రితం మేము బ్రష్ హార్బర్ కూటములను అక్కడ కలిగి ఉన్నప్పుడు ఆ కొండ మీదనున్న మెథడిస్టులందరూ గెట్లీ వారిలో ఒకరు చుట్టూ జారుకుంటూ వచ్చి నేనేమి చెప్పబోచున్నానో చూచుటకు గ్రేప్ హార్బర్ గుండా తొంగి చూసేవారు మరియు అట్లు చేసేవారు. ఆ మెథడిస్టు సంఘము వారిని వెలివేస్తుందేమోనని భయపడేవారు. మరియు పిదప నేను వెళ్లి మరియు అక్కడ ఒక దర్శనమును చూశాను మరియు ఒక క్యానులో మాంసమంతటినీ పోగు చేయటమును నేను చూశాను. నేను కొన్ని చేపలను పట్టుకొని వాటిని వ్రేలాడదీసి ఈ దారాలపై వాటిని పెట్టి మరియు వాటిని కట్టగట్టాను. మరియు నేను చూసినప్పుడు మరి అదంతా ఒక దర్శనములో అయి ఉన్నది. ఆ రాత్రి బ్రష్ హార్బర్ కింద నిలబడి ఉన్న ఒక గుంపు ప్రజలను నేను విడిచి వెళ్లాను మరియు ఆ కొండపైనున్న సహోదరుడు రైట్ వద్దకు వెళ్లాను. మరియు ఆ మరుసటి ఉదయం కూడా వారు నన్ను కనుగొనలేకపోయారు. నేనిట్లు చెప్పాను, మీలో ఎవరు కూడా నేనక్కడ నిలబడి ప్రసంగించుచుండగా అంతలో ఆ వెలుగు వచ్చినది. ఆ అగ్నిస్తంభము సరిగ్గా ఇక్కడ నా ఎదుట వ్రేలాడి మరియు ఇట్లు పలికినది, దీనిని విడిచిపెట్టి మరియు అడవులలోనికి వెళ్ళుము, నేను నీతో మాట్లాడుదును. అదే దినమున ఆ మరుసటి రోజున వారు నన్ను ఆ కొండ మీద కనుగొన్నారు మరియు నేనక్కడ ఉండి ఉన్నాను. నా కారును పొదల్లో దాచిపెట్టాను మరియు ఆ రాత్రంతా మరియు మరుసటి రోజంతా ప్రార్థించుచూ ఆ కొండ మీదనే ఉన్నాను. వారిలో కొందరు అక్కడికి వచ్చారు, ఆ కారును కనుగొని మరియు అక్కడికి వచ్చారు. సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్ పరిశుద్ధాత్మతో నింపబడి మరియు పరిచర్యకు పిలుపును పొందుకున్నది ఆ రోజే అయి ఉన్నది. ఆ పైన కొండ మీద నేను పరుండి ఉన్నాను మరియు ఆయన చేయవలసిన వివిధ సంగతుల గురించి నాతో చెప్పాను మరియు మేమెటువంటి సంబంధాన్ని కలిగి ఉండబోతామన్నది చెప్పాను. వేలాడబడిన చేపలను ఒక దర్శనములో ఆయన నాకు చూపించెను. ఇది నీ మిల్టౌన్ సంఘము అని చెప్పాను మరియు వాటిలో 4 లేదా 5 పడిపోయినవి. మరి వారెవరు అని నేను అన్నాను. వారిలో ఒకరు స్పెన్సర్ మరియు అతని భార్య, ఇంకొకరు అక్కడున్న మరొక స్పెన్సర్ మరియు అతని వారు అని ఆయన చెప్పాను. మరియు ఎవరెవరు పడిపోతారన్నది ఆయన చెప్పాను. నేను వారితో చెప్పాను, నేను ఇట్లన్నాను, మీరెవరూ తినకండి, నేను మరియు నా భార్య. అది మా వివాహానికి ముందు జరిగినది. మరియు ఆమె ఒక అద్భుతమైన స్త్రీ అయినటువంటి సహోదరి స్పెన్సర్ తో రాత్రంతా ఉండటానికి ఇంటికి వెళ్లినది. అద్భుతమైన వ్యక్తి గాయ స్పెన్సర్ మాట మీద నిలబడే ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు. మరియు అతడు అక్కడికి వెళ్లాడు. మరియు ఓపల్ ఇట్లు చెప్పాను, ఇప్పుడు చూడు, మేడాతో ఆమె ఇట్లు చెప్పాను, ఇప్పుడు మేడా, నేను సహోదరుడు బిల్ ను నమ్ముచున్నాను, ఆమె ఇట్లు చెప్పాను. కాని ఓపల్ కు ఆకలైనప్పుడు ఆమెకు బన్ను మరియు గుడ్లు కావలను. కావున ఆమె అక్కడికి వెళ్లి మరియు ఆమె బన్ను మరియు గుడ్లను వేపుకొనెను. వాటిని తింటుకై కూర్చొని మరియు ప్రార్థించడం ప్రారంభించను. మరియు ఆ బల్ల మీదికి ఒరిగి ఏడుస్తూ దానిని ముట్టుకోలేకపోయాను. తరువాత వారు వేటాడుచూ వచ్చిరి. మరియు అక్కడ ఆ కొండ మీద ఆ దినమున సరిగ్గా ఏమీ జరగనున్నదో ఆయన నాతో చెప్పాను. ఆయన ఇట్లు చెప్పాను, వీరు విడిచిపెడతారు మరియు తర్వాత వీరు విడిచిపెడతారు. కాని ఆయన ఒక పెద్ద క్యాను నిండా మాంసమును కలిగి ఉన్నాడు. ఆయన ఇట్లు చెప్పాను, దీనిని మీదటికి ఆ మిల్టౌన్ ప్రజల కొరకు ఉపయోగించుటకు దాచియించుము. మరియు ఒక రాత్రి నేను సహోదరు క్రీచ్ మాటలు విన్నప్పుడు అతడు గత రాత్రి ఇక్కడ కూర్చుని ఉండెను. సహోదర క్రీచ్, ఈ రాత్రి నీవిచ్చట ఉన్నావా? సహోదరు క్రీచ్ నా వద్దకు వచ్చినప్పుడు నన్ను పిలిచెను. మరియు సహోదరు క్రీచ్ ఏడ్చుచుండెను. ఆమె తండ్రి అచ్చట పడి ఉండెను. ఇట్లన్నాడు, సహోదరా బిల్, అతనికి చెప్పవద్దు, అతడు మరణమవుచున్నాడు. ఇంకా ఇట్లు చెప్పాను, అతడు క్యాన్సర్ చేత తినివేయబడెను. వైద్యులు తెరిచి చూశారు మరియు అతడు పూర్తిగా క్యాన్సర్ తో నిండి ఉన్నాడు. మరియు విల్ హాల్ మరియు మీ అందరికీ అతను గుర్తుండి ఉంటాడు. అదే వైద్యుడు అతన్ని పరీక్షించినప్పుడు మరియు అతడు క్యాన్సర్ తో నిండి ఉండెను. ఆ ఉదయాన్న నేను ఉడతల వేటకు వెళ్లడం మొదలుపెట్టాను. మరియు ఆ యాపిల్ పండ్లు ఆ గదిలో వేలాడుటను నేను చూశాను. దాని గూర్చిన ఆ కథ మీకు జ్ఞాపకమున్నదా? మరియు ఆ మనిషి ఈనాడు బ్రతికే ఉన్నాడు. అది చాలా సంవత్సరాల క్రితం జరిగాను. అతడు మరియు సహోదరు బస్టి స్నేహితులై ఉన్నారు. మరియు నేను ఆసుపత్రికి వెళ్లాను. ఆ క్రొత్త ఆసుపత్రి అక్కడ న్యూ ఆల్బనీలో వారు దానిని ఏమని పిలుస్తారో నేను మర్చిపోయాను. కొత్త ఆసుపత్రి. మరియు నేను బస్టీని చూడటానికి బయటికి వెళ్లాను. మరియు నేను ఆ గదిలోకి వెళ్లినప్పుడు నేను ఇట్లు చెప్పాను, సహోదరా బస్టీ. అందుకతడు సహోదరా బిల్ అని అన్నాడు. ఆ బిగువైన కరచాలనంతో నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధములో మాజీ సైనికుడు. అతని ఎదుట చెప్పడం కాదుగాని ఆ పాత నీలం రంగు చొక్కా క్రింద కొట్టుకొనుచున్న ఒక మంచి హృదయం అతనిది. అతడు నా చెయ్యి పట్టుకున్నాడు. నేను అతని ఇంట్లో ఉన్నాను. సరిగ్గా అతని సహోదరుని వల్లే అతని ఇంట్లో తిన్నాను, అతని ఇంట్లో పడుకున్నాను. అతని పిల్లలు మరియు అందరం మేము సరిగ్గా రక్త సంబంధుల వలె ఉన్నాము. మంచి మనిషి. మరియు నేను అతనికి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చాను. అతడు ప్రభువులో ఎన్నడూ లోతైన అనుభవంలోనికి రాలేదు. అయితే ఆ రోజున ఆ మెథడిస్టు బోధకుడు ఇట్లు చెప్పాను, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినది ఎవరైనా సరే నా డేరా కింద నుండి బయటకు వెళ్లిపోండి. ఏం పర్వాలేదు. జార్జ్ రైట్ మరియు వారు బయటకు వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నం టాడెన్ ఫోర్ట్ వద్ద యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్లాను. అతని సంగమంతయు నీటిలోనికి నడిచారు మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. కావున నేను అట్లే కొనసాగాను. అదంతా బాగానే ఉంది. దేవుడు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లాడో అతనికి ఏమీ జరిగినదో కూడా నాకు తెలియనే తెలియదు. ఎలాగైతేనేమి, నేను ఆసుపత్రికి వెళ్లాను. పూర్తిగా క్యాన్సర్ తో నిండిపోయి బస్టీ అక్కడ పడియున్నాడు. వైద్యులు కనీసం ఏమీ చేయకుండా కేవలం అతడిని వెనకకు బిగించుంచారు. బస్టీ నాతో అన్నాడు, అతడిట్లన్నాడు, సహోదరు బిల్, ఇది ఒక ఉద్దేశం కొరకే అయి ఉన్నది, ఏదో జరిగినది. నేనిట్లన్నాను, అవును బస్టీ, నీకు తెలుసా, నేనెప్పుడూ మాట్లాడుచుండే ఆ ఆత్మ బలమైన గాలివలే లోపలికి వచ్చుటను నేను అనుభూతి చెందటం ప్రారంభమైనది. ఆయన చెప్పాను, నేనక్కడికి నడుచుకుంటూ వెళ్లినప్పుడు ఆ మూలన ఒక వర్షధనుసు ఉండియున్నది. ఆ మూలన నిలబడి ఉన్నది. ఒక వర్షధనుసు అనగా నిబంధనయై ఉన్నది, దేవుని యొక్క నిబంధన. ఆ రోజు ఆ పర్వతం మీద దేవుడు నాతో ఒక నిబంధన చేశాడు. సహోదరు బస్టీపై నా చేతులు ఉంచి మరియు అతని కొరకు ప్రార్థించాను. ఆ వైద్యులు ఇట్లన్నారు, అతడు క్షీణించిపోతాడు, అతడు క్రమంగా తగ్గిపోతాడు, ఇక చేసేదేమీ లేదు, ఇంకా కేవలం కొన్ని రోజుల్లోనే అతను చనిపోతాడు. మరియు బస్టీ రాజర్స్, అది చాలా చాలా మరియు చాలా వారాల క్రితమై ఉన్నది. మరియు బస్టీ రాజర్స్, నా జీవితములో అతన్ని నేనెన్నడూ చూడనంత ఆరోగ్యంగా మరియు దృఢంగా ఇక్కడ ఈ రాత్రి సంఘములో కూర్చుని ఉన్నాడు. సహోదరా బస్టీ, లేచి నిలబడు. అదిగో అతనక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రము చెల్లించుదాం అందరము.
They were gathered in the upper room, all praying in His name. Baptized with the Holy Ghost, and power for service came. Now what He did for them that day, He'll do for you the same. I'm so glad that I can say I'm one of them. I'm one of them, one of them. I'm so glad that I can say I'm one of them. Hallelujah, one of them. I'm one of them. I'm so glad that I can say I'm one of them. Though these people may not claim to be or boast of worldly fame, they have all received their Pentecost, baptized in Jesus' name, and they're telling now both far and wide, His power is yet the same. I'm so glad that I can say I'm one of them. I'm one of them. I'm one of them. I'm so glad that I can say I'm one of them. Hallelujah, one of them. I'm one of them. I'm so glad that I can say I'm one of them. Now come, my brother, seek this blessing that will cleanse your heart from sin, that will start the joy bells ringing and will keep your soul on flame. Oh, it's burning now within my heart. Oh, glory to His name. I'm so glad that I can say I'm one of them.
మనము దానిని పాడుదాం. ఎంతమంది వారిలో ఒకరై ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఓ మై, ఓ, వారిలో ఒకడినైనందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను.
Gathered in that upper room, all praying in His name. They were baptized with the Holy Ghost, then power for service came. Now what He did for them that day, He'll do for you the same. I'm so glad that I can say I'm one of them.
ఇప్పుడు మనం మళ్లీ ఆ కోరస్ను పాడుచుండగా మీలో ప్రతి ఒక్కరూ ప్రక్కకు తిరిగి మరియు మీ ప్రక్కనున్న ఎవరితోనైనా కరచాలము చేయవలని నేను కోరుచున్నాను. మరియు ఇట్లు చెప్పండి, మీరు వారిలో ఒకరా? చూశారా, అది సరియే. ఓ, నీవు వారిలో ఒకడివైనందుకు నీకు ఆనందంగా లేదా? ఎంతమందికి ఒకరిగా ఉండాలని ఉంది? మీ చెయ్యి పైకెత్తండి, అది సరియే. ఇప్పుడు నేను మీ కొరకు దీనిని పాడబోచున్నాను.
I'm so glad that I can say I'm one of them. Oh, one of them.
ఆ చిన్నది పేతురుతో ఏమి చెప్పినదో గుర్తుంచుకోనండి. నీవు వారిలో ఒకడవు కావా? నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మీరు ఆనందించటలేదా? మీకు తెలుసా, పెంతుకోస్తు దినమున పేతురు ఇట్లు చెప్పెను, ఇది అదే. ఇప్పుడు నేనెల్లప్పుడూ చెప్తుంటాను, ఇది అది కాని ఎడల నేను దీనిని పొందుకున్నందుకు సంతోషిస్తూ దాని రాక కొరకు ఎదురు చూస్తుంటాను. అది సరియే, నేను దీనికై ఆనందిస్తున్నాను. ఓ, ఇది ఆశ్చర్యం కాదా? అందరము కలిసి క్రీస్తు యేసులోని పరలోక స్థలములలో కూర్చుని ఆత్మతో సహవాసము చేయుచు, వాక్యంపై సహవాసము చేయుచు, రాబో మేళ్ల గురించి మాట్లాడుచుండుట, ఇది చాలా మంచిది. దానిని తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు లేదా? నీ ఒక క్రైస్తవుడు అయినందుకు నీకు ఆనందంగా లేదా? నీ పాపములు రక్తం క్రింద ఉన్నందుకు నీకు సంతోషముగా లేదా? ఒకనొక ఈ దినాల్లో ఆయన వస్తాడు, మరియు మనము ఆయనతో వెళ్తాము. విదప ఆలోచించండి, వృద్ధాప్యమంతా మన నుండి రాలిపోతుంది, వ్యాధి అంతయు, బాధ అంతయు, మర్త్యమైన జీవితమంతయు మారిపోవును. ఓ మై, ఇక్కడ నిల్చున్న ఆ ప్రియమైన వృద్ధ సహోదరుల గురించి నేను ఆలోచించగలను. నాకు గుర్తున్నది, రబ్బీ లాసన్ని ఎంతమంది గుర్తించుకున్నారు? మై, దాదాపు అందరూ. అతడు ఆ పాత చేతికర్రను సరిగ్గా ఇక్కడ వ్రేలాడదీయటను నేను చూడగలను, మరియు నేను ఆ వెనక కూర్చుండేవాణ్ణి. అతడు ఈ చిన్న పాటను పాడేవాడు. సహోదర టెడ్డి, ఒక నిమిషం, నేను ప్రయత్నిస్తాను. దాని రాగం నాకు వస్తుందో లేదో చూస్తాను, నాకు తెలియదు. ఒక సంతోషకరమైన రేపు నా కొరకు వేచియున్నది. అక్కడ ముత్యపు ద్వారములు విశాలంగా తెరుచుకునియున్నవి, మరియు ఈ దుఃఖపు లోయను నేను దాటినప్పుడు నేను ఆవలిగట్టున విశ్రాంతి పొందుతాను. ఒక దినమున మర్త్యతకి అందని చోటుకు, ఒక దినమున ఎక్కడా లేదా ఎప్పుడు అన్నది దేవుడికే తెలియను. ఈ మర్త్యమైన జీవిత చక్రాలన్నీ ఆగిపోవును. అప్పుడు నేను సీయోను కొండ మీద నివసించుటకు వెళ్ళుదును. అవునండి, మనలో తిరుగుచున్న ఈ చిన్న చక్రాలు, చూచుట, రుచి, స్పర్శ, వాసన మరియు వినికిడి అను ఈ చిన్న ఇంద్రియాలు, మరియు ఈ మర్త్యమైన జీవితములో తిరుగుతున్న ఈ చక్రాలు, ఒక దినమున అవి ఆగిపోతాయి. అప్పుడు నేను, స్వయానా నేను మరియు మీరు సియోను కొండ మీద నివసించడానికి వెళ్తాము. ఓ, నేను దానిని ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించుటలేదా? మనకు ఆ ధన్యకరమైన నిశ్చేత కలదని తెలుసుకోండి. అది సరియే. మన పాత బాప్తిస్మం పాట ఎంతమందికి తెలుసు? ఇప్పుడు దానిని మనం మార్చుదాం. మనము మన వీడ్కోలు పాటను తీసుకుందాం. యేసు నామమును నీతో తీసుకువెళ్ళుము, శ్రమలో దుఃఖములో ఉన్న బిడ్డా, అది నీకు ఆదరణను మరియు సంతోషమును ఇచ్చును. నీవు వెళ్ళు చోటుకెల్లా దానిని తీసుకువెళ్ళుము. యేసు నామమును మీతో తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళుచుండగా కేవలం దానిని చేయండి. అది సరియే. ఇప్పుడు అందరం కలిసి పాడుదాం. మర్చిపోకండి, కూటము కొరకై ఉదయము 8 గంటలకు ప్రార్థనా కార్డులు ఇవ్వబడతాయి. కూటము 9:30 మొదలవుతుంది. నేను 10 గంటలకు ప్రసంగిస్తాను. వ్యాధిగ్రస్తులకు ప్రార్థనా కూడిక దాదాపు 11 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం, రేపు సాయంకాలము ఆలయం వద్ద ఒక సువార్తపరమైన వర్తమానం ఉంటుంది, మరియు రేపు రాత్రి మీ పాపాల కొరకు పశ్చాత్తాపపడి మరియు అస్సలు బాప్తిస్మం పొందని వారందరూ అక్కడ ఆ కొలను తెరిచే ఉంటుంది. మేము జనులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రతి ఒక్కరం కలిసి గొంతెత్తి పాడుదాం. సహోదర బస్టి, నేనెంత ఆనందంగా ఉన్నానో మరియు దేవునికి ఎంత కృతజ్ఞుడనై ఉన్నానో నీకు తెలియదు. మీకు తెలుసా, అతడు డాక్టర్ వద్దకు వెళ్లాడు, మరియు ఆ డాక్టర్ అతన్ని చూసి అసలేమీ ఆలోచించలేకపోయినని వారు నాతో చెప్పారు. అది అదే వ్యక్తి అని అతడు నమ్మలేదు. ఓ, దేవుడు ఏమి చేయగలడన్నది రహస్యమేమీ కాదు. అది సరియే కదా? అది సరియే. దాన్ని గట్టిగా పాడండి. అది సరియే. ఇప్పుడు కూటమును పాస్టర్ గారికి తిరిగి అప్పగిస్తున్నాను. అతడు కొన్ని మాటలు మాట్లాడును, లేదా మనలను పంపించుటకు ఎవరినైనా పిలవచ్చును. అతని మనసులో ఉన్నది చేస్తాడు.